ధన్యవాదాలు. ఓ క్షణం మనం తల్లవంచుకుందాము. పరలోకపు తండ్రి, మర్త్యులుగా ఒకానొక దినాన ఆఖరిగా మేము ఒకరు ఒకరు కూడుకుందామని మేము ఎరిగి ఈ దినమున మరొకసారి మేము ఇలాగ కూడియున్న ఈ తరుణాన్ని బట్టి పరలోక తండ్రి మేము నీకు ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాము. అప్పుడు మేము మహిమ రూపంతో నీతో కూడా ఉంటాము మరియు అన్ని యుగాలలో విమోచించబడిన అందరితో కలిసి అక్కడ కూడి ఉంటాము. ఓ ఆ ఘడియబుచ్చుడు కొరకై మా గుండెలు నిలుపు కాలేని లేక నిలుపు చేయలేని స్పందనతో అత్యాశతో ఎదురు చూస్తున్నవి. దానితోనే మా సకలమైన భయభీతులు మాలో నుండి అదృశ్యమైపోయినవి. మేం భయపడటానికి ఏదో లేదు, మేము బెదురు చెందడానికి మరొకటి లేదు. నిత్యుడు దేవుడు మా కొరకు నిర్మాణము చేసిన వాగ్దానం వైపే మేము ఎదురు చూస్తున్నాము. అది సత్యమేనని మాకు తెలుసు. ఆ కారణము చేతనే మేము బ్రతుకుతున్నాము. మేము దాని కొరకే బ్రతుకుతున్నాము. ఆ ఘడీ కొరకు, ఆ సమయము కొరకే మేము జీవిస్తున్నాము. ఈ మత్యమైనది మారినప్పుడు మేము ఆయనవలే ఉంటాము. ఇక అక్కడ ఇలాంటి వ్యాధులు గాని, ఇలాంటి దుఃఖము గాని, ఇలాంటి గుండె జబ్బులు గాని మాకు ఉండవు. ఓ అది అంతటితో పరిసమాప్తం అవుతున్నది. మరియు ఆనంద హృదయముతో, విశ్వాస ధైర్యముతో ఆ దినము కొరకు మేము ఎదురు చూస్తున్నాము. ప్రభువా, అందుకొరకే ఈ దినమును మేము కూడుకుని ఉన్నాము. మా తప్పిదాలు ఒప్పుకోటుకు అనుగ్రహం అర్థించుటకు ఇచ్చిన ఉన్నాము. ఆ కారణము చేతనే ఈ వేదిక ఎదుట ఈ ఉదయ వేళ మేము ఇలా ఉండి ఉన్నాము. ఎందుకంటే మేము మానవులమని, మత్తులమని, అనేక తప్పిదాలు మాలో ఉన్నవని, తప్పిదాల కుప్ప మేమే అని ఎరిగి ఇక్కడ ఉన్నాము. అయితే మా తప్పిదాలు మేము ఒప్పుకొడుకై వచ్చుతున్నాము. ఆ తర్వాత మా నిర్ణయ హృదయముతో, మా విశ్వాస బలములు కృతజ్ఞత కొరకై, ఆశీర్వాదాల కొరకై నీ వాగ్దాన ప్రకారం మేము ఇక్కడ కూడి ఉన్నప్పుడు యేసుక్రీస్తుతో కూడా పరలోక స్థలములలో ఈ ఘడియలో ఆయన అనుగ్రహించులని ఎరిగి ఇలా ఉన్నాము. ఎందుచేతంటే ఆయన యొక్క వాగ్దాన బట్టి మరణము నుండి జీవంలోనికి మేము దాటి ఉన్నామని మేము ఒప్పుకుంటూ ఆయనతో కూడా కూర్చుని పెట్టబడి ఉన్నామని, ఇప్పుడు పరలోక వాతావరణంలో అక్కడికి మేము ఎత్తబడి ఉన్నామని మేము ఒప్పుకుంటున్నాము. మేము తెలుసుకోవాలి అని ఆయన ఆశిస్తున్నవి ఈ ఉదయ వేళ ఆయన ఒక బోధించుడు కాక మా ముందున్న భవిష్యత్తు కొరకై, మేము పోషించబడి కొరకై జీవాహారాన్ని మాకు దయచేయుడు కాక. ప్రభువా, దయచేయండి. యేసుక్రీస్తు నామమున మేము అడుగుతున్న ప్రార్థన ఇది. ఆమేన్. మీరు కూర్చునవచ్చును. మీలో ప్రతి ఒక్కరికి ప్రాతకాలమైన శుభాలు. ఈ పరలోక ఆరాధన వాతావరణంలో ఈ ఉదయ వేళ తిరిగి మాతో కలిసి ఉండుట కొరకై మీరుండుట ఎంతో ఆనందకరమైన విషయం. కొద్దిగా రవ్వంత ఆలస్యం, కొద్ది నిమిషాల క్రితం ఎంతో విషాదకరమైన ఫోన్ కాల్స్. ఒక బిడ్డ మరణములో పడియున్నాడెక్కడ. నేనిక్కడ నిలబడి ఉంటే ఎంత వాస్తవమైన విషయమో, అంత వాస్తవం. ప్రభు అతని దేహాన్ని ముట్టి తన దారిని పంపించాడు. ఇక్కడ ఒక కుర్రవాడు నిలబడి ఉన్నాడు. అతను మా రక్త సంబంధి యొక్క కుమారుడు. వారు ప్రారంభం నుండి కథలిక్ వారు. అయితే ఈ ఉదయం వారు మాస్ కూడికకు వెళితే ఎవరో ఒకరు ఇక్కడ అతని రమ్మని చెప్పారు. కనుక అది ఒక మార్పు. కనుక వారిప్పుడు ఇంటి దగ్గర నుంచి వస్తున్నారు. నీటి బాప్తిస్మ కొరకు సిద్ధపడి ఉన్నారు. కాబట్టి ఎల్లప్పుడు కూడా మన ప్రభువు ఆశ్చర్య కార్యాలే చేస్తూ ఉంటారు. ఆయన ఇప్పుడు అలాగే చేస్తూ ఉంటారు. లోపలికి చెడుకొరకై వారు వస్తున్నారు, మరి లోపలికి రాలేరు. లోపలికి వచ్చేందుకు మార్గం లేదు అని చెప్తారు. నేను చెప్పాను, మంచిది, మీరు నాతో మాట్లాడాలి అని అనుకున్నట్లయితే ఇంటికి రండి, అది ఇక్కడ మాట్లాడుకుందాం. కనుక న్యూయార్క్ రహదారి పైన ఈ కూటానికి నేను వస్తూ ఇదంతా ఎంతో బాగున్నది, కొద్దిగా ఆహ్లాదాన్ని పొందుకుంటాను. మీరు ఎటువంటి మంటలు కలిగి ఉన్నారో అలాంటి నా మంటను వెలిగించడకు సహాయపడును అని నేను తెలుస్తూ ఈ ఉదయం ఒక రోజు కొరకే ఆగిపోయాం. నిన్న లేక మొన్న మధ్యాహ్నం మేము ఇక్కడికి వచ్చాము. ఆ తర్వాత మేము వెళ్లవలసి ఉన్నది. ఈ మధ్యాహ్నం నేను బయలుదేరవలసి ఉన్నది. అయితే చాలా పెందలికరనే ఈ ఉదయం మేము బయలుదేరాము. ఇక్కడ ఇంకా న్యూయార్క్ లోని రోడ్ల మీద ఎక్కువ మంచు ఉండవచ్చును. వర్జీనియా గుండా, పర్వతాల గుండా, అలెగ్నిక్ ద్వారా ఇంకా ఎడినోడాక్ వెళ్లవలసి ఉంటున్నది. కనుక నేను మరచాను, అక్కడ ఒక ఆట స్థలం ఉన్నది. అక్కడ పాతదైన సెయింట్ నికోలస్ ఆట స్థలమును వారు పడగొట్టి ఉన్నారని నేను గ్రహిస్తున్నాను. అక్కడ కొత్తదాన్ని కట్టుతారు వారు. నేను ఎరిగినంత వరకు ప్రారంభ రాత్రులు మనకు ఉచితంగా ఇవ్వబడినవి. కాబట్టి అందుకొరకై గొప్పవారైన న్యూయార్క్ పెంటెకాస్ట్ ప్రజలకు మనము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. చాలా చాలా సంఘాలు మనకు సహకారం ఇస్తున్నవని నేను తెలుస్తున్నాను. మనం ఒక గంభీరమైన సమయాన్ని ఎదుర్కొంటున్నాము. ప్రభుత్వమైతే రానున్న వారంలో మనము తిరిగి వస్తాము. అది ప్రభుచితమైనట్లయితే ఆదివారం కొరకు కూడా మనం నిలిచుండవలసి ఉంటుందని నా యొక్క నిరీక్షణ. ఆదివారం ఉదయం ఆరాధన కొరకై అలాంటప్పుడు నేను ఎప్పుడు కూడా చేస్తున్నట్లుగానే తిరిగి మన పాస్టర్ గారిని కలుసుకోమని నేను అనుకుంటున్నాను. అడుగుకుననే నేను లోపలికి వస్తుననుకుంటాను. ఆ తర్వాత ఒక మంచి గుంపు ప్రజలు ఇక్కడ ఉండటం బట్టి, పట్టణానికి ఆవుల నుండి వచ్చి ఇక్కడ ఉన్నవారిని బట్టి నేను ఇలా ఆలోచన చేస్తున్నాను. ఈ రాత్రి పాస్టర్ గారికి ఎటువంటి ప్రత్యేకమైన సమావేశాలు ఇక్కడ లేనట్లయితే మనకు ఒక చిన్న కూడిక ఉంటున్నది. ఒక చిన్న కూడిక బహుశా రోగుల కొరకై ప్రార్థించుట. ధన్యవాదాలు మీకు. ఈ రాత్రి రోగుల కొరకు ప్రార్థించుట మనకు ఉంటున్నది. దైవిక స్వస్థతను గురించి మాట్లాడి రోగుల కొరకు ప్రార్థించుట త్వరగా ఆరంభిద్దాం. ఎందుకంటే త్వరగా తిరిగి వెళ్లిపోటుకు మీరు సహజంగా 7:30 ఆరంభిస్తారా? అవునా, ఈ రాత్రి 7:00 ప్రారంభిస్తే ఎలా ఉంటుంది? 7:30 రానివ్వండి. అది నన్ను 8:00 లేక 8:30 విడిచిపెట్టి అవుతున్నది. ప్రజలు తిరిగి వెళ్ళటానికి అలాగే బాగుంటుందా? నేను 8:00 అని చెప్పినప్పుడు అందరూ నవ్వారు. విడిచిపెట్టడానికి ఆ సమయం అవుతున్నది. రోగుల గురించి ప్రార్థించుట మీకు తెలుసా? మనకు తెలియదు. కనుక గత గ్రీష్మ ఋతువులో మిమ్మల్ని విడిచిపెట్టిన మొదలుకుని అప్పటి నుండి మేము చాలా ఆనందకరమైన సమయం పొందుకున్నాము. అనేక విధాల ప్రభు మమ్మల్ని ఆస్వాదించాడు. ఈ రాత్రి ప్రభు చిత్తమైనట్లయితే కొద్ది వారాల క్రిందట కలరాడోలో దేవుని యొద్దు నేను పొందుకున్న ఆఖరి దైవ ఘటన గురించి మీకు చెప్తాను. ఇప్పుడే మీ యొద్దకు తీసుకుని రావాలనుకున్నది అదే. ఒకవేళ ఈ రాత్రి మంచి స్వస్థత కూడి కొరకై అది విశ్వాసాన్ని ఉత్తేజపరుస్తుంది రోగ బాధలతో ఉన్నవారి కొరకు. ఈ ఉదయం నేను నేరుగా పరిచయంలోనికి వెళ్ళు నిమిత్తమై ఒక నెల రోజుల క్రితం నా హృదయాన్ని ఒకటి కుదిపినది. దీన్ని టేప్ చేస్తున్నారా? వారు దీన్ని టేప్ చేస్తున్నారా? ఆ మంచిది, ఎందుకంటే టేపు ఇతరుల దగ్గరకు చేరితే అది ఎక్కడ ఉండాలో తెలుసుకుంటారు. ఈ ఉదయం వేళ నేను మాట్లాడుతున్నానో నేను చెప్పలేను. అది ఇదని చెప్పలేను. అది మంచిదే అని నాకు తెలుసు. చూడండి, వర్తమాన భాగం మంచిది. అయితే నేను చేయవలసిన విషయం ఏదంటే ఒక ప్రశ్న నా మనసులో ఉన్నది. అదెంతో వాస్తవంగా కల్పిస్తుంది. అయినప్పటికీ లోనకు వచ్చినప్పటి నుండి అది నాకు బయలుపరచబడినది. తప్పేదైనా నేను చెప్తానేమోనని, ప్రజలకు తప్పుడు అభిప్రాయాన్ని విడిచిపెడతానేమోనని నేనెంతో భయపడుతూ ఉంటాను. నేనిక్కడ ఏమైతే వ్రాసుకుని ఉన్నానో దేని గురించి నేను చెప్పబోతున్నాను అందులో కొంత భాగాన్ని కత్తిరించి వేస్తాను. ఎందుకంటే అది మరి ఎక్కువ కఠినంగా ఉండకూడదు అని ఉండి కొరకై. ఎందుచేతనంటే చూడు, ప్రభు అయిన దేవుని నేను ప్రేమిస్తున్నానని ఒక వ్యక్తి అన్నట్లయితే నేను ఆయన ప్రేమిస్తున్నాననే ఒకే ఒక మార్గం మిమ్మల్ని ప్రేమిస్తే. చూశారా, నేను ఎరిగిన మార్గం అదొక్కటే. అయినప్పటికీ ఏదైనా నాకు బయలుపరచబడి తర్వాత మీకు అది చెప్పకుండా ఉంటే అది మీకు చెప్పవలసి ఉన్నది. ఆ తర్వాత కొద్ది కఠినమైనది ఒకటి చెప్పినట్లయితే అందుకై నేను భయపడతాను. అది ఒకరి గాయపరచునది, గాయపరచును. చూడండి, ఇక నీవు వేదిక మీదకి ఇక్కడికి వచ్చి నువ్వు ఏమని చెప్పాలనుకుంటున్నావు అని నడిపింపబడి చెప్పినట్లయితే ఇక అది అంతే. కొన్నిసార్లు నీవు ఒకరు చెప్పవచ్చు, ఇంకొకరు దాన్ని ఒకరి భాష్యం చెప్తే వారు ఆ ప్రక్కకు పరిగెత్తి వెళ్తారు. ఓ, ఇది అదే అని ఒకరు చెప్పినట్లయితే గమనించారా? అయితే నేను చెప్పబోతున్న ఏదైనది నీవు తెలుసుకోవాలని నేను కోరుకుంటున్నాను. అది కేవలం తలంచి చెప్తున్నాను. తలంపు అంటే ఊహనగా అవును తలంచి చెప్పుట అని. కాబట్టి ఇది సత్యము అని నేను చెప్పట్లేదు. అయితే మీ మధ్య నేను విడిచిపెట్టిన చిన్న తలంపు ఇదే అవుతున్నది. అది నీవు అనుకున్న దాన్ని బట్టి చూసుకోనవచ్చు లేదా తూచుకోవచ్చు. ఆ తర్వాత అది లేఖన సంబంధమైనట్లయితే ఇక వేరేది నేను బోధించను. అయితే ఆ ఘడి ఇంకా అదేనా? ఇది ఆ ఘడికి వచ్చినదేనా? ఈ విషయాలన్నీ అదేనని భావమా? నాలో ఉన్నదానంతటితో నేను ప్రార్థిస్తున్నాను. అది అది కాదా? గమనిస్తున్నారా? అది వాస్తవమైనది కాకున్నట్లయితే అది ఆ ఘడికి సంబంధించినది కాదా అని ప్రార్థిస్తాను. అది జరగనే ఉన్నది. అయితే ఆ ఘడికు అది వచ్చినదా? గమనిస్తున్నారా? అదే నేను ఆశ్చర్యపోయేది. ఇప్పుడు అందరూ సవివరంగా అర్థం చేసుకున్నారా? అది నాకు తెలియదని. అది ఈ సమయం కా, ఈ సమయనే కా. అది అలా కానట్లయితే దేవుడు మన ఇలా కరిగ్రపు చూపుడు కాక. అయితే అది ఆ సమయానికి కాకపోతే అది రాబోతున్నది. ఇప్పుడు అది ఎంత త్వరగా చేయగలిగినట్లయితే ప్రభుచితమైతే మన మధ్య గంభీరమైన దేశ సంచార చరిత్ర ఉన్నది. క్రిస్మస్ అయిన తర్వాత నేను విదేశాలకు వెళ్లవలసి ఉన్నది, ప్రత్యేకించి యూరప్, ఆసియా దేశాలకు. ఆ తర్వాత కొన్ని కూడికల కొరకై నేను తిరిగి అమెరికా సంయుక్త రాష్ట్రాలకు వస్తాను. ఆ తర్వాత దక్షిణాఫ్రికా తిరిగి వెళ్తాను. నేను డర్బన్ లో సెప్టెంబర్ 2 ఆరంభిస్తాను, 2 నుండి 10 వరకు అని అనుకుంటున్నాను. తిరిగి జోహన్స్బర్గ్ వెళ్ళటకు అక్కడ నుండి 3 రోజులు పడుతున్నది. తిరిగి ఆరంభిస్తాం. అది నేను ఏప్రిల్ మాసమని అనుకుంటున్నాను. స్కాండినేవియా దేశాల్లో స్వీడన్, ఫిన్లాండ్, హాలెండ్, స్విట్జర్లాండ్, ఇంకా జర్మనీ, అక్కడ ఉన్న నార్వే, ఐరోపా దేశాలకు. కాబట్టి మా కొరకు ప్రార్థనలు ఉండండి. క్రిస్మస్ సమయంలో, క్రిస్మస్ అయిన తర్వాత మాకు కొన్ని కుటాలు ఇక్కడే ఉన్నవి. ఆ కారణం చేతనే క్రిస్మస్ సమయం అంతా ఇక్కడే ఉండాలని అనుకుంటున్నాము. అంటే ఇంటి వద్ద క్రిస్మస్ కు పిల్లలు ఇంటికి రావాలనుకుంటున్నారు. మేము అరిజోనా ప్రేమిస్తాము. అయితే మేము పొగుట్టుకునేది ఏంటో తెలుసా? అక్కడికి వెళ్ళలేకుండా ఉన్నది సంఘము, ప్రజలు. మేము ఎక్కడికి వెళ్ళినను, ఏమి చేసినను, బిడ్డలు, నేను, నా భార్య, మా అందరికి ఇలాంటి స్థలం మరొకటి లేదు. అవును, వేరే స్థలము లేదు. నేను 7 సముద్రాలు యాత్ర చేశాను. నేను ప్రతి చోట ఉన్నాను. అయితే ఇక్కడ ఉన్న ఈ చిన్న స్థలము కంటే నాకు పావనమైనది మరొకటి నాకు కనిపించలేదు. అది ఇదే. నీవు తెలుసుకోవాలనుకుంటే ఒకసారి దీని నుండి బయటికి వెళ్ళు. ఒక ప్రత్యేకమైనది ఇక్కడ ఒకటి ఉన్నది. నేను ప్రపంచమంతటా బోధ చేశాను. అనుభవ రీతిగా లేక ప్రయోగాత్మకంగా నేను ఇక్కడ నిలబడి అనుభవించిన దేవుని ఆత్మ అనుభూతిని మరెక్కడ, మరి ఏ స్థలములో, మరి ఏ సమయంలో అయినా నేను అనుభవించలేదు. ఇది అదే. అక్కడ నేను మూలరాయిని వేయచుండగా, ప్రభువైన దేవా, అది పడిపోకుండా ఉండనిమ్ము అని నేను చెప్పాను. ప్రజలు చెప్పుకున్నారు, ఇలాగా 2 నెలల్లో అది వాహనాలు నిలుపు స్థలమైపోతున్నది అని చెప్పుకున్నారు. నేను చెప్పాను, అది పడిపోనివద్దు ప్రభువా, అది నిలబడుగాక. యేసు తిరిగి వచ్చే వరకు ప్రజలు ఇక్కడ ఉండి నిన్ను స్తుతించదరే కాక. అది ఆ విధముగానే ఉంటుందని నేను నమ్ముతున్నాను. ఇప్పుడు మనం మన బైబిల్ తెరచి ప్రభు తన ఆశీర్వాదాలు మన కిచ్చుల కొరకై ఎదురు చూద్దాం. మనం కొన్ని లేఖనాలు చదువుకుందాము. కొద్దిగా వివరణ కొరకై నేను ఇక్కడ కొన్ని లేఖనాలు రాసుకుని ఉన్నాను, కొంత నోట్స్ కూడా. బైబిల్ గ్రంథం నుండి 3 స్థలాల నుండి నేను చదవాలనుకుంటున్నాను, అది మీకు ఇస్తాను. ప్రథమంగా యూదా పుస్తకము 5-6 వచనాలు నేను చదవాలనుకుంటున్నాను. యూదా ఒకే ఒక పుస్తకం, మీకు తెలుసు కదా. ఆ తర్వాత 2 పేతురు 2:4-5 వచనాలు చదవకూరుతాను. ఆ తర్వాత 1 పేతురు 3:18 వరకు చదవాలని ఆశిస్తున్నాను. ప్రభు చిత్తమైతే ఈ ఉదయవేళ నా యొక్క పాఠము ఇప్పుడు చెరలో ఉన్న ఆత్మలు అనున్నది. ఇప్పుడు చెరలో ఉన్న ఆత్మలు మూత వేయబడి నిరంతరము శిక్షలో ఉండిపోయినవి. ఇక ఈనాడు కూడా దారి లేదు, రక్షింపట్టానికై ఇక మార్గం లేదు. గమనిస్తున్నారా? ఇప్పుడు బంధీ అయి ఉన్న ఆత్మలు ప్రప్రథంగా యూదా పుస్తకంలోని చదువుకుందాం. మొదటి స్థలంలో నేను ఇక్కడ గుర్తు పెట్టుకున్నానని అనుకుంటున్నాను. యూదాలో ఆ తర్వాత 2 పేతురు, ఆ తర్వాత 1 పేతురు. ఇప్పుడు యూదా అంతా చదవాలని ఆశిస్తున్నాను, కానీ సమయం సద్వినియోగం కోసం, ఎందుకంటే ఇప్పుడే 10:30 అయిపోయినది. 5వ వచనం ఆరంభించబోతున్నాం. యూదా యేసుక్రీస్తు వారికి పెంపుడు సహోదరుడు. మనకందరికీ తెలిసినట్లు చూశారా, అతడు యోసేపు కుమారుడు. ఈ సంగతులన్నీ మీరు ముందటినే ఎరిగినను. నేను మీకు జ్ఞాపకం చేయ కోరుచున్నదేమనగా, ప్రభు ఐగుప్తు నుండి ప్రజలను రక్షించినను, వారిలో నమ్మకపోయిన వారిని తర్వాత నాశనము చేశాను. ప్రపదంగా వారిని రక్షించాడు, ఐగుప్తు నుండి బయటకు తీసుకుని వచ్చాడు, మరియు వారిని నాశనము చేయవలసి వచ్చాను, ఎందుకంటే వారు వారి యొక్క వర్తమానంలో నిలకడగా ఉండలేదు కాబట్టి. గమనిస్తున్నారా మీరు? మరియు తమ ప్రధానత్వం నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను మహాదినమున జరుగు తీర్పు వరకు ఖడ్గ చీకటిలో నిత్య పాశములతో ఆయన బంధించి భద్రము చేశాను. ఒకనాడు పరలోకంలో ఉన్న దేవదూతలు వారి ప్రధానత్వం నిలుపుకోలేదు. వారు ఆ విధంగా ఉన్న వారే పడిపోయారు. ఇప్పుడు ఖడ్గ చీకటిలో నిత్య పాశములో ఉన్నారు. తీర్పు జరిగే మహాదినం వరకు ఈ స్థితిలో ఉంచబడ్డారు. అవిశ్వాసులందరితో వారు తీర్పు తీర్చబడతారు. ఇప్పుడు 2 పేతురు 2:4 నుండి ఈ పుస్తకం 1-2 పుస్తకాల ముందు ఉంటున్నది. అవును, దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోక మందలి ఖడ్గ చీకటి గల బిలములోనికి త్రోసి తీర్పుకు కావలిలో ఉంచబడుటకు వారిని అప్పగించెను. మరియు ఆయన పూర్వకాల మందున లోకమును విడిచిపెట్టగా భక్తుల సమూహం మీదకి జల ప్రళయమును రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోహువును మరి 7 కాపాడెను. దేవదూతలను విడిచిపెట్టిగా, అయితే వాని చీకటిగా చీకటిగల బంధకములతో ఉంచి నోహు ద్వారా లోకమందరికి తీర్పు తీర్చాడు. ఇప్పుడు 1 పేతురు 1 అధ్యాయం, 1 పేతురు 3 అధ్యాయం 18వ వచనం ప్రారంభం నుండి మళ్ళా చదువుకుందాం. ఇప్పుడు జాగ్రత్తగా వినండి.
క్రైస్ట్ ఆల్సో హాస్ వన్స్ సఫర్డ్ ఫర్ సిన్స్, ద జస్ట్ ఫర్ ది అన్జస్ట్, దట్ హి మైట్ బ్రింగ్ us టు గాడ్ బీయింగ్ పుట్ టు డెత్ ఇన్ ద ఫ్లెష్.
ఏలైనగా మనల్ని దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపముల విషయంలో ఒక్కసారి శ్రమపడెను. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెడుచున్నప్పుడు పూర్వము నోహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయుల వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మస్వరూపిగానే వెళ్లి వారికి ప్రకటించను. ఆ ఓడలో కొందరు, అనగా 8 మంది నీటి ద్వారా రక్షింపబడిరి. సాదృశ్యమైన బాప్తిసం ఇప్పుడు దానికి సాదృశ్యమైన బాప్తిసం ఇప్పుడు మిమ్మల్ని రక్షించుచున్నది. అది అనగా శరీర మాలిన్యము తీసివేయుట కాదు గాని యేసుక్రీస్తు పునరుద్ధానములవగా దేవుని విషయము నిర్మలమైన మనస్సాక్షిచ్చు ప్రత్యుత్తరమే. ఆయన పరలోకమునకు వెళ్లి దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారం పొందినవాడై దేవుని కుడిపార్శ్వం ఉన్నాడు. మరలా ప్రార్థించుకుందాము. పరలోకపు తండ్రి, ఇక్కడ ఉన్నటువంటి లేఖనము వరుస 3 సాక్షులు లేఖనంలోని 3 స్థలాల్లో సాక్ష్యమిస్తున్నారు. ఇద్దరు 3 సాక్షుల నోట ప్రతి మాట స్థిరపరచబడవలను అని నీ వాక్యములను నీవు ఇలాగ చెప్పి ఉన్నావు. ఓ దేవా, నేను ప్రార్థన చేస్తున్నాను, నీవే ప్రజల యొద్దకు వచ్చి నీ వాక్యమును, ఈ వర్తమానమును, అది ఏ విధమైన వెలుగులో ఉండవలసినదో అందులోనే ఉంచి దాని భావం తెలియచెప్పము. ప్రతి ఒక్క స్త్రీ పురుషుడు, ప్రతి బాలుడు బాలిక ఎంతవరకు అర్థము చేసుకున్న స్తోమత్తునందు వారిని ఉంచున్నావో ఆ విధముగానే వారు అర్థం చేసుకుంటారు గాక. ఈ 3 సాక్షులు సత్యం విషయమై సాక్ష్యం పలికి ఉన్నారని వారు ఎరుగుతురు గాక. ఇప్పుడే నీవు పరిశుద్ధాత్మను మా మీదకి పంపమని నేను ప్రార్థిస్తున్నాను. ఈ ఉదయ వేళలో మా మధ్య ఎవరైతే ఉన్నారో అట్టి మా రాజైన ప్రభుని యేసుక్రీస్తు వైపు మేము చూస్తున్నాము. అక్కడే మేము విశ్వాసం బట్టి తిరిగి లేచి ఆయనతో కూడా ఈ పరలోక స్థలం నందు కూర్చుండబెట్టబడి ఉన్నాము. ఆయన వర్తమానం కొరకు మేము కనిపెడుతున్నాము. లేఖనమే ఎవరై ఉన్నారో ఆయనకు మహిమాఘనతలు కలుగు రీతిగా మా ద్వారా మాట్లాడండి ప్రభువా, మా ద్వారా వినబడియండి. మాట్లాడు పెదవులను విను, చెవులను సున్నతి చేయండి అని అడుగుచున్నాము. ఆయన నామమునే అడుగుతున్నాము, ఆమేన్. ఇప్పుడు గుర్తుంచుకోండి, ఈ రాత్రి కూడికలు స్వస్థత కూడిక, ప్రార్థనకారులు ఇచ్చే అవసరం ఉండబోదని అనుకుంటున్నాను. కాబట్టి నేరుగా రోగులు పోయి ప్రార్థన చేస్తాం. మీకు చెప్పు కొరకై నా దగ్గర ఒకటి ఉన్నది, అది అన్ని విధాలైన స్వస్థత జరిగినట్లుగా సమాజంలో ఒక స్థానానికి తెచ్చునని నా యొక్క నిరీక్షణ. మనం ఆ విధంగా నమ్మితే చాలు, అది అలా జరుగునని నేను ఎరుగుదును. ఇప్పుడు చెరలో ఉన్న ఆత్మలు, ఇప్పుడు చెరలో ఉన్నటువంటి ఆత్మలు, ఇది మనిషి యొక్క ఆత్మ అనగా ప్రాణం. అది మనిషి శరీరము కాదు, అది ప్రాణం. గమనిస్తున్నారా? ప్రాణము అనగా ఆత్మ యొక్క స్వభావం. అలాంటప్పుడు అది నరుని యొక్క స్వభావం ఏమిటి? అతను ఇట్లా చెప్తున్నాడు. లేఖనము తేటగా మనకు తెలియజేస్తున్నది, మనము మృతి నుండి తిమి మన బ్రతుకులు క్రీస్తుతో కూడా దేవునిలో దాచబడి ఉన్నవి అని, తద్వారా పరిశుద్ధాత్మ చేత భద్రపరచబడితిమి అని తెలుపుతున్నది. అది నీ యొక్క శరీరము చనిపోయినది కాదు సుమా, నీ ఆత్మ, నీ ప్రాణము చనిపోయినది అని కాదు సుమా, అది నీ యొక్క ఆత్మ స్వభావం చనిపోయినది. చూశారా? స్వభావం అది ప్రాణము. నీవు తిరిగి జన్మించట్లయితే నీ ప్రాణము యొక్క స్వభావము దేవుడే ఉన్నాడు. అది అలాగే కాకపోయినట్లయితే అది లోక సంబంధమైనది. దేనికైనా ఆరంభం ఉన్నట్లయితే దానికి అంతము ఉంటున్నది. కాబట్టి నీవు నిత్య జీవము కలిగి ఉండడానికి ఒకే ఒక మార్గము, నీకు ఆరంభము లేని జీవము ఉండవలసి ఉంటున్నది. అప్పుడు నీవు జన్మెత్తినప్పుడు నీ జీవము నీ జీవితము ఆరంభమవుతున్నది, అనగా నీ నాసికానంద్రాలలో దేవుడు జీవాత్మను పొందగా నీవు జీవించు ప్రాణి అయ్యున్నావు. అప్పుడు నీ ఆరంభన ఆరంభమవుతున్నది. నీలోనున్న ఆ స్వభావము మరో రీతిగా దేవుని నుండి వచ్చినదై ప్రకృతి రీత్యా నీవు లోక సంబంధివి అవుతావు. వాస్తవంగా నీవు పశువు, నువ్వు జంతువు, అది ఖచ్చితంగా వాస్తవమైన విషయం. మనం పాలిత్ర జీవులమని ప్రతి ఒక్కరికి తెలుసు, అనగా సస్తన జంతు జాతి అని అందరికి తెలుసు. ఎంతమందికి తెలుసు? మనము సస్తన జంతు జాతి వారము, అనగా పాలిత్ర జంతు వారము. మనం వేరక్త గల జంతువులం. అది భూసంబంధ నిర్మాణములో మనం ఆ విధంగా సృజించబడి ఉన్నవారము. అయితే చూడండి, ఇతర జంతువులకు మనకున్న వ్యత్యాసం ఏంటంటే అది దేవుడు మనలో ఆత్మను ఉంచున్నాడు. చూసారా, ఇతర జంతువులు బట్టలు ధరించడం అవసరం లేదు. మనము తప్ప ఏ ఇతరమైన జంతువులు తన సిగ్గు కప్పుకొంటూ బట్టలు ధరించవు. మనం ఒకరు మాత్రమే బట్టలు ధరిస్తాము, ఎందుకంటే మనకు ప్రాణము ఉన్నది. అయితే చూడండి, ఆరంభములో మానవుడు ఎలాగుండవలను దేవుడు ఎరిగి ఉన్నాడు. ఆయన భూమిని చేశాడు, రకరకాల జంతువులను పుట్టించాడు. అతి చిన్నదాని మొదలు అతి పెద్దదాని వరకు ఆయన చేశాడు. అన్నిటికంటే పెద్ద జంతువు మానవుడు. తరువాత మొదటి మనుష్యుని చేశాడు, అతడు ఆత్మ మనుష్యుడు, దేవుని రూపములో ఉన్నవాడు. ఎలాగనగా యోహాను సువార్త 4వ అధ్యాయం ప్రకారంగా దేవుడు ఒక ఆత్మ, ఆయన ఒక ఆత్మ ఉంటున్నాడు. ఆయనకు ఆరాధించువారు ఆయన ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను ఆరాధించవలను. నీ వాక్యమే సత్యము. మనం ఆయనను ఆత్మతో సత్యముతో ఆరాధిస్తాము. ఆయన ఆత్మ ఉనికి. ఆ తర్వాత భూమి దుడ్డానికి నరుడు లేడు. తర్వాత భూమి అందలే మట్టితో నరుని చేశాడు దేవుడు. ఆ తర్వాత అతని ప్రకటింపును అతని ప్రక్రియ నుండి ఆయన తీసి ఒక ప్రత్యుత్పత్తిగా ఈ నరుడు రెండు స్వభావములు గలవాడి ఉండగా, అనగా ఆడ మగ రెండు స్వభావములు, దానిని ఆయన వేరు చేశాడు. ఆయన స్త్రీ గుణమును బయటకు తీసి అది ప్రేమ హవ్వైన వ్యక్తిలో ఆయన దాన్ని పెట్టి ఉండెను. ఆదాము తన భార్యకు హవ్వని పేరు పెట్టాడు. అక్కడే అతని యొక్క ప్రేమ, ప్రకృతి ప్రేమ, ఫిలియో ప్రేమ అతని భార్యపై ఉంటున్నది. ఈ రోజు పురుషుడు ఆ విధంగా ఉండవలసి ఉన్నది. ఆమె భర్త వెనకాల ఆమె ఉండవలసి ఉన్నది. పురుషుడు పురుషత్వము, స్త్రీ త్రినైజములకు స్త్రీత్వము. గమనించండి, ఆయన తన పోలిక చొప్పున నరుణ్ణి చేసిన తర్వాత వాని స్త్రీనిగాను స్త్రీగాను పురుషునిగాను సృజించాడు. భూమిని దొరకు నరుడు లేడు. భూమిలో ఉన్న మట్టితో ఆయన వాణిని పెట్టాడు. అతడే ఆ మనుష్యుడు. ఏ మనుష్యుడు? సస్తన జంతువు, అనగా పాలిచు జంతువు. చూశారా, అతడు జంతువు. అయితే ఆయన దేవుని ఆత్మను జీవమును అతనిలో ఉంచాడు. అతడు ఒక ఎన్నిక చేసుకునేవాణిగా అతన్ని చేశాడు. ఇప్పుడు మనం ఏదో ఒకటి తలస్తున్నాము. గుర్తుంచుకోండి, మనం ఏమై ఉన్నాము? మట్టి ముద్ద అంతే. నీవు మన్నే కనుక తిరిగి మన్నైపోదువు. కాబట్టి మనుషుడు తాను ఏదోనై ఉన్నానని అనుకుంటూ, లేక ఏదో కొద్దిగా చదువు మరేదో కొద్దిగా కలిగి ఉండి వీధులు కూడా నడుచుకుంటూ వెళ్తుంటే గుర్తుంచుకో, అతడు కేవలము ఇండియా రాష్ట్రం మన్నే అంతే. అక్కడ ఉన్న ఆ స్త్రీ కురుచైన బట్టలు వేసుకుని సిగరెట్ తగ్గుకుంటూ దేశమంతా తనదైనట్లుగా కులుగుతూ వీధుల్లో వెళ్తుంటే అది ఇండియానా మట్టి ముద్ద మాత్రమే సుమా. మరలా ఆ రీతిగానైపోతావు. కనుక ఆరంభములో నీవేమేమో కాదు తుషవా. కనుక నీవేమై ఉన్నావో అదే ఉన్నావు. అవును, అయితే గమనించు, అక్కడ ఉన్న జీవము అది ఆ ప్రాణము, దేవుడు పనిచేసేది. గమనిస్తున్నారా? అతడు ఆ స్వభావాన్ని ఆ ఆత్మను పొందుకుని ఉన్నట్లయితే ఆయనతో ఐక్యమవుటకు అప్పుడు ఆ స్వభావం చనిపోయి, ఆ స్వభావం లేక లోక ప్రేమలు చనిపోయి లోక సంబంధమైన కార్యాలు చనిపోతవి. అవును, ఎందుకంటే నీవు లోకమైన లోకములో ఉన్న వాటిని ప్రేమించితే దేవుని ప్రేమ నీలో ఉండదు. అవునా? ఒక మనుషుడు తిరిగి జన్మించాలి. కాబట్టి ఈ స్వభావము చనిపోవలసి ఉన్నది. దేవుని స్వభావం లేనుడికి వచ్చి నీలో జీవించవలసి ఉన్నది. ఆరంభ అంతములు లేనివాడు దేవుడుకుడు మాత్రమే. కనుక ఆయన భాగం పంచుకున్నాడు. చూసారా, ఈ భూసంబంధన మనిషిని తీసుకుని ఈ నిత్యులైన ఆత్మను తీసుకుని రెండిని ఏకం చేశాడు. ఎందుకనగా దాని వెనుక దేవుడే తనకు తానై ప్రతిబింబించినట్లుగా ఆయనే యేసుక్రీస్తు అయినప్పుడు ఆయన ఒక మనుషుడవుట కొరకై ఆయనే దేవుడై ఉన్నాడు. చూసారా, దేవుడు క్రీస్తులో ఉన్నాడు. లోకమునతో సమాధాన పరచుకొనుటకై ఆయనలో ఉన్నాడు. ఆయనకు సంపూర్ణమైన నరుని ద్వారా అసంపూర్ణమైన మనమందరము దేవుని యందు విశ్వాసముంచడం ద్వారాను దానిని అంగీకరించడం ద్వారాను ఆయనలో సంపూర్ణమవుతాము. ఆయన ఆయన దేహమును కుళ్ళుపట్టనివ్వలేదు. ఆయన ఆయన ఆత్మ పాతాలను విడిచిపెట్టలేదు. అయితే ఆయనను 3వ దినమున లేపాడు. ఆయన నిరంతరము జీవిస్తున్నాడు. ఆయన మహిమ దేవుటి దేహమును మనము కలిగి ఉంటాము. ఆ కారణం చేతనే ఆయన నామములోనికి మనం బాప్తిసం పొందితేమి. ఆయన నామం మనము మనకు మనము మనకొచ్చినట్లుగా ఆయన మరణములోను ఆయన పునరుద్ధానములోను ఆయన తిరిగి లేచుట్లోను సాక్ష్యం పొంది పాత పురుషుడు చనిపోయి నూతన జీవము కలిగి లోకానికి సాక్ష్యం ఇచ్చుటకు ప్రథమ స్వభావం పాతిపెట్టబడినది. గమనిస్తున్నారా? ఆ మోదటి స్వభావం గతించిపోయినది. ఇప్పుడు మనం ఆయన స్వభావం కలిగి ఉంటున్నాం. ఆయన మనలో జీవిస్తున్నాడు. మరి మనం మన స్వచిత్తాన్ని చేయము, ఆయన చిత్తాన్ని చేస్తాము. మన సొంత ఆలోచనలు మనము చేయము. మనస్సు అంటే మనమేమి ఆలోచించేస్తామో అది. క్రీస్తు యేసులో ఉన్న ఆ మనస్సు ప్రతి ఒక్క విశ్వాసంలో ఉండును. చూసారా? ఒక జీవం ఉన్నది, దాని గురించి మనం మాట్లాడుతుంది. నేనిప్పుడు ఆలోచించేస్తున్న భాగము అది, మనలో ఉన్నది అది జీవము అనగా ప్రాణము. ఇప్పుడు మనం దాన్ని గమనించినట్లయితే కొన్ని మార్లు అనేకమైన విషయాలు జరుపుతూ ఉంటాయి. ఎందుకబ్బా అలా జరగాలి అని మనలో మనం ప్రశ్నించుకుంటాం, ఇతరులకు వచ్చి ప్రశ్నిస్తూ ఉంటాము. అయితే ఆఖరికు మనం క్రైస్తవమైనట్లయితే అన్ని మేలురకంగానే జరుగుతామని కొంతకాలమైన తర్వాత తెలుసుకుంటాము. నీవు చూశావు, క్రైస్తవులందరూ అది చూస్తారు, ఎందుకు ఇలా చేశామా అని మనం ఆశ్చర్యపోతాం. నేను బైబిల్ గ్రంథం చదువుతున్నప్పుడు ఎప్పుడు కూడా ఆ మహనీయుడైన మనిషి యగు అబ్రహామును శారా తన భార్య కాదని ఎందుకు చెప్పుటకు దేవుడు అనుమతించాడు అని నేను ఆశ్చర్యపోతుంటాను. అబద్ధం చెప్పి అతడెక్కడ ఎలా నిలవగలిగాడు, అలాంటి కార్యాలు ఎలా చేయగలిగినాడు, ఆయన తన కొరకై వాగ్దానం చేసిన దేశాన్ని అతడు ఎలా విడిచిపెట్టగలిగాడు అని అనుకుంటుంటాను. ఏ యుదురైనను వాగ్దానం విడిచిపెడితే అతని మార్గం తప్పిబడతాడు, ఎందుకంటే దేవుడే వారికి అది దయచేశాడు, అక్కడే ఉండమని వారికి వాగ్దానం చేశాడు. చూశారా? వారు అది విడిచిపెట్టరు. కనుక అతను గెరారుకు వెళ్లిపోయాడు. అయితే ఆ విధంగా ఉండరాదు. ఆ తర్వాత అభిమెలకు అక్కడున్న ఫిలిస్తీ దేశపు రాజు షారాను ప్రేమించి ఆమెను పెళ్లాడబోతున్నాడు. అతను మంచివాడే, నీతివంతుడే. ఒకవేళ ఇది పరిహాసభరితంగా వినిపించవచ్చును, అయితే నీకదెంతో వాస్తవికత అవుతున్నది. అతను తన సాయంకాల వేళ స్నానం అయిన తర్వాత తన ఫైజామా వేసుకుని ప్రార్థనల వల్లించి పరుడుకు వెళ్లిపోయాడు తన పడకకు. ప్రభువు అతనికి అగుపించి ఇలా చెప్పాడు, నీవు చచ్చిన వాడివి ఎలాగో అలాగే ఉన్నావు. ఆ మనుషుడు ఏమీ చేయలేదు. చూశారా? అతను సంపూర్ణంగా అబ్రహాము ద్వారా షారా ద్వారా మోసపరచబడ్డాడు. అవును, ఆయన చెప్పాడు, మరొక పురుషుని భార్యను నీవు నీ యొద్ద ఉంచుకుని ఉన్నావు. చూశారా? నీ ప్రార్థన నేను వినను. నీవెంతగా ప్రార్థించినప్పటికీ నీ ప్రార్థన నేను వినను. నీవు చచ్చిన వాడు అయితే ఆ మనుషుడు నా ప్రవక్త అని ఆయన అన్నాడు. గమనిస్తున్నారా? చూశారా? అది అర్థం చేసుకోవాలంటే కష్టతరమే. అయితే అది అలా కాకపోతే కృప అనేది ఏంటో మనం ఎరుగము. అందాల రాశి షారా తన భార్య అయ్యుండగా అతను ఎందుకు వెళ్లి హాగర్ను పెళ్లి చేసుకోవాలి? అతను చేయాలనుకోలేదు. చూశారా? షరా చెప్పినది. ఆ తర్వాత ప్రభు అతనితో చెప్పాడు, షరా నీవు నీతో చెప్పిన దానిని విను అన్నాడు. ఎందుకంటే ఒక ఇస్మాయిలు ఉండవలసి ఉన్నది. దాసి దాని యొక్క కుమారుడు వారసురాలితో ఆమె కుమారుడితో వారసులు కాలేరు. నా భావం ఏంటో చూస్తున్నారా? వాణ్ణి కూడా పోలికలే. ఎందుకని ఆ ప్రవక్త వేషిని పెళ్లి చేసుకోవాలి? మరియు ఆమెలిద్దరు బిడ్డలను కలిగి ఉండాలి. అది ఒక సూచన లేక గుర్తు. ఎందుకని ఒకరు 340 దినాలు కుడివైపున పండుకోవాలి, మరి అనేక దినాలు ఆ తర్వాత వైపు ఎందుకు పండుకోవాలి? అది ఒక సూచన లేక గుర్తు. ఒకరు బట్టలు చెప్పుకుని ఇస్రాయేల్ ముందుకు వెళ్లాలి. ఇవన్నీ కూడా గుర్తులు, సూచనలు ఉంటున్నవి. చూడండి, అవి నెరవేర్చబడి కొరకై మనం అవి కలిగి ఉండవలసి ఉన్నది. అనేక సార్లు మనం ఆశ్చర్యపోయేంత రీతిగా సంగతులు జరుగుతూ ఉంటాయి. ఒక దాని కోసం దేవుడు మనల్ని ముంగుర్తుగా చేస్తాడు. నా జీవిత కథ మీకు తెలుసు. నేనెప్పుడు నమ్ముతుంటాను, నాకు జ్ఞప్తి ఉంది. మొదలు నాకు జ్ఞప్తి ఉన్న మొదటి సంగతుల్లో ఒకటి, నిన్న ఒకటి నాకు చెప్పి ఉండవచ్చు, ఈ రోజే దాన్ని నేను మర్చిపోతాను. అయితే నా జీవితంలో నా చిన్ననాటి రోజుల్లో తిరిగిన కొన్ని విషయాలు, జరిగిన కొన్ని విషయాలు మనందరికీ అవి ఎల్లప్పుడూ గుర్తుంటవి. ఇది చెప్పడానికి కొంత హేళనగా ఉంటుంది. అయితే నేను చిన్న పిల్లవాడై ఉండగా దూగాడుతూ ఉన్నప్పుడు పొడవైన దుస్తులు ధరించాను. ఇప్పుడు నా వయసులో ఉన్న మీలో కొందరికి ఆ పెద్ద బట్టలు గుర్తుంటుంది. పిల్లలు నిజంగా పొడవాటి బట్టలు తొడుక్కునుట దూగాడుతూ మా చిన్నారుల లోపలికి వచ్చి చలిమడి దగ్గర లేచున్నప్పుడు మంచు గడ్డలు కాళ్ళు దులుపుకుంటున్నప్పుడు వాటిని తినేయుట నాకు జ్ఞప్తున్నది. ఆ మంచుగడ్డలు నేను తిన్నాను, అది నాకు జ్ఞప్తున్నది. ఆ తర్వాత విషయం, నా జీవితంలో జరిగే సంఘటన నాకు జ్ఞప్తుంటున్నది. నేను పొందిన మొదటి దర్శనం అది న్యూ ఆల్బెన్ లో నా జీవితంలో ఎక్కువ కాలం గడుపుతానని. నేను ఇక్కడ పుట్టి నేను ఒక కొండ ప్రాంతపు చిన్నపిల్లవాణిగా ఉండినప్పుడు ఏ వైద్యుడు కూడా అక్కడ లేడు. నేను ఇక్కడ 50 సంవత్సరాలు జీవించాను. మీకు తెలుసా, ఒక దర్శనం ఆ తదుపరి నేను ఎల్లప్పుడూ కూడా ఎక్కడో ఒక చోట దేవుడు ఉన్నాడని నాకు తెలుసు. ఇంకా నేను చిదపిల్లవాడిగా ఉండినప్పుడు ఆయన నాతో మాట్లాడి ఉన్నాడు. పొగ త్రాగవద్దు, మద్యపానం సేవించవద్దు, స్త్రీలతో రకరకాల విషయాల్లో అవినీతికరంగా తిరగడం ద్వారా నా దేహాన్ని అపవిత్రత పరచుకోకూడదు అని ఆయన నాతో చెప్పాడు. ఒక యవనస్తుడుగా అందులో కూర్చుని ఎల్లప్పుడూ కూడా భీతి చెందేవాడను. ఒకనొక రోజు నేను వేటాడుతున్నప్పుడు అది నాకు రెండవ స్వభావం లాంటిది, అనగా రెండవ అనుభూతి వంటిది. వేటాడుటకు ఆరంభించుటకు అలాంటిది నాకు. ఒక బౌల్డైన జిమ్మీ పూల్ తో నేను వేటాడుతూ ఉన్నాను. అతను ఒక మంచి కురవాడు. అతని కుమారుడు చిన్న జిమ్ ఇక్కడున్న మందిరానికి వస్తున్నాడు అనుకుంటాను. మంచి కుటుంబం అది. నాకు హోల్స్ తెలుసు. నేను జిమ్ చిన్ననాటి నుండి బడికి వెళ్లే దశల నుండి కూడా మేము కలిసి నిద్రిస్తుండేవారం, కలిసిమెలిసి ఉండేవారం. మా ఇద్దరికి వయసులో 6 మాసాల వ్యత్యాసం ఉంటుంది. జిమ్మీ తన తుపాటిని పేల్ చేశాడు. అది నన్ను ఎంతగానో దగ్గరగా వచ్చి 2 కాళ్ల మధ్యగా కాల్చినది, పేల్చి వేసినది. నన్ను హాస్పిటల్లో చేర్చారు. మరణ ఘడియలో నేను అక్కడ పడి ఉన్నాను. ఆ దినాల్లో ఇటువంటి పెన్సిలిన్ ఎలాంటివి లేవు. నా క్రింద ఒక రబ్బర్ పట్ట ఒకటి పెట్టారు. మొన్నటి ఉదయం నాకు ఆపరేషన్ చేస్తారని నాకు తెలుసు. వరలా తీసుకుని పుండును శుభ్రం చేశారు. పెద్దగా ఉబ్బిన మాంస ముక్కలను కత్తెరతో కత్తిరించి వేశారు. నేను ఒక మనిషి చేతిలో పట్టుకోవలసి ఉండేను. వారి యొద్ ఫ్రాంకీ ఐక్ ఉన్నాడు. ఈ మధ్య అతను ఆత్మహత్య చేసుకున్నాడు. వారు పట్టుకోవలసి వచ్చినది అతని పిడికిలలోని నా చేతిలో వదులు చేశారు. వారు దాన్ని సఫలీకృతం చేసిన తర్వాత నేను ఆ విధంగా పట్టుకుని కేంద్ర పెడుతూ కేకలు వేస్తున్నాను. వారు నా కాళ్ళుని ఆ భాగాన్ని కత్తిరించి వేస్తున్నారు. నాకు 14 సంవత్సరాల వయస్సు. అప్పుడు కేవలం పిల్లవాడను. ఆ రాత్రి నిద్రపోవడానికి ప్రయత్నం చేశాను. నేను మేల్కొన్నాను. ఏదో తట్టాలం జరిగినది. ఆ రక్తనాళాల నుండి ఆరాగాలెళ్ళు రక్తము ఇక్కడ ఉన్నదని అనుకుంటాను. వారు ఎక్స్రే తీశారు. సిరలకు అనగా గుండెకు దగ్గరలో దెబ్బ అయిందని చెప్పారు. ఇరువైపులా పగిలి రక్తము కారిపోతున్నది. ఇది నాకు అంతం అని అనుకున్నాను. నా చేతులు ఇలా పెట్టుకుని ఉన్నాను. పైకెత్తి నా చేతుల్లో రక్తము కారిపోతున్నది. నా సొంత రక్తంలోనే నేను పడి ఉన్నాను. నేను పిలిచాను, గంట మ్రోగించాను. నర్సు వచ్చి తువాల్తో అలా అద్దినది, పిండినది. ఎందుకంటే వారు చేయగలిగిన మరో మార్గం ఇక లేకపోయినది. ఆ తర్వాత ఉదయం ఆ బలహీనమైన స్థితులలో వారు నాకు ఆపరేషన్ చేశారు. ఆ దినాలలో రక్త మార్పిడి చేసే పద్ధతులు లేవు. వారు నాకు ఈథర్ ఇచ్చారు. ఆ పాతకాలపు మత్తు అనేది మీకు తెలుసు. 8 గంటల తర్వాత ఆ ఈథర్తో నేను బయటికి వచ్చాను. నాకు ఎంతో ఎక్కువగా ఇవ్వాల్సి ఉన్నది. నాకు మెలకువ రాదని వారు తలంచారు. వారు నన్ను మేల్కొలపలేకపోయారు. అక్కడ ఆ ఆసుపత్రిలో శ్రీమతి రోడర్ నా ప్రక్క నిలబడి ఉన్నారని నాకు జ్ఞాపకం ఉన్నది. ఆమెను నేను ఏనాడు మరవలేను. ఏది ఏమి జరిగినప్పటికీ ఆమె నేను మర్చిపోలేను. అప్పుడు ఆమె కేవలం ఒక యవనస్తురాలుగా ఉన్నది. ఆమె భర్త అక్కడ కార్ల కర్మాగారంలో ఒక సూపరింటెండెంట్ గా ఉన్నారు. ఆమె మరియు శ్రీమతి స్టూవర్ట్ నా యొద్ద ఉన్నట్లు నాకు జ్ఞాపకం ఉన్నది. వాస్తవంగా నా ఆసుపత్రి బిల్లును చెల్లించిన వారు వారే. మా ఇంట్లో తినడానికి కూడా మాకు ఆహారం లేదు. కనుక $100 డబ్బును ఎలాగూ చెల్లించగలిగిన వారము. అయితే ఆమె తన సంఘ సొసైటీ ద్వారాను ఇంకా మేషన్ ఎగు కుక్ క్లక్స్ క్లాన్ ద్వారాను ఆసుపత్రి బిల్లు చెల్లించారు. వారిని ఎన్నడూ నేను మర్చిపోలేను. చూడండి, వారు చేసింది ఏమైనప్పటికీ వారు నాకై చేసిన దానికి నా యొద్ద ఒకటి ఉన్నది. డాక్టర్ రీడర్ కి వారు బిల్లు చెల్లించారు. అతను ఇంకా బ్రతికే ఉన్నాడు. ఇక్కడ ఉన్న పోర్ట్ ఫుటన్ లో నివాసం చేస్తున్నాడు. కథ మీకు చెప్పగలడు. నేను ఆ ఈథర్ తీసుకుని దాంతో నేను బయటికి వచ్చినప్పుడు అక్కడ నాకు ఒకటి జరిగినది. అది దర్శనమేనని నేను ఇప్పుడు కూడా నమ్ముతాను. ఎందుకంటే నేను ఎంతో బలహీనంగా ఉన్నాను. నేను చనిపోతానని వారు అనుకున్నారు. ఆమె ఏడుస్తూ ఉన్నది. నేను చూడాలని కళ్ళు తెరిచినప్పుడు ఆమె మాట్లాడుతూ ఉండట నేను విన్నాను. తర్వాత నేను నిద్రపోయాను. 2-3 పర్యాలు లేపారు. ఆ తర్వాత నాకు దర్శనం వచ్చినది. ఆ తర్వాత 7 నెలల తర్వాత నా కాళ్ళు కట్టుకుపోయిన వేట వస్త్రాలను తుపాకీ దూదని నా కాళ్ళపై నుండి తీసివేయించుకుంటుకుని నేను వెళ్లవలసి ఉండెను. కనుక నా రక్తం విషయంగా మారినది. 2 కాళ్ళు కూడా విడిపోయి నా వెనకాల లావు అయిపోయినది. నా వెనక భాగం దగ్గర నుండి నా 2 కాళ్లకు నా 2 కాళ్ళను కూడా తీసివేయాలని అన్నారు. నేను వద్దు అని అన్నాను. అది ఎక్కడికో వచ్చేసినది. నేను నిలబడి లేకుండిపోతుంది. చూశారా, చివరికి డాక్టర్ రీడర్, డాక్టర్ పీటర్ లూస్విల్ నుండి వచ్చారు. వారు శస్త్రచికిత్స జరిపి అక్కడ కోసి తీసివేశారు. ఈ రోజు నేను అద్భుతకరమైన కాళ్ళను కలిగి ఉన్నాను దేవుని యొక్క కృపను బట్టి. అయితే నాకు కలిగిన ఆఖరి దర్శనం, ప్రప్పల దర్శనం నాకు వచ్చింది, మొదటి దర్శనం నాకు వచ్చినది. అప్పుడు నేను మూర్చలేనట్లుగా అయిపోయాను. నిజంగా నేను నరకములో ఉన్నాను అని తలంచాను. ఒకరు మీ చేతులు ఆమెపై పెట్టండి, గాలి తగలనివ్వండి, అక్కడ ఎవరున్నప్పటికీ ఆమె మీద చేయి పెట్టండి. ప్రార్థన చేద్దాం. ప్రేమని యేసు, ఈ ఉదయం వేళ జబ్బుగా ఉండి పడిపోయి గదిలో ఉన్న మా సహోదరి ఇక్కడ ఉన్నది, నీ కృపాబలములను చూపించండి. నీకు ప్రతినిధిగా ఇప్పుడు ఆమెపై చేతులు పెట్టబడి ఉన్నవి. నమ్మిన వారి వల్ల ఈ సూచికలు జరుగునని లేఖనమును చెప్పుచున్నది. వారు రోగుల మీద చేతులు ఉంచినప్పుడు స్వస్థత పొందుదురు అని. ఇప్పుడే మా సహోదరి వ్యాధి నుండి కొనుక్కుని దేవుని మహిమ కొరకై బాగుపండు కాక. యేసుక్రీస్తు నామమున మేము అడుగుతున్నాము, ఆమెను మీకు అప్పచెప్పుచున్నాము, ఆమేన్. ఇప్పుడు ఆమె గాలి తగలివ్వండి. ఆమె భయంకరంగా ఇరుగ్గా ఉన్నది, ఇక్కడ అది అనుభవిస్తున్నాను. నిజంగా కఠినంగా ఉన్నది, ఇది మోత్సవ చేట్లుగా ఉన్నది. ఇక్కడ వేదికనొద్ద 5-6 సార్లు నేను అది అనుభవించాను. ఆమె కొద్దిగా బాగిన వెంటనే ఆమెకు ఎక్కడ తీసుకుని పోగలరో అక్కడికి తీసుకుని వెళ్ళండి. మంచిది, చూసారా, అది మరీ ఇబ్బందికరంగా ఉంది. అవునా, మానవులమైన మనము వ్యాధులకు కొన్ని అడుగులు వ్యత్యాసంగా సృజించబడ్డాం. ఎవరి దగ్గరైనా కొద్దిగా నీళ్లు ఉంటే కొద్దిగా ఆ సహోదరి మీద పోయండి. ఇప్పుడు బాగున్నది, అవునా, మంచిది. మీరు తలుపు తెరవగలిగినట్లయితే తెరవండి, కొద్దిగా గాలి తగలనివ్వండి, సాధ్యమంత వరకు మనమందరం కూడా. సరేనా? సరే, ఇలాంటి సమయంలో నాకు ఒక దర్శనం వచ్చినది. నా బ్రతుకులో నుండి నేను వేదనకరమైన స్థలంలోనికి వెళ్లిపోయాను. అది అని నేను తలస్తూ ఉన్నాను. 7 నెలల తర్వాత ఇక్కడే క్లార్క్ కంట్రీ మెమోరియల్ ఆసుపత్రిలో నాకు 2వ ఆపరేషన్ చేశారు. ఆ సమయంలో నేను బయటకు వచ్చిన తర్వాత నేను పశ్చిమ నిలబడి ఉన్నానా అని అనుకున్నాను. నాకు ఇంకొక దర్శనం కలిగినది. అక్కడ ఆకాశంలో పెద్ద బంగారు సిలువ పెట్టబడి ఉన్నది. ప్రభు మహిమ ఆ సిలువ నుండి ప్రవహిస్తున్నది. నేను నా చేతులు ఇలా పెట్టుకుని ఈ విధంగా నిలబడి ఉన్నాను. నా గుండె మీద ఆ మహిమ పడుతూ ఉన్నది. దర్శనం అదృశ్యమైపోయినది. ఆ దర్శనం నాకు వచ్చినప్పుడు నా తండ్రి కూర్చొని నా వైపే చూస్తూ ఉన్నాడు. ఇన్ని సంవత్సరాలలో కూడా నన్ను ఎరిగినటువంటి ప్రతి ఒక్కరికి తెలుసు, నేను ఎప్పుడు కూడా పశ్చిమానికి వెళ్లాలని ఆశిస్తానని. అయితే ఒకప్పుడు ఒక జ్యోతిష్కుడు ఇలా చెప్పాడు, నేను పశ్చిమ దిశకు వెళ్లవలసి ఉంటుంది అని. నక్షత్రాలు వాటి వృత్తాలను అవి దాడుతున్నప్పుడు ఆ గుర్తు వల్ల నేను పుట్టానని, ఇంకా నేనెన్నడూ తూర్పున ఈ తూర్పు భాగాన ఫలభర్తలు కాలేనని, నేను పశ్చిమ దిశకు వెళ్లవలసి ఉంటుందని చెప్పాడు. గత సంవత్సరం నేను జీవిత కాలపు కోరిక నెరవేర్పు కొరకై నేను పశ్చిమ దిశకు వెళ్లాను. గమనిస్తున్నారా? అది చేయటి కొరకై నేను ఇక్కడికి ఎందుకున్నాను? అది చాలా అవహేళన విషయం. ఒక నెలకు $110 అద్దె చెల్లిస్తూ అడవిలో కూర్చునడం. ఇక్కడ నాకు ఇల్లున్నది, నివాస యోగ్యమైన స్థలము కూడా ఉన్నది. చూశారా? అయితే చూడండి, అది ప్రభును వెంబడించుట. అది వెంబడింపు చేయుటకు నాకు తెలిసినంత అదే. దర్శనాలు మొదలగునవి, అక్కడ జరిగిన విషయాలు మీకు తెలుసు. ఇప్పుడు నేను చెప్పాలనుకుంటున్నాను, సహోదరు రాయ్, మన సహోదరి కొద్దిగా బలహీనంగా ఉన్నట్లయితే గదిలోనికి లేక మరొక చోటికి ఆమెను తీసుకోవాలని ఆశిస్తే ఎక్కువ గాలి వచ్చే స్థలానికి, అక్కడ ఆమె నుంచి బాగుంటుంది. ఎందుకంటే ఆమె ఇప్పుడు బాగుండదని నేను భావిస్తున్నాను. మంచిది, ఆమె జబ్బుగా ఉండి మూర్చబడిపోయినది. ఇక్కడ ఈ కిటికీలు లేపి ఆమెను ఇక్కడ తీసుకుని రావాల్సి అనుకున్నట్లయితే, సహోదరు రాయ్, ఆ సహోదరి రావాలనుకున్నట్లయితే అది ఇంకా మంచిది. చూసారా? ఆమె ఇక్కడికి రావాలనుకుంటే మంచిది, భయపడవద్దు. ఆమె ఇక్కడ నుండి వెళ్తున్నప్పుడు ఆమెపై చేతులు ఉంచాలని నేను ఆశిస్తున్నాను. మీరంతా ఒక నిమిషం నన్ను క్షమించాలి. దేవుడు నన్ను క్షమించును కాక. సహోదరుడా, అది బాగుంది. పరలోకపు తండ్రి, ఇక్కడ మీ యొక్క కుమార్తె ఈ ఉదయం కూర్చుని ఉన్నది. ఆమె వర్తమాన వెడుకై వచ్చి ఉన్నది. సాతానుడు దాని నుండి ఆమెను దెబ్బ కొట్టబోయాడు, కానీ అది అతడు చేయలేకపోయాడు. అతడు చేయలేడు. యేసుక్రీస్తు నామమున సాతానుడు చేయలేడు. అప్పుడు దాని గుండా మీకు గాలి వస్తుంది. ఈ గుంపును గుర్చి మాట్లాడు. విదేశాల్లో క్యాన్సర్ తోనూ కుష్ఠరోగంతోనూ ఉండి ఒకరిపై ఒకరు కుప్పల కుప్పలుగా ఉన్నటువంటి స్థలాల్లో ఉన్నట్లయితే నీవు అలా గాలిని కూడా పిలచలేవు. అలాంటి స్థలాల్లో చూశారా, కేవలం అంటువ్యాధులతోనున్న వారిని పెద్ద పెద్ద భవనాల్లో ఉంచుతారు. కుష్ఠవాది ఏ విధంగా ఉంటుందో మీకు తెలుసా? అక్కడ వారు ఇలాంటి వారు ఉంటారు. చెవులుండవు, ముంజేతులుండవు, సగం ముఖములు తినివేసినట్లుగా ఉంటారు. కాళ్ళకి చిన్న పెళ్లికలు చుట్టుకుని అలాంటివేవో పెట్టుకుని కుప్పలుగా పడి ఉంటారు. అనేక మంది అక్కడే చనిపోతారు, అక్కడే పండుకుంటారు. ఎక్కడో ఒక చోటుకు చేరుకోవాలని ఒకరిపై ఒకరు ఎక్కుతారు. ఎందుకో తెలుసా? వర్తమానం వింటాని కొరకై. ఇప్పుడు ఇందులో ఏమి జరిగిందో నేను చెప్తాను. నాకు కలిగిన దర్శనంలో నేను తిరిగి వెనుకకు వెళ్లి 2 దర్శనాలు తీసుకుని వచ్చి అందులో ఒకటి మీకు చూపిస్తాను. నేను పశ్చిమ దిశన ఉండవలసి ఉన్నది. నేను ఎప్పుడు కూడా అదే ఆశించాను. ఈ యొక్క ఉదయవేళ ఈ వర్తమాన యొక్క ఉద్దేశం ఏదనగా, నేను ఎరిగినంత వరకు, నేను సాగిపోయే వరకు ఆయన నాకు ఏమని తెలియచేయమని చెప్పినాడో అది తెలియపరచుట. ఇది నన్ను సంధించింది కనుక సంఘానికి తెలియచేయాలని ఆశిస్తున్నాను. ఇక్కడున్న వారికి, ఇక్కడున్న ఈ సంఘానికి ఇది చూచుట కొరకి. మరి ఈ దర్శనంలో, మొదటి దర్శనంలో జరిగింది అదే. నేను ఎంతగానో బలహీనంగా ఉండిపోయాను. ఆ రక్తం అంతా కారిపోయినది. దర్శనంను సంధించిన తర్వాత నిత్యమైన అగాధంలోనికి నేను కూరుకుంటూ పోతున్నానేమో అని అనుకున్నాను. క్రీడ మీద చెప్పి ఉండటము మీలో అనేకులు విని ఉంటారు. అడుగులేని నిత్య అగాధములోకి వెళ్లిపోవటం గుర్చి, మొదటిగా మేఘాల వలె నేను వెళ్లిపోతూ ఉంటేని, చీకట్లో ఉండి అడుగుకు 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 కూర్చొని వెళ్తూ ఉంటేని. మొట్టమొదటి ఏమి జరిగిందో తెలుసా? తప్పిపోయిన వారి స్థానంలోనికి వెళ్లాను. అక్కడ నేను పెద్దగా కేక వేశాను. అక్కడ నేను అన్ని చూశాను. దానికి పునాది లేదు. నేను జారుతూ ఉన్నానేమో కాని నిలుపు లేదు. నిక్షత్తు అలా ఉంటుంది. నేను పడిపోతూనే ఉన్నాను. నిలుపు అనేది లేదు దానికి, ఎక్కడ కూడా లేదు. ఆ తర్వాత కొద్ది కాలం నేను పొంది ఉన్నటువంటి దర్శనానికి, అనగా మహిమలో ప్రజలు ముందుట అను దర్శనానికి, అది ఎంతో వ్యత్యాసకరంగా ఉంది. సాక్షాత్తు విరుద్ధము. ఇందులోనైతే నేను కూరుకుని పోతూ ఉన్నాను. చిట్టు చివరికి మా నాన్న కోసం కేకలు పెట్టాను. ఒక చిన్న బిడ్డగా నేను చేయగలిగింది అదే. మా నాన్న కోసం కేక వేశాను. మా నాన్న అక్కడ లేడు. మా అమ్మ కోసం కేక వేశాను. ఒక నన్ను పట్టుకున్నారు. అక్కడ మా అమ్మ లేదు. నేను వెళ్తూనే ఉన్నాను. ఆ తర్వాత దేవుడి కొరకై కేక పెట్టాను. అక్కడ దేవుడు లేడు. అక్కడ ఏమీ లేదు. కొద్దిసేపటి తర్వాత నేను ఏనాడు వినటువంటి రోధన ధ్వని విన్నాను. మరి అది బహు భయంకరమైన బాధ. దీని ప్రక్కన అక్షరార్థకంగా మండే మంట కొంత సేద తీరుస్తుంది. ఆ దర్శనాలు ఎప్పటికీ పొరపాటు కావు. నేను ఒక శబ్దాన్ని విన్నాను. అది ఒక విధంగా తరచుగా జరిగే స్త్రీమారిగా కనిపించినది. అది అలాగే ఉన్నప్పుడు స్త్రీలు రావటం నేను చూశాను. వారు ఆకుపచ్చది ఒకటి పూసుకుని ఉన్నారు. వారి ముఖాలకి చూస్తే వారి కళ్ళ కింద ఆకుపచ్చది పూసుకుని ఉన్నారుగా ఉన్నట్లుగా ఉంది. వారి కళ్ళ వెనుకకు తిప్పుతున్నట్లుగా ఉన్నారు. నేటి దినాన స్త్రీలు కళ్ళకు రంగులు పూసుకున్నట్లుగా వారి కళ్ళు ముఖము తిప్పుతూ ఉన్నారు అని వెళ్తూ ఉన్నారు. అయ్యయ్యో, నేను వెంటనే కేక పెట్టాను. దేవా, నా మీద కార్యక్రమం చూపండి. ఓ దేవా, కార్యక్రమం చూపు. నీవెక్కడున్నావు? నీవు నన్ను బయటికి పంపి బ్రతుకుటకు అనుమతించినట్లయితే నేను మంచి పిల్లవాడిగా జీవిస్తానని నీకు వాగ్దానం చేస్తున్నాను. అదొక్కటి మాత్రమే నేను చెప్పగలిగాను. దేవుడికి తెలుసు. ఆ వివరణ కొరకై తీర్పు దినాన ఆయన తీర్పు తీరుస్తాడు. ప్రభుని దేవా, నన్ను తిరిగి వెళ్ళని. నేను మంచి పిల్లవాడిగా జీవిస్తాను. నేను నీకు వాగ్దానం చేస్తున్నాను అని మాత్రమే చెప్పాను. నాకు తుపాకి దెబ్బ తగిలినప్పుడు నేను అబద్ధాలు చెప్పాను. చేయగలిగిన ప్రతి ఒక్కటి నేను చేయటకు అతి సమీపంగా నేను చేశాను. అయితే ఒకటి మాత్రం చెప్పగలను, నేను ఇప్పుడు ఇక్కడ ఎలాగున్నానో అంతగా నేను శుభ్రంగా ఉన్నాను. నన్ను నేను క్రిందికి చూసుకున్నాను. చూస్తున్నప్పుడు రెండులో సగము ఊదవనట్లుగా నన్ను చూసుకుని, దేవా, కరికరము చూపు అని అన్నాను. నేనెన్నడూ వ్యభిచారము చేయలేదని మీకు తెలుసు. అది ఒక్కటి మాత్రమే నేను దేవునికి చెప్పగలిగితే. నేను ఎప్పుడు ఆయన క్షమాపణ అంగీకరించలేదు. ఈ తదితరమైనవన్నీ కూడా నేను కేవలము అలా చెప్పాను, చెప్పగలిగి ఉన్నాను. అదేదనగా నేను ఎన్నడూ వ్యభిచరించలేదు అని మాత్రమే. వారు నన్ను అక్కడి నుండి తీసుకుని వెళ్లారు. ఆ తర్వాత ఆ స్థితిలో, దేవా, నాయల కరికరం చూపు. నేను మంచి బిడ్డగా ఉంటాను. నీవు నన్ను తిరిగి పంపించినట్లయితే అని నేను కేకలు పెట్టాను. ఎందుకంటే ఒక చోట దేవుడు ఉన్నాడని నాకు తెలుసు. కనుక నాకు సహాయం చెయ్యి. ఆ చుట్టూరు ఉన్న విరామము లేని ఆ జీవులకు నేను కొత్త ఆగమలోనికి అప్పుడే వచ్చాను. బహు అసభ్యకరమైన, భయంకరమైన, భక్తిహీనమైన ఆ భావన, పెద్ద కళ్ళు, కళ్ళకు ఆ విధంగా ఉన్న కాటుక, పిల్లి వలె వెనుకకు ఉండి కొరుకుడు పుండు వలె ఉన్న ఆ పచ్చని వస్తువు అనుకుంటూ వారు వెళ్లిపోతున్నారు. ఓ, ఎంతటి బాధ అది. ఆ తర్వాత ఒక క్షణంలో నేను తిరిగి నా ప్రకృతి సంబంధమైన ప్రాణంలోకి నేను వచ్చాను. ఆ విషయం నాకెంతో బాధను కలిగజేసినది, కలత కలిగజేసినది. ఓ, అది అలాగే ఉండని. అలాంటి స్థలానికి నేను వెళ్ళను. మరొక ప్రాణి కూడా అలాంటి స్థలానికి వెళ్ళకూడదు అని నేను అనుకున్నాను. 7 నెలల తర్వాత నేను పడమర దిక్కు నిలబడి ఉన్నట్లుగాను, బంగారు సిలువ నాపైకి వస్తున్నట్లుగాను నాకు ఒక దర్శనం కలిగినది. ఒక చోట నరక శిక్షణ పొందే స్థలం ఒకటి ఉన్నదని నాకు తెలుసు. నాలుగు వారాలకు ముందు తప్ప నేను ఏనాడు దాని అంతగా గమనించలేదు. ఆ భార్య ఈ పరిస్థితుల గురించి ఏనాడు ఆలోచన చేయలేదు. నాలుగు వారాలకు ముందు నేను నా భార్య కొన్ని వస్తువులు కొంటాను కొరకై ట్యూషన్ లో ఉన్న ఒక షాప్ ఒక కొట్టుకు వెళ్లాము. మేము ఇక్కడ కూర్చుని ఉన్నాము. నా భార్య క్రింది అంతస్తులోనికి వెళ్లిపోయినది. అక్కడ కొంతమంది ఆడవాళ్ల వల్లే కనిపించే పురుషులు సుశీలు ఆ గుంపు అక్కడ ఉన్నారు. ఆడవాళ్లు తల వెంట్రుకలకు ఏ విధంగా వేసుకుంటారో అలాగే వారు వేసుకుని ఉన్నారు. ముందుకు వెంట్రుకలు నిలువుగా పెట్టుకుని ఉన్నారు. ఒక విధమైన పొడవాటి ట్రౌజర్లు వేసుకుని ఉన్నారు. వాటిని బ్యాంటిక్స్ అని ఏదో పిలుస్తారు. వారు అక్కడే ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా వారి వైపే చూస్తున్నారు. ఆడవారు వేసుకునే ఆ వాటర్ హెయికర్స్ ఆ విధంగా వారు ఉండేవి. ఆ విధంగా వారు అక్కడ ఉన్నారు. కొందరు ఎవరిస్తారు అక్కడికి వచ్చి ఎవరి స్త్రీలు అక్కడికి వచ్చి దాని గురించి ఏమనుకుంటున్నారు అని అన్నదామే. దాని గురించి నీవేమనుకున్నట్లయితే అలాంటప్పుడు నిన్ను గురించి నీవు సిగ్గుపడవలసి ఉన్నది అని నేను అన్నాను. నీవు చేసే ప్రతిదీ చేయుటకు అతడు హక్కును కలిగి ఉంటాడు. మీ ఇద్దరిలో ఎవరికి హక్కు లేదు అని నేను అన్నాను. నేను పైకి వెళ్లిపోయి అంతస్తులకి వెళ్లిపోయి పైన కూర్చున్నాను. అది జేసీ పెన్ యొక్క సరుకుల దుకాణం. ఎస్కలేటర్ అంటే నిచ్చెనలాంటిది జనాన్ని పైకి తీసుకుని వస్తున్నది. అక్కడికి వస్తున్న ఆ ఆడవాళ్ళని చూస్తుంటే నా కడుపులో నాకు జబ్బుచ్చట్లయిపోయినది. చిన్నవారు పెద్దవారు ప్రతి ఒక్కరూ ఒక విధంగా ఉన్నారు. చిన్న చిన్న పొట్టిగా ఉన్న బట్టలు ధరించుకుని అంకులు తిప్పుకుని ఉన్నారు. వారు మురికి శరీరాలతో ఉన్న వారి లైంగిక వస్త్రాలు అలా పెద్ద కుప్పలు వేసుకుని వారు వస్తున్నారు. నేను ఇక్కడ కుర్చీలో వెనకల కూర్చుని తలంచుకుని ఉన్నాను. ఆ ఎస్కలేటర్ ఆ నిచ్చెనలాట నేరుగా నాకు ఎదురుగా వస్తున్నది. నేను తిరిగి చూశాను. వారిలో ఒకరు మెట్ల దాకా వచ్చి ఓ మరొక స్త్రీతో స్పెయిన్ భాషతో ఇలా చెప్పినది. ఆమె ఒక తెల్లజాతి స్త్రీ స్పెయిన్ స్త్రీతో మాట్లాడుతున్నది. నేను అలా చూచినప్పుడు ఒక్కసారిగా నేను మారిపోయాను. అక్కడ క్రితం నేను ఆమెను చూశాను. ఆమె కళ్ళు ఎలా ఉన్నావో తెలుసా? ఇప్పుడు ఈ మధ్య స్త్రీలు ఎలా ఉంటున్నారో తెలుసా? కళ్ళకి రంగులు పూసుకుంటారు. పిల్లి మారిగా పిల్లి కళ్ళద్దాలు పెట్టుకుని కళ్ళు పైకి పెట్టుకుని పచ్చ రంగు కళ్ళ కింద పూసుకుంటారు. నేను చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు అక్కడ చూచినది అలాంటిదే. అక్కడ ఖచ్చితంగా అలాంటి స్త్రీలే ఉన్నారు. నాకంతా తిమిరి పట్టినట్టు అయిపోయినది. చుట్టూ చుట్టం ఆరంభించాను. అక్కడ ఆ ప్రజలు స్తబ్దతగా ఉండిపోయారు. తిమిరిగిట్లుగా ఉండిపోయారు. భవనములో వస్తువుల ధరలు మొదలైనవి వాటితో వారు ఉండిపోయారు. ఒక్క క్షణము నన్ను నేనుగా మార్చుకున్నట్లుగా అనిపించినది. నేను చూచి అలా అనుకున్నాను, అదే నేను నరకంలో చూసినదే. అక్కడ వారు కొరుకు పుండుల వలె ఉన్నారు. వారు నరకంలో ఉన్నారు కాబట్టి ఆ విధంగా ఉన్నారు కాబోలు. అనగా వారి కళ్ళ కింద నీలి పచ్చ రంగులతో వారు ఉన్నారు. నరకంలో ఉన్నారు కాబట్టి అని నేను అనుకున్నాను. ఇది ఇక్కడైతే ఈ స్త్రీలు నీలిరంగు పచ్చ రంగులు పూత పుసుకుని ఉన్నారే. 40 సంవత్సరాల కిందట నేను దర్శనంలో అది చూచానే. చూశారా, 40 సంవత్సరాల క్రితం అలాగున్నది. నేను ఇప్పుడు 54 సంవత్సరాల వయస్కుడును. అప్పుడు నేను 14 సంవత్సరాల వయస్కుడును. కాబట్టి 40 సంవత్సరాల క్రితం ఇలాగైనా తీర్పు సంఖ్య. గమనిస్తున్నారా, నేను దాన్ని చూశాను. నా భార్య వచ్చిన తర్వాత నేను చివరికి ఆమెతో మాట్లాడలేకపోయాను కూడా. షారాకు తదితర బిడ్డలకు బడికి బట్టలు కొంటానికై ఆమె అక్కడ ఉన్నది. నేను ఆమెతో మాట్లాడలేకపోయాను. బెల్ ఏం జరిగింది అని ఆమె అడిగినది. నేను అన్నాను, చూడు ప్రీతమా, నేను చచ్చిపోయినట్లుగా అయిపోయాను అని అన్నాను. ఏం జరిగింది, జబ్బుగా ఉన్నదా అని అడిగిన ఆమె. లేదు, ఒకటి ఇప్పుడు జరిగిపోయినది అని అన్నాను. ఇప్పుడు ఆమెకు తెలియదు. ఈ టేపు తిరిగి వెళ్ళుటకై ఆమె ఎదురు చూస్తున్నది. అది నేను ఎన్నడూ ఎవరితోనూ చెప్పలేదు. నేను వాగ్దానం చేసిన రీతిగా నేను ఆపదమనుకున్నాను. చూడండి, మొదటిగా సంఘానికి, మొదటి సంఘానికి తెచ్చుడు కొరకై అది నా యొక్క వాగ్దానము. నా యొక్క వాగ్దానం నేను ఎందుకు నిలబెట్టుకుంటున్నాను? మీరు ఈ రాత్రి కురిక తర్వాత గ్రహించగలుగుతారు. గమనిస్తున్నారా, ఆ తర్వాత నేను తలంచాను. కురుగుడు పుండ్ల వలె కనిపిస్తున్న ఆ స్త్రీలు కన్నులు గమనించాను. అక్కడ స్పెయిన్, ఫ్రెంచి, ఇండియా తెల్లని వారు అందరూ ఉన్నారు. పెద్ద తలకొప్పులు ఆ దువ్వెనలతో పొదల్లాగా పైకి పెట్టుకుని వెనుకకు దువ్వి పెద్దదిగా చేసి బయటకు తెచ్చుట. అది ఎలా చేస్తారో మీకు తెలుసు. వారు చేసుకునే రీతిగానే కట్టుకుంటా. ఆ తర్వాత కురుగుడు పుండ్లగా కనిపించే కళ్ళు, కళ్ళకి రంగులు, పిల్లి కళ్ళు మారేగా కళ్ళు తిప్పుకుంటా. అక్కడ జేసీ పెన్ కొట్టులో నిలబడి తిరిగి నరకంలో ఉన్నాను అనుకున్నాను. నేనెంతగానో భయపడిపోయాను ప్రభువా, నేను నిజంగా చనిపోలేదు కదా, ఈ స్థలానికి వచ్చుటకు నీవు నాకు అనుమతి ఇచ్చావు అంతే అని అనుకున్నాను. మరి అక్కడ దర్శనంలో చుట్టూనే ఉన్నారు, నీ చెవులతో ఆ శబ్దాన్ని వినలేవు. ఆ ఎస్కలేటరు లేక ఆ నిత్యం దగ్గరకు వచ్చు నడుస్తున్న వీరు అలా గునుగుతుంట్లుగా వెళుతున్నారు. అక్కడ ఓహో ఓహో అంటున్నారు, పచ్చగా ఉండి తమాషా కళ్ళుతో ఉండి వేదంతో ఉన్నారు వారక్కడ. నా భార్య వచ్చినది, ప్రీతిమా ఒక నిమిషం నన్నలా ఉండని అని అన్నాను. నీవేమనుకోకపోతే నేను ఇంటికి వెళ్లిపోతాను అని చెప్పాను. నీవు అస్వస్థగా ఉన్నావా అని అడిగిందామె. లేదు నేను వెళ్తాను. ప్రీతమా నీవేమైనా వస్తువులు కొనాలా అని అడిగాను. లేదు అయిపోయినది అని చెప్పిందామె. నే అన్నాను, నన్ను నీ చేయి పట్టుకుని గమనిస్తున్నారా, నేను బయటికి నడిచాను, ఏంటి ఏం జరిగినది అని అడిగిందామె. మేడీ ఒకరికండ జరిగినది అని చెప్పాను. నేను ఆ స్థితిలో ఉన్నప్పుడు నేనే తలంచాను, మనం ఏ దినాన జీవిస్తున్నాము, ఇది మూడవ లాగుడా. ఇప్పుడు నా యొక్క కొద్దిగా వివరణ నోట్స్ ఉన్నది. యేసు ఆయన యొక్క పరిచర్యలో ఆయన ప్రజలకు బోధించిన తర్వాత మనం ఇది చూస్తున్నాము. ఇప్పుడు దీన్ని గురించి మనము నిజంగా లేఖనముకు సంబంధితమైన దానిలోకి వెళ్లిపోతున్నాం. యేసు తన పరిచర్యను ముగించిన తర్వాత ఆ యొక్క పరిచర్య ప్రజల చేత నిరాకరించబడి ఉన్నది. ఇప్పుడు మీరు గీతల మధ్యలో నుండి చదివి మీ సొంత భావనను గీయవచ్చును. మొదట నేనేమి చెప్పానో అది గుర్తుంచుకోనండి. ఓ దినానికి ఆయన వాగ్దానం చేయబడిన వానిగా ఆయన వచ్చాడు, అది మనందరికీ తెలుసును. యేసుక్రీస్తును మెస్సయ్య లేఖనములు గుర్తించినవి. అవునా, అనర్ఘనంగా అచంచలంగా ఆయన మెస్సయ్య అని దేవుని వలనను ఆయన వాక్యము ద్వారాను రుజువు చేయబడి ఉన్నది. ఇక ప్రశ్నే లేదు. ఎవరైనా అది ప్రశ్నించినట్లయితే నీవు ఆ విధంగా చేస్తే అలాంటప్పుడు ఆయన మెస్సయ్య కాదు అని నీవు వేదిక నదికి రావలసి ఉంటున్నది. ఆయన విశదంగా మెస్సయ్య అని గుర్తించబడ్డాడు, దేవుడే అది రుజువు చేశాడు. ఆ తర్వాత పెంతికోస్తు దినాన పేతురు చెప్పిన రీతిగా 4 దినాల తర్వాత అతడు సన్నిహిత సభతో మాట్లాడుతున్నప్పుడు అతడు చెప్పాడు, దేవుడు నజరేయుడైన యేసు చేత అద్భుతాలను మహత్కార్యాలను సూచికలను మీ మధ్యను చేయించెను, దేవుడు ఆయన అంగీకరించి ఉన్నాడు, అందుకు మేము సాక్షులం. గమనిస్తున్నారా, మీరు ఆయన తీసుకుని జీవాధిపతిని దుష్టుల హస్తాల చేత సిలువ వేయించుతని దేవుడు ఆయన లేపాను, ఇంకా మీరు చూచు వీటిని చూయించెను. చూశారా, క్రీస్తు జీవించాడు, అవును ఈ రోజు జీవిస్తున్నాడు. యేసు విశదంగా వచ్చిన తర్వాత లేక వివరంగా తెలియబడిన తర్వాత ఆయన తనకు తానే గుర్తించబడ్డాడు, దేవుడు ఆయన గుర్తింపు చేశాడు, ఆయన ప్రవచించాడు. ఆయన యొక్క ప్రవచన దినాలు లేఖ్యము ద్వారా గుర్తించబడిన తర్వాత కూడా ప్రజలు ఆయన తిరస్కరించారు, అవును కదా. ఆయన వారు ఇక్కడ తిరస్కరించిన తర్వాత రక్షించబట్టుకు వారికి అనుకూలత ఉండెను. గుర్తుంచుకోండి, ఆయన బోధ చేయుచుండగా ఎవరైనా రక్షణ పొందుటకు అనుకూలత ఉండేను. వారు ఎవరైనది మనకు తెలియదు, వారు ముందుగా నిర్ణయించబడిన వారు అయితే ఆయన బోధ చేయుచునే ఉండెను. ఆయన బోధ దినములైన తర్వాత లేక ఆయన సువార్త పరిచయ దినములు అయిపోయిన తర్వాత ఆయన పరిచయ కొనసాగుతూనే ఉన్నది. ఎందుకంటే ఆయన ఆఖరిగా బోధించిన గుంపు ఎవరనగా క్షమాపణ పొందుకోలేని నరకములో ఉన్న ఆత్మలు. ఇక్కడే నేను బైబిల్ గ్రంథం నుండి 2 పేతురు పత్రిక నుండి చదివాను. గమనిస్తున్నారా, ఆయన వెళ్లి చెరలో అనగా నరకములో ఉన్న ఆత్మలకు బోధించాడు, అది తీర్పు దినం వరకు తాళం వేయబడి ఉన్నది. మీరు గమనిస్తున్నారా, తీర్పు ఇక్కడ కాదు, ఇక్కడ కాల్చి వేయు నరకము అగ్నిగుణం ఇక్కడ లేదు. ఒక నీకు చెప్పవచ్చు, అతనిప్పుడు నరకములో కలుతున్నాడని, అది తప్పు అవునా. ఈ భూసంబంధమైన న్యాయాధిపతి అతను తీర్పు తీర్చబడే వరకు అతన్ని శిక్షించడు. ఒక మనిషిడు దేవుని యొక్క స్వంత చట్టాల ద్వారా శిక్షించబడే వరకు అగ్నిగుండముల్లో అతన్ని వేయడు. ఆయన అతడు కనికరాన్ని తృణీకరించాడు. చూశారా, కనుక మొదటిగా న్యాయ తీర్పు జరగాలి. ఆ న్యాయ తీర్పే మహాధవల సింహాసనం యొక్క తీర్పు. అయితే అతను ఇప్పుడు ఒక చెరసాల గృహం అనే స్థలంలో ఉంటాడు. దేవుని యొక్క కృప ద్వారా ఆ 2 స్థలాల దర్శనాలు చూచినది ఒకటిగా దేవదూషణగా నేను చెప్పట్లేదు, అది తప్పైతే దేవుడు నన్ను క్షమించుడుగాక. నేను 2 స్థలాల్లో ఉండి ఉంటానని నేను నమ్ముతున్నాను. గమనిస్తున్నారా, ఆశీర్వదించబడి విమోచించిన వారిని నేను చూశాను, ఇంకా నశించిన వారిని వారు ఎక్కడ ఉన్నారో దానిని నేను చూశాను. అందుచేత ఈ దినాన మీ యొక్క సహోదరునిగా నేను ఇక్కడ నిలబడి అఘాధానికి వెళుచున్న ఆ దారి నుండి మీరు మల్లుకోండి అని హెచ్చరిక చేస్తున్నాను. ఆ దారికి మీరెన్నడూ వెళ్లవద్దు, మీరు బ్రతకడానికి అన్నీ ఉన్నవి. ఆశీర్వదకరమైన ఆ పై మార్గమున విమోచించబడిన వారు అక్కడ సమాధాన సంతోషంతో ఉంటారు. వారు పాపము చేయలేరు, వారు దుఃఖపడరు, లేదు వారు అలాగా ఉండరు, అక్కడ మరొకటి లేదు, వారు సంపూర్ణ ఉంటారు. రెండు స్థలాలను చూశాను. ఒక వ్యక్తి అది చేయటకు భయంకరమైన నిర్ధారణ అని నాకు తెలుసు. అయితే దేవుడు నా న్యాయాధిపతి ఉన్నాడు. నేను రెండు స్థలాలు చూశానని నేను భక్తిపూర్వకంగా నమ్ముతున్నాను. నేను అది నమ్ముతున్నాను. నశించిపోయిన వారి స్థలాలకు ఎలాంటి వ్యక్తి అయినా అందులో ప్రవేశించడం దూరమును కాక నీలో రంధ్రాలు వేసి మసమసలాడుతున్న వేడి తీగలపై నిన్ను నిలబెట్టి నిన్ను అన్ని విధాలా బాధిస్తున్నట్లయితే ఆ స్థలములో దయ్యాన్ని బాధించుట ఆ విధంగా ఉండదు. తప్పిపోయిన వారి యొక్క స్థలం ఎలా ఉంటుందో మానవ మనస్సు దాన్ని గ్రహించలేదు. దాన్ని వివరించడానికి మరి ఒక మార్గం లేదు. మరియు ఆశ్రయించబడిన వారి స్థానాన్ని వివరించడం కూడా దానికి వేరే మార్గం లేదు. ఇది ఎంతో గంభీరమైనది, అది ఎంతో భయంకరమైనది, ఇది ఎంతో గొప్పది, అదెంతో అవహేళమైనది, ఇది ఎంతో ఔన్నత్య మహనీయమైనది. కాబట్టి ఎవరైనా నా మాట వింటున్నట్లయితే నేను ముసలివాణ్ణి అయిపోతున్నాను. నేను ఎంతకాలం ఉంటానో నాకు తెలియదు. నాకు త్వరగా 55 రాబోతున్నవి నాకు తెలియదు. ప్రకృతి ప్రకారంగా నాకు అనేక సంవత్సరాలు ఉండకపోవచ్చు. ఈ టేప్ ఎక్కడికి వెళ్తుందో నాకు తెలియదు. అయితే ప్రతి ఒక్కరు వినండి, వారెక్కడికి వెళ్ళినా టేబు మీద వినండి. నశించిపోయిన వారి స్థలానికి వెళ్ళవద్దు సుమా, ఎంత చెడ్డదో నరకాన్ని చిత్రించలేవు. అది అంత చెడ్డది. నీవేమి చేసినప్పటికీ ఇది మర్చిపోవద్దు. ఆశ్రయించబడిన వారి యొక్క వాసస్థలాన్ని నువ్వు మర్చిపోవద్దు. కంటికి కనబడదు, చెవికి వినబడదు, మనిషి హృదయంలోనికి వెళ్లలేదు. దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచునో అవి అని పరిశుద్ధ పౌలుతో కలిసి నేను చెప్తాను. కాబట్టి నీవు టేపు వింటున్నట్లయితే నిలుపు చేయి, యంత్రాన్ని ఆపు చేయి. నీవు రక్షించబడకపోతే పశ్చాత్తాపపడు, దేవునితో సరిచేసుకో. నేనిది హృదయముతో నమ్మిన రీతిగానే నా యొక్క ప్రథమ అనుభవంతో నేను దీన్ని చెప్తున్నాను. నేను చెప్తున్నాను, దర్శనాలు నన్ను మోసపుచ్చినట్లయితే ఇలాంటి వివరణ నేనిచ్చినందుకు దేవుడు నన్ను కనికరించును కాక. ఆ దర్శనాలలో ఏ ఒక్కటి అపజయముందని ఎరిగి నా హృదయ విధేయతతో నేను ఆ రెండు స్థలాల్లో ఉన్నానని నమ్ముతున్నాను. ఆ క్రిందికి పోతున్న ఆ దారిని ఏ నరుడు ఉండుట దురమగునుగాక. మరిప్పుడు యేసు తన పరిచయం ముగించిన తర్వాత రక్షణ పొందలేని ఆ ఆత్మలకు బోధించాడు. అవి ఎన్నడూ రక్షణ పొందలేవు. బైబిల్ దాన్ని మనకు తెలియజేస్తున్నది. ఆయన చెరలోకి వెళ్లి పశ్చాత్తాపం పొందలేని ఆత్మలకు ఆయన బోధించాడు. వారికి కరికరం ఇవ్వబడినప్పుడు ఆ కరికరాన్ని వారు తృణీకరించారు. ఇప్పుడు వారు న్యాయ తీర్పు కొరకై ఉన్నారు. ఓ ఎంతటి సమస్య సమయమై ఉంటున్నది ఇది. ఒక విధంగా అట్టి దానితో లోకాన్ని నేను కదిలించాలనుకుంటున్నాను. వాస్తవం వారు చుడులాగన యేసు తనకు తానే విధంగా చెప్పాడు, తండ్రి నన్ను పంపినట్లుగా నేను మిమ్మల్ని పంపుచున్నాను. తండ్రి సజీవులైన వారికి బోధించుటకు ఆయన పంపిన రీతిగా, నిరీక్షణ వారి యొద్దకు పంపినట్లుగా, తరువాత నిరీక్షణ లేని వారికి అదే వర్తమానం ఇచ్చిన కొరకై, అది ఈ సమయంలో అది నెరవేరబడి కొరకై అది అలా సరిపోతుంది. ఎందుచేతనంటే మనలో ఇందు క్రీస్తు ఆత్మ ఆయన స్వభావాన్ని మార్చదు, లేక దేవుని పద్ధతిని మార్చలేదు. ప్రతి కాలంలో ఆయన అలాగే ఉండవలసి ఉన్నది, ఆయన ఒకే విధంగా ఉండవలసి ఉన్నది. తండ్రిని పంపిన రీతిగా నేను మిమ్మల్ని పంపుదును అని చెప్పబడుతుంది. దైవ సేవకులు అలాగే ఉండాలి. మీలో కొందరు లేఖలు రాసుకుంటూ నేను చూస్తున్నాను. యోహాను 14:12, నా యందు విశ్వాసముంచువాడు నేను చేయు కార్యములు చేయను. చూస్తున్నారా, కార్యములు నశించిన వారికి బోధ చేయుట, రోగులు స్వస్థపరచుట, ఆ తర్వాత ఎన్నడూ రక్షణ పొందలేని వారు అలాంటి వారు అసాధ్యం. చూశారా, కార్యాలు అలాగే ఉండి కొనసాగుతవి. కాబట్టి ఇది ఉండవలసి ఉన్నది. ఇది ఉన్నదా? నేను దాన్ని ఈ విధంగా చెప్పవచ్చునా? యేసుక్రీస్తు వారి యొక్క పరిచర్య ఆయన సంఘములో ఇక్కడ వర్దినాలలో తిరిగి రూపు దాల్చుతున్నది. అదే అనేక మంది మనలో నమ్ముతున్నది. నేను మీతో కలిసి నమ్ముతున్నాను. నేను ఇది నమ్ముతున్నాను. అది నేను నమ్మినట్లయితే దాన్ని గురించి చేస్తాను. ఎందుకంటే ఇక్కడ దాన్ని బట్టి ఇక్కడ బాధ్యత కలిగినది నేనే. దేవుని యొక్క ఆత్మ మీలో ఉంటే మీరు ప్రజల గురించి బాధ్యత కలిగి ఉంటారు. ఒక లేఖనం ఎప్పుడు కూడా కలవరం కలుగు చేస్తుంటున్నది. దేవుడు కలిగిన దానికంటే ఒక మంచి తలంపును మోషే దేవుడికి ఎలా చెప్పగలిగినాడు నేను తెలుసుకున్న తర్వాత, అది క్రీస్తు ఆత్మ మోషేలో ఉండడు చేతనే. చూశారా, దేవుడు చెప్పాడు, మోషే వారిలోని నిన్ను నీవు ప్రత్యేకపరచుకో, అందరినీ నశింపచేసి నీతో ఆరంభం చేస్తాను అని ఆయన చెప్పాడు. అందుకే అతడు చెప్పాడు, అతడి ఖాళీ స్థలంలో తానే నెట్టుకున్నాడు. ఇలా అన్నాడు, ప్రభువా నన్ను తీసుకో, నా పేరు తొలిపెట్టు. ఎదురు తిరిగిన ఈ ప్రజల కోసమే తన హృదయం ఆధారపడినది. చూశారా, దైవ సేవకుడు ప్రజలను తన హృదయంలో ఉంచుకున్నట్లయితే ఎంత బావుండు. నీకంటే ఎక్కువగా నిన్ను ప్రేమించుకుని ప్రజలకు దూరంగా నాకు నేను ఏదైనా పట్టుకున్నట్లయితే దేవుని ఎదుటి నేను ఎలా నీతిమంతుడిగా తీర్చగలుగుతాను, తీర్చబడతాను? మందిరానికి వచ్చి ఒక మనిషి చేయి కలపడం ద్వారా, ఏదో చిలకరింపు చేసి తప్పుడు బాప్తిసం ఇచ్చడం ద్వారా, అక్కడ బైబిల్ గ్రంథంలోనే అది ఉన్నదని తెలిసి కూడా అతనిని అబద్ధానికి ప్రభావితునిగా చేసినట్లయితే అతడు మందిరానికి వచ్చి మనిషిని ప్రేమిస్తున్నాడని ఎలాగ చెప్పగలుగుతాడు? నా బ్రతుకు తెలుగు కోసం నేను భిక్షగాడైనప్పటికీ దేవునికి నీ ప్రజలకును నేను యథార్థవంతులై ఉండి సత్యాన్నే వారికి నేను చెప్తాను. నేనెన్నడూ మోసపరచువాడుగా ఉండను. నేను ప్రేమిస్తే నేను ఎలాగ ద్వేషిస్తాను? నేను వారిని బాధపరిచినప్పటికీ నేను వారిని ప్రేమిస్తాను. అందుచేత నేను నీ బిడ్డను ప్రేమిస్తున్నావు కనుక అతన్ని శిక్షిస్తావు. అతనంటే ఇష్టం లేక కాదు, నీవు అతన్ని ప్రేమించావు కాబట్టి. అతను తప్పు చేస్తే, నీవు అతని శిక్షించకపోతే అతను చచ్చిపోతాడు. అలాగ ఉంటుంది పరిచర్య కూడా. ఆ దినాన ఎలా ఉన్నదో ఈ రోజు కూడా అంతే. అది ప్రకటించబడవలసి ఉన్నది, దేవుని వాక్యము చేత అది రుజువు చేయబడవలసి ఉన్నది. మనుషుల చేత కాదు, అది దేవుని చేత అది అలాగుండవలసి ఉన్నది. గమనించు, యేసు చేసిన అవే ఆత్మ సంబంధమైన సూచిక్రియలు కడవర దినాలలో భూమి మీద తిరిగి కాన్పించవలసి ఉన్నవి. మెస్సయగా తనకు తానుగా రుజువు చేసుకున్న ఆత్మ సంబంధమైన సూచిక్రియ ఈ రోజు ఆయనలో గుర్తించబడవలసి ఉన్నది. ఆయన ఇంకా మెస్సయ్యే, ఆయన ఏమై ఉన్నాడో, ఆయన ద్వారా ఏమి అగుపించినవో అవే భౌతికమైన సూచిక్రియలు భూమి మీద అగుపించినవి. పౌలు చూచినది అదే అగ్నిస్తంభము, అదే తిరిగి అదే స్వభావ లక్షణాలతో అవే సంగతులు చేస్తూ అది తిరిగి అగుపించినది. యేసు నిర్దిష్టంగా ఇలాగన్నాడు, తండ్రి ఆయనకు చూయించే వరకు ఆయన ఏది చేయడు అని. తండ్రినిగా పరిశుద్ధాత్మ మనం అది గ్రహించాము, అది దేవుని యొక్క కార్యాలయం మాత్రమే. అది అలా కాకపోతే యేసుక్రీస్తు తండ్రి ఎవరు? యేసు చెప్పాడు దేవుడు తన తండ్రి అని, మరియు బైబిల్ గ్రంథం తెలుపుతున్నది పరిశుద్ధాత్మ ఆయన యొక్క తండ్రి అని. నీవు ఆయన అక్రమైన బిడ్డగా చేయలేవు, కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు, అలాగే యేసు దేవుడు. కాబట్టి తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ అదే దేవుని యొక్క మూడు కార్యాలయాలు. అదే దేవుని యొక్క మూడు గుణ విశేషాలు. నీవు దేవుని యొక్క భాగానివి, నేను దేవుని యొక్క భాగాన్ని. గమనిస్తున్నారా, నేనంతా దేవుని కలేను కాదు, ఆ విధంగానే నీవు కూడా దేవుడివి కాదు. చూశారా, చూశారా, మన మీద ఉన్న దేవుని యొక్క గుణ విశేషాలు అవి యేసుక్రీస్తునందు ఒక దత్తపుత్రులుగా చేసినవి. అదే దేవుడు శరీరధరైనాడు మనకై మరణించిన కొరకై. పరిశుద్ధాత్మ ఎల్లప్పుడూ కూడా రాబోతున్న సంగతులను ఆయనకు చూయించాడు. ఆయన ఎన్నడూ పొరపాటు పడలేదు, అది ఎల్లప్పుడూ కూడా పరిపూర్ణమైనది. అవునా, ఆయన తన ఘనతను కోరుకోలేదు, దేవునికే ఘనత ఇచ్చాడు. ఆయన చెప్పాడు కుమారుడు తనకై తాను ఏమీ చేయడు, అయితే తండ్రి చూయించినదే ఆయన చేశాడు. పరిశుద్ధాత్మ ఆయన తండ్రి. అవును కదా, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్యను మరణం చేర్చుకుంటూ భయపడవద్దు, ఆమె గర్భం ధరించినది పరిశుద్ధాత్మ కలిగినది. ఆ పరిశుద్ధాత్మ ఆయన తండ్రి. పరిశుద్ధాత్మ రాబో సంగతులను యేసుకు చూయించాడు, జరిగిన సంగతులను ఆయనకు తెలియచేశాడు, మరియు ఆయన దేవుడు ప్రవక్త. ఎందుకంటే ప్రభు వాక్యం ప్రవక్త యొద్దకు వచ్చును, కొద్ది తక్కువలో ప్రవక్తల యొద్దకు వాక్యముల వచ్చి చూయించగా ప్రభు ఏమి చెప్పి ఉన్నాడో ప్రవక్తలు వాటినే వ్రాశారు. అయితే ఆయన ఏమి కూడా వ్రాయలేదు, కారణం ఆయనే వాక్యమై ఉన్నాడు, ఆయన వాక్యము. గమనించు, ఆయనలో నివసించిన ఆ పరిశుద్ధాత్మయే కొంచెము కాలమైన తర్వాత లోకము ఇక నన్ను చూడదు, అయితే మీరు నన్ను చూతురు, ఎందుకనగా యుగ పర్యంత వరకు నేను మీలోను మీతో కూడా ఉందును. నేను మీ యొద్దకు వత్తును అని ఆయన చెప్పాడు. నేను అనగా ఆయనలో ఉన్న తండ్రి మీ యొద్దకు వత్తును. ఆయన చెప్పాడు, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు నేను మీకు బోధించినవి ఆయన మీకు తెలియచేయను, జరగనైన సంగతులు మీకు తెలియచేయను. అక్కడే మీరిప్పుడున్నారు. మనం ఇప్పుడు గమనిద్దాము, ఆ దినమందు సంఘములో పరిశుద్ధాత్మ ఎలాగూ పనిచేసెనో ఆ విధంగానే అవే సంగతులు ఈ దినమందు పరిశుద్ధాత్మ చేశాడు. ఆరంభంలో ఎలాగో అలాగే అగ్నిస్తంభమును ప్రకటన చేయుట, యేసు మీదకి వచ్చుట అది చూచి యోర్ధా నది దగ్గర యోహాను ప్రకటన చేశాడు. ప్రతిదీ కూడా శాస్త్రీయంగా రుజువు కాబడి దాన్ని శాస్త్రీయ చిత్రాల ద్వారా, శాస్త్ర సమయ చిత్రాల ద్వారా ప్రకటనమైనది. అది తర్క వితర్కమైనది కాలేదు, అది విజ్ఞాన శాస్త్రమైనది, అది బాహుటమైన వస్తు రూపమైనది. అదిగో ఊహాజనితమైన తలంపు కాదు సుమా, అది మనస్తత్వ శాస్త్రము కాదు. జార్జ్ జే లెస్ చెప్పాడు, కెమెరా యొక్క యాంత్రికమైన కన్ను మనస్తత్వ శాస్త్రమే పట్టుకోలేదు, ఆ వెలుగు లెన్స్లను అది సంధించినది. సంఘమా, మిమ్మల్ని కూర్చో సంగతి ఏంటి? 6 లేక 8 నెలల క్రితము ఇక్కడి నిలబడి ఉండి హోవా ఇలాగ సెలవుతున్నాడు అని చెప్పిన సంగతి ఏంటి? ఈ విధంగా చెప్పబడినది, నేను టూసన్ లోని అరిజోనాకు వెళ్తున్నాను, అక్కడ ఒక పెద్ద ప్రేలుడు సంభవిస్తుంది, 7 దూతలు కనిపిస్తారు అని చెప్పబడినది. మీ జ్ఞాపకమున్నదా? దేవుడు దాని ఎంతగానో వాస్తవమైన చూశాడు. ఎంతవరకనగా లుక్ మ్యాగజైన్ దాని పటమును పట్టుకునేంత వరకు ఆత్మ సంబంధముగా ముందుగా చూపించబడి ఉన్నది ఉన్నట్టుగా ఫలదీకృతమైనది. 7 దూతలు అన్ని లేఖనాలను పరిసమాప్తమైనదిగా తెచ్చిడి, కారణం బైబిల్ గ్రంథంలోని సమస్తమైన మర్మములు 7 ముద్రలలో ఉండి ఉన్నవి. అది ఒక పుస్తకమని మనకు తెలుసు, అది హెచ్చు తగ్గులు లేనిది ఉండి అది ముద్ర వేయబడి ఉన్నది. సంపూర్ణ గ్రంథం యొక్క మర్మము అది ఆ 7 ముద్రలలో ఉండిపోయినది. ప్రభు మన కొరకు అది తెచ్చును కాక. అది జరిగినప్పుడు నాతో కలిసి అక్కడున్న ఒకరు ఇక్కడే ఉన్నారు, ఇక్కడే ఇప్పుడు కూర్చుని ఉన్నాడు. నిజంగా ఏమి జరిగినదో దానినే లుక్ మ్యాగజైన్ రుజువు చేసినది. ఎందుచేతనగా దాన్ని తెలియజెప్పినది దేవుడే కాబట్టి. ఆయన చేస్తానని చెప్పినప్పుడు దాని బహిర్గతము చేయుటకు ఆయన వాక్యం వెనుక నిలబడివాడు దేవుడే. అది ఒక మనిషి కాదు, మీ మధ్య ఉన్నటువంటి ప్రకృతి సంబంధమైనటువంటి నా వంటి మనిషి కాదు, అది నిచ్చెడుగు దేవుడే. ఆయన మనిషిని వాడుకుంటాడు, అది వాస్తవమే. మనిషిని వల్ల ఆయన చేయడు దానికంటే ఆవల ఆయన మరొకరు చేయడు. మనం అది గ్రహించగలం. అతడు ఆయన యొక్క ప్రతినిధి, అదే ఆయన కొడుకునేది. ఎందుకో నాకు తెలియదు. సువార్త పడించడానికి ఆయన సూర్యుని చేయగలడు, సువార్త పడించు కొరకై ఆయన గాలిని చేయగలడు, ఆయన సంగతులు జరిగించడానికి ఆయన గాలిని చేయగలడు. అయితే ఆయన మానవుని ఎన్నుకున్నాడు, అది ఆయన యొక్క ఆలోచన. మానవుడు తిరిగి మానవుడితో సంభాషించడం కొరకై తన ద్వారా కాదు, అయితే ప్రభు మాటలు ప్రవక్త యొద్దకు వచ్చెను. ప్రవచించేవారు, బోధకులు వారు, ప్రవచించేవాడు అసలైన వాక్యము తృణీకరించినట్లయితే అతడు ఎలాకు నిజమైన ప్రవక్త కాగలుగుతాడు? అతడి కాలేడు, కారణం వాక్యం యొక్క సత్యమును అతడు తృణీకరిస్తున్నాడు కాబట్టి. అది కాకపోతే అలా కానట్లయితే అలాంటప్పుడు ఈ వాక్యమే ఇదే వాక్యం యొక్క సత్యము చేత ఇది ప్రకటించబడినట్లయితే, పరిశుద్ధాత్మక సత్యము చేత ఇది ప్రకటించబడినట్లయితే అది వాగ్దానం చేసిన ప్రతి వాగ్దానమును అది ప్రత్యక్షపరుస్తుంది. ఆ విధంగా అది సత్యమా అసత్యమా అని మనం తెలుసుకోగలుగుతాము. అదే యేసు చెప్పినది, నన్ను గుర్చి వ్రాయబడిన ప్రకారము అది కాకున్నట్లయితే, అలాగైనట్లయితే నన్ను నమ్మవద్దు. గమనిస్తున్నారా? ఇక్కడికి ఈ సంగతులు మనం చూస్తున్నాము. గుర్తుంచుకోండి, 7 ముద్రలు ముగించబడినప్పుడు ఆ 7 ముద్రల ఆ 7 బయలుపరచబడిన సత్యములు అందులో ఒకటిని మనం తెలుసుకోవడానికి ఆయన అనుమతి ఇవ్వలేదు. ఇక్కడ ఉన్నవారిలో ఎంతమంది 7 ముద్రలు విని ఉన్నారు? అందరూ అని నేను ఊహిస్తున్నాను. గమనించండి, 7వ ముద్ర దానిని ఆయన అనుమతి ఇవ్వలేదు. ఆయన అక్కడే నిలబడి గదిలోనే ఉండి వాటిలో ప్రతిదీ బయలుపరిచాడు. నా బ్రతుకుల్లో ఆత్మ ప్రేరేపించేత నేనేదైనా ప్రసంగించి ఉన్నట్లయితే అది అదే అవుతున్నది. అది నీకు సత్యమై ఉండవలసి ఉన్నది, ఇక్కడే ఉంది, అది జరగైనదని నీకు తెలియచేస్తున్నది. అక్కడే ఉండే వెళ్ళినది, అక్కడ నుండే వెళ్ళినది. విజ్ఞాన శాస్త్రము సమస్తము కూడా, శాస్త్ర పరిశోధన అతన్ని కూడా అవన్నీ కూడా అక్కడే అవి జరిగినవని రుజువు చేసినవి. ప్రజలకు అది మరోమై ఉన్నది. తిరిగి వచ్చి అది ఇక్కడే తెరిచి ప్రతి వాక్యమును వాస్తవమైన దానిగా చేసినది. ఏదైనా మనం జీవిస్తున్నాము, మనం ఎక్కడ ఉంటున్నాము? జ్ఞాపించుకునండి, ఆ 6వ ముద్రలో ఆ 7 బుర్రలు ఊదబడి ఉన్నవి. మనం అక్కడికి వెళ్ళినప్పుడు లేక మనం తీసుకున్నప్పుడు మీరు దాన్ని చూస్తారు. ప్రతి ఒక్క బూర 6 ముద్రలలో జరిగినవి. ఏడు ఎల్లప్పుడు కూడా మరుమే. ఆ ఏడును గమనించండి, అది ముగింపు, అది ప్రభు యొక్క రాకడ. పరలోకం నిశ్శబ్దంగా ఉంది, నిమ్మలంగా ఉంది, ఎవరూ చలించట్లేదు. ఎందుకంటే యేసు తానే చెప్పాడు, నేను తిరిగి వచ్చినది పరలోకమందున్న దూతలకైనా తెలియదు అని. అది ఈ సమయము, చుట్టు చివరికి నాకైనా తెలియదు. తండ్రి తన మనస్సులో పెట్టుకుని ఉన్నాడు. ఆత్మీయకు దేవుడికి మాత్రమే అది తెలుసు, అది నాకు తెలియదు అని ఆయన చెప్పాడు. అలాంటప్పుడు అది బయలుపరచబడలేదు. ఆ ఏడవ బుర్ర ఊదబడినప్పుడు లేదా ఏడవ దూత ముద్ర విప్పబడేను, అప్పుడు పరలోకమందు నిశ్శబ్దం ఉండెను. గమనించారా ఏమి జరుగుతుందో? అది ఇవ్వబడలేదు. అయితే ఆరో ముద్రనందు ఈ బుర్రలు తెరవబడినవి. గర్తించుకోండి, అక్కడ గొర్రెబిల వచ్చినది, రంగం మీదకి కనిపించినది. కరుణాపీఠమును ఆయన విడిచిపెట్టాడు, ఆయన విమోచన కార్యక్రమాన్ని ఆయన విడిచిపెట్టాడు. ఆయన వచ్చి సింహాసనమందు ఆసీనుడైయున్న ఆయన కుడి చేతుల నుండి గ్రంథాన్ని తీసుకున్నాడు. ఇక సమయం లేదు. ఆ తర్వాత వెంటనే ఏడవ అధ్యాయంలో లేక పదవ అధ్యాయంలో ఏడవ వచనంలో ఒక దూత అగ్గుపించాడు. ఆ దూత దిగి వచ్చి ఈ విధంగా ప్రమాణం చేసి చెప్తున్నాడు, ఇక సమయముండదు అని. అయితే గమనించండి, ఈ గ్రంథములో ఏంటి విమోచించబడి ఉన్నది? అది విమోచన గ్రంథము. ఆయన విమోచించిన ప్రతి ఒక్కటి ఆ గ్రంథములో వ్రాయబడి ఉన్నది. ఆయన దేని కొరకై చనిపోయారో ఆ సమస్తము ఆ గ్రంథమును వ్రాయబడి ఉన్నది. ఆయన సమస్తాన్ని విమోచించే వరకు కూడా ఆయన మధ్యవర్తి స్థానాన్ని విడిచిపెట్టలేదు. సిలువలో ఆయన దాన్ని విమోచించలేదు, ఎందుకంటే వారు గొర్రెపిల్ల జీవగ్రంథమందు ముందుగా నిర్ణయించబడిన వారు. ఆఖరి వ్యక్తి ముగింపు వరకు ఆయన విజ్ఞాపన చేయుటకై విజ్ఞాపన చేయ నిమిత్తమై ఆయన అక్కడ ఉండవలసి ఉన్నది. ఒక దినాన ఆయన లేస్తాడు, ముందుకు వస్తాడు. గ్రంథం ఎక్కడ ఉన్నది అని సర్వాధికారి దేవుడును అధికారయుక్తమైన యజమానుని యొద్ద అది ఇంకా అక్కడే ఉన్నది. యోహాను అటు ఇటు చూచి ఇచ్చాడు, ఎందుకంటే అది చూచుటకైనను ముద్రలు ఇప్పడానికైనను మర్మమై ఉన్న మర్మములు బయలుపరచుటకైనను భూమి మీద ఏ నరుడు యోగ్యుడు కాదు. మర్మములు ఏడు ముద్రలలో ఉండి ఉన్నవి. ఏడు ముద్రలు ఇప్పబడిన తర్వాత బైబిల్ మొత్తము తెరవబడినది. ఏడు ముద్రలు, అది ఏడు మర్మముల చేత ముద్రించబడినది. దాని యొక్క సంపూర్ణ మర్మమును ఈ ఏడు ముద్రలు పట్టుకుని ఉన్నవి. అది విమోచన గ్రంథము, కొత్త నిబంధన, పాతది కాదు, కృత నిబంధన మాత్రమే అది ప్రకటిస్తున్నది. మనము లేకుండా వారు సంపూర్ణులు కారు. హెబ్రీ 11 అవునా? చూడండి, విమోచకుడు చనిపోయినప్పుడు మాత్రమే విమోచన వస్తున్నది. అది బలముగా గొర్రెపిల్ల రక్తము కిందే ఉంటున్నది, విమోచకుని కింద కాదు. ఇంకా విమోచింపబడలేదు విమోచకుడు వచ్చే వరకు. గమనించండి, యోహాను చుట్టూ చూశాడు. ఇక్కడ దేవుడు ఆయన చేతులు ఉంచుకుని సింహాసనమైన కూర్చుని ఉన్నాడు. అది ఏడు ముద్రల చేత ముద్రించబడినది. సంపూర్ణ విమోచనము అందులోనే ఉన్నది. నరజాతి వలన, ఆదాం వలన అది పొగొట్టబడినది. అది తిరిగి ఎక్కడికి వెళ్ళినది? సాతాను దాన్ని తీసుకోలేడు. అది పొగొట్టుకుంటే అతడు కారకుడైనాడు. అలాగైనట్లయితే ఆ గ్రంథం ఎక్కడికి వెళ్లిపోవాలి? మానవ జాతికి సంబంధించినది కాదు. ఆశీర్వాదాలు ఇక్కడికి సంబంధించినవి కాదు. ఇక్కడ మానవ జాతి దాన్ని పొగొట్టుకున్నది. కాబట్టి నేరుగా అది తిరిగి అసలైన యజమాని యొద్దకు తిరిగి వెళ్లిపోయినది. ఆయన దేవుడే. ఇక్కడ ఆయన గ్రంథాన్ని పట్టుకుని కూర్చుని ఉన్నాడు. ఆయన ఒక వ్యక్తిని పిలుస్తున్నాడు. ఒక మనిషి వచ్చి దాన్ని అడగమని పిలుచుచున్నాడు. యెహోవాను చుట్టూ చూస్తున్నాడు. మరి ఆకాశమందు ఎవరూ లేరు, మరి భూమి మీద ఎవరూ లేరు. ఏ దేవదూత కాని వచ్చి గ్రంథము తీసుకుని దాన్ని చుచుటకైనను ముద్దలు ఇప్పడానికైనను ఎవరూ లేరు. ఏ మనిషిడు యోగ్యుడు కాదు. యెహోవాను బిగ్గరగా ఏడ్చాడని చెప్తున్నాడు. ఆ తర్వాత ఒక దేవదూత అతని ఎందుకు వచ్చి, యెహోవాను ఎడవద్దు, యూదాగోత్రం సింహము జయంపొంది ఉన్నాడు, ఆయన యోగ్యుడు అని చెప్పాడు. యెహోవాను గొర్రెపిల్ల చూడటానికై లేక సింహాన్ని చూడాలని చూశాడు. అయితే అతనేమి కనుగొన్నాడు? ఒక గొర్రెపిల్లను, వధించబడి ఉన్న గొర్రెపిల్లను, రక్త సిక్తమై ఉన్న గొర్రెపిల్లను అతను చూశాడు. ఎంతకాలం నుండి? జగత్తుకు పునాది వేసినది మొదలుకొని గ్రంథము తన కుడిచేత పట్టుకుని ఉన్న ఆయన వద్దకు గొర్రెపిల్ల నడుచుకుంటూ వచ్చాడు. గ్రంథాన్ని తీసుకున్నాడు. సింహాసనం పైకెక్కి కూర్చున్నాడు. అది అదే, అది అయిపోయినది. ఇప్పుడు ముద్రలు ఇవ్వబడినప్పుడు, ఆఖరి వ్యక్తి వచ్చినప్పుడు, ఆయన విమోచించదయు ఆయన విమోచించుటకు వచ్చాడు. ఇలా అనవచ్చు, వారి 40 సంవత్సరాల క్రితము ఆయన ఎందుకు విమోచించకూడదు అని, లేక 2000 సంవత్సరాల క్రితము చూడండి, వారి పేర్లు జీవగ్రంథ మందు ఉన్నవి. ఆ గ్రంథములో ఆయన ఇక్కడ నిలబడవలసి ఉండేను. ఎందుచేతనంటే వారిని విమోచించడం దేవుని యొక్క ఉద్దేశ్యం. జగదుత్పత్తికి మునిపే వారి యొక్క పేర్లు గొర్రెపిల్ల జీవగ్రంథ మందు రాయబడి ఉన్నవి. గొర్రెపిల్ల చంపబడటానికి కొరకై అక్కడ పెట్టబడి ఉన్నది. ఇక్కడ చంపబడిన తర్వాత గొర్రెపిల్ల తిరిగి వచ్చినది విజ్ఞాపనం చేయడం కొరకై. ఆయన గమనించండి, ఎంతో మోసము అనుకరణ ఉన్నది, రకరకాలైన ఎన్నో ఉన్నవి. అయితే ఒకరు నిజంగా రక్షించబడబోతున్నారు. మురత మచ్చ లేనిదిగా ఉండి కొరకై సంఘం ముందుగా నిర్ణయించబడి ఉన్నది. ఆమె అక్కడ ఉండబోతున్నది. గొర్రెపిల్ల ఆ ఉద్దేశం కొరకే చంపబడి ఉన్నది. ఆ తర్వాత ఆ గ్రంథంలోని ఆఖరి పేరు విమోచించబడిన తర్వాత గొర్రెపిల్ల వచ్చి గ్రంథంలో తీసుకున్నది. నేనే దాన్ని చేసి తిని దేవదూతలు, కెరూబులు, 24 పెద్దలు, జీవులు సమస్తమును తమ కిరీటములు తీసివేసి సింహాసనం ఎదురు సాగిలబడి నీవే యోగ్యుడు అని చెప్పారు. యెహోవా చెప్పాడు, ఆకాశమందున్నవి, భూమి మీద ఉన్నవి, అమేన్, హల్లెలూయా అని ప్రభువును స్తుతితో నేను వింటిని అని అన్నాడు. వారి కేకలు పైకెగిసిపోయినవి ఎందుకని ఆ గ్రంథంలో వారి పేర్లున్నవి. బయలుపరచబడ్డకు గొర్రెపిల్ల అది బయలుపరచబడవలసి ఉండెను. గొర్రెపిల్ల దాని విమోచించినది. అయితే ప్రతి ఒక్క పేరు బయలుపరచబడే వరకు ఆయన రాలేడు. మరియు అది 6వ ముద్రలో జరుగుతున్నది. 7వ ముద్ర తెరవబడక మునుపు అప్పుడు గొర్రెపిల్ల తను ఏమి విమోచించున్నాడో అందుకై వచ్చాడు. తాను విమోచించినది తనదని అధికారికంగా అడుగుటకొతన వస్తాడు. అతనిప్పుడో దాన్ని పొందియున్నాడు. ఈ గ్రంథంలోనే అది ఆయన చేతిలో పట్టుకున్నదే. ఇప్పుడు ఆయన దేనిని విమోచించాడు దాన్ని స్వీకరించడానికి వస్తున్నాడు. అది ఆయన యొక్క పని. అది ఆయన నిర్వర్తించాడు. అది స్వీకరించడానికి వస్తాడు. ఓహో ఎంతటి సౌభాగ్య సమయమో. అది రుజువు చేశాడు. 7వ ముద్ర అది రుజువు చేసినది. తిరిగి వచ్చి విమోచన గ్రంథాన్ని తీసుకున్నాడు. గమనించండి, 7వ దానిని 7 ముద్రలను బయలుపరచుటకు అది 7వ దూత వర్తమానం అవుతున్నది. ప్రకటన 10:7 ఇప్పుడు మీరు అది కనుగొనగలరు. చూశారా, ఈ బలిష్ఠైన దూత దిగివచ్చుట ఆయన పాదముల్లో ఒకటి సముద్రం మీదను ఒకటి భూమి మీదను పెట్టబడి చూచితిని. ఆయన శిరస్సు మీద ఇంద్రధనస్సు ఉండెను. ఆయన క్రీస్తు. ఆయన గమనించండి, తిరిగి ఆయన ప్రకటన 1వ అధ్యాయంలో కనుగొనగలం. ఆయన శిరస్సు పైన ఇంద్రధనస్సు ఉండుట, సూర్యకాంత పద్మరాగములతో పులినివాణిగా తదితరమైన విధముగా ఆయన కనిపించుట. ఇక్కడైతే ఆయన ఇలాగ వస్తున్నాడు. ఒక పాదము భూమి మీదను మరొక పాదము నీటి మీదను ఉంచి చేయి పైకెత్తినట్లుగా. ఇంకా ఆయనకు పైగా ఇంద్రధనస్సు ఉన్నది. అది నిబంధన. ఆయన నిబంధన దూత క్రీస్తు. బాధ నడిపించడం కొరకై దేవదూతల కంటే కొంచెం తక్కువ వాణిగా చేయబడిను. ఆయన అక్కడికి వచ్చి ఆకాశేమ తన చేతులెత్తి నిరంతరము జీవించు వాడితోడు ఉట్టిపెట్టుకుని నిచ్చురగు వాడు తండ్రి దేవుడు. ఇది జరిగిన తర్వాత ఇక సమయం ఉండదు. కాని అది ముగించబడినది. అది జరిగినది. అది అయిపోయినది. ఆ తర్వాత లేఖనం చెప్తున్నది, భూ సంబంధమైన 7వ దూత వర్తమానము, భూమి మీద వర్తమానికుడు 7వది ఆఖరిదైన సంఘకాలము. అతని పరిచర్య ఆరంభములో భూమిపైకి అతను వస్తున్నప్పుడు ఆ సమయమందు ఈ 7 ముద్రలు గుర్చిన దేవుని మర్మము ఆ సమయములో తెలియపరచబడవలసి ఉన్నది. ఇప్పుడు మనం ఎక్కడున్నామో చూడండి స్నేహితులారా. అది కాకూడదా? అది కాకూడదా? గమనించండి, అన్ని సాధ్యమే. గ్రంథములో ఉండి విమోచించబడిన ప్రతి దాని కొరకు విమోచించిన కొరకు ఆయన వచ్చాడు. విమోచన పొందవలసిన ప్రతిదీ ఆ గ్రంథములో ఉన్నారు. జగదుత్పత్తికి మునిపే నిర్ణయించబడిన వారు దాని విముక్తి చేయడం కొరకై ఆయన వచ్చాడు. ఆయన విమోచించిన వారందరూ అందులో ఉన్నారు. ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. టేపు వింటున్న మీరు జాగ్రత్తగా వినండి. చూడటానికి అసహ్యమైన కళ్ళు, అసహ్యంగా కనిపించే వారి తలలు, అలాంటివి కలిగిన ఈ నవనాగరికత యుగంలోని స్త్రీలకు ఈ యొక్క వర్తమానం ఎంతో విరుద్ధంగా ఉండదా? ఆఖరి దూత యొక్క వర్తమానం ఇది కాలేదా? అక్కడ 33 సంవత్సరాల క్రితము నదీ తీరాన ఆయన ఎందుకు ఇలా చెప్పాలి? చూడండి, యోహాను క్రీస్తు యొక్క మొదటి రాకడను ప్రకటన చేసిన రీతిగా నీ యొక్క వర్తమానము 2వ రాకడను ప్రకటించును. ప్రపంచమంతటి కూడా మరి అది జరిగి ఉన్నది. ఆ తర్వాత రాకడ తప్పక ఆసన్నమై ఉండవలసి ఉన్నది. ఇప్పుడేమి జరుగుతున్నదో గమనించండి. ఎందుకు నా తల నేను గిరుకోవాలి? ఎందుకు నా దిండు మీద నేను దొర్లవలసి ఉన్నది? నేల మీద అటు ఇటుగా నడవలసి ఉంటున్నది? ఏంటి విషయం? కొద్ది దినాల క్రితము నాతో కలిసి ప్రయాణం చేస్తున్న ఇరువురు వ్యక్తులను నేను అడిగాను. ఒకసారి జాక్ మోర్ ను అడిగాను, మీ అందరికీ జాక్ మోర్ తెలుసు, శ్రీపోర్ట్ కు నేను అతని ఎద్దుకు వెళ్తున్నాను. నేను అడిగాను, సహోదరు జాక్, భూమి మీద నీ అతని స్నేహితుడైన స్నేహితుడు ఇంకొకరు లేరు. అతని అడగక ముందు నా భార్య నేను అడిగాను, నన్ను గుర్చి అన్ని సంగతులు తెలిసిన్న వారికి ఎవరికైనా తెలిసినట్లయితే నా మంచి చెడుగులు తదితరమైనవి నా భార్యే. చూశారా, ఆమె నా ప్రియమైన వ్యక్తి. ఒకరోజు ఆమెను అడిగాను, ప్రీతమా, నేను ఈ భర్తగా ఒక సువార్త సేవకుండా ఉన్నాను. నేను ప్రేమిస్తున్న ఒకరి మీద నేను ఎలాంటి నిందలు తీసుకుని వచ్చుటకు నేను ఇష్టపడను. లేదు, నిన్ను గాయపరచుటకు ఇష్టపడను. ఎలాంటి నింద నీ మీద తీసుకురాను. నిన్ను ఏదైనా గాయము కలిగించేదైనా ఉన్నట్లయితే దేవుని నన్ను క్షమించును కాక. నేనెంతగా ప్రేమించే దేవుని నేను గాయపరిచినట్లయితే ఇక అది ఎలాగుండునో నీవు ఆలోచించే. నీవు నా భార్యవు, ఆయన నా రక్షకుడు, నా దేవుడు. నిన్ను ఒక ప్రశ్న అడుగుతాను, ఎలాంటి ఘాతాన్ని చేసుకోవద్దు, నాకు సత్యం చెప్పు. నేనన్నాను, నేను ఎక్కువగా చదివానా? నేను ఆశ్చర్యపోయాను, నన్ను నేను తరమాయించుకున్నాను. వింతగా, అది నాకు తెలుసు, ఎటువంటి మనిషి తడు అని అందరూ చెప్తారు. చూశారా, నిన్ను నీవు తయారు చేసుకోలేవు, నీవు ఏమై ఉన్నావో అదే అయి ఉంటావు. దేవుని కృపను బట్టి నేనేమైనా మతి పోగొట్టుకున్నానా ఏంటి? చూస్తున్నారా, ఓ విధంగా పోగొట్టుకున్నట్లే. నేను వారిని ప్రేమిస్తున్నప్పుడు ఎందుకు నేను వారిని ఎప్పుడు నిందిస్తున్నాను? వారు నన్ను స్త్రీ ద్వేషకులని పిలుస్తున్నారు. నేను ద్వేషించను, నేను స్త్రీలను ద్వేషిస్తాను. చూశారా, అది తప్పు. నేను స్త్రీలను ప్రేమిస్తాను అంటే నా అక్క చెల్లెండ్రగా. నీవు తప్పని చెప్పి నీ వెనకాల నేను చిన్నగా బాదుటలేదు. నేనది నీకు చెప్పగలను. అందుకొరకై నిన్ను ఎక్కువగా ప్రేమిస్తాను. అలా చేసే కొందరు పురుషులున్నారు, అది వేరే విధమైన ప్రేమ. చూశారా, నిన్ను ఎందుకు ప్రేమిస్తున్నానంటే నీవు ఏమై ఉన్నావో అందుకొరకు. నీవు ఒక దేవుని బిడ్డకు సహకారివి, నీవు అతనిలో భాగానివి. గమనిస్తున్నారా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఎందుచేతనంటే నీవు మనిషి రూపంలో చేయబడి ఉన్నావు కాబట్టి. మనుషుడు దేవుని రూపంలో చేయబడ్డాడు కనుక. కాబట్టి మీరిరువురు కలిసి క్రీస్తులో ఒకరవుతారు. అందుకని నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఇంకో విషయమైతే అది దానికి సంబంధించినది కాదు, నా బ్రతుకంతా దేవునికి తెలుసు. గమనిస్తున్నారా, అవునా, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. స్త్రీలందరికీ చెప్పండి, సోదరు బ్రహ్మ గారి ప్రసంగ వేడుకై వెళ్ళినట్లయితే వారి తల వెంట్రుకలు మరొక విధంగా దువ్వుకోమని చెప్పండి అని వారు చెప్తారు. ఏదైనా టోపీ గాని మరేదైనా పెట్టుకోండి. ఎందువల్లంటే వెంట్రుకలు కత్తిరించుకున్న వారి మీద ఉరుములు ఉరుముతాడు. రంగులు మేకప్లు వేసుకోవద్దు, అది వారు చేసేది. ఓ, ఒకరిని గుర్చి అతను తెలియజేస్తాడు, ప్రజలు నీ ఒక ప్రవక్తని నమ్ముతున్నారు. అలాంటి చెత్తంతా బోధించే బదులు గొప్ప గొప్ప ఆత్మ సంబంధమైన వరాలు ఇలా పొందుకోవాలో నీవెందుకు స్త్రీలకు చెప్పకూడదు అని అంటారు. నేను చెప్పాను, వారు వారి ఏ వారు నేర్చుకోకపోతే ఆల్జీబ్రా ఎలా తెలుసుకుంటారు? చూడండి, మొదటిగా చరిచేసుకో, ఎంత ఎక్కువగా నేను బోధించాను, దాని ఫలితం లాభశూన్యం. అలాగైతే మనకోకూడదు అని అంటావు. లేదండి, దానికి వ్యతిరేకంగా ఒక స్వరం ఉండవలసి ఉన్నది, దానికి వ్యతిరేకంగా ఒక సాక్ష్యం ఉండవలసి ఉన్నది. ఈ రోజు పరిచయంలో ఒక పెద్ద వ్యక్తిగా ఉన్న ఒకరు కొద్ది కాలం క్రితం నా మీద చేపెట్టి, సోహర్ బ్రహాం, నీవు అంగీకరిస్తే నీ కొరకు ప్రార్థన చేయబోతున్నాను. నీవు హృదయంలో ఉండి దేవుడు దాన్ని తీసివేయాలని, హృదయంలో ఉండి దాని దేవుడు తీసివేయాలని అని అన్నాడు. స్త్రీలను వారి సంగతులు అలాగే వదిలేసాయి అని అన్నాడు. నేను చెప్పాను, మీరు దాన్ని నమ్ముతున్నారండి, మీరు ఒక పరిశుద్ధతను బోధించే బోధకులయ్యండి అని అడిగాను. అతను అన్నాడు, నిజమే, నేను నమ్మట్లేదు, అయితే అది ఇది 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 అని అన్నాడు. లేదండి అని చెప్పాను, అది సంఘకాపలు ఇష్టం అని చెప్పాడు. వారు దాన్ని చేయట్లేదు అని అన్నాడు. ఒకరు దాన్ని చేయవలసి ఉన్నది, నది దాటవలసి ఉన్నది, చర్మం యొక్క రోమములు పెరికి వేయబడవలసి ఉన్నది. నేనది చేయాలనుకోవట్లేదు, నేనది చేయాలని అనుకోవటం లేదని దేవునికి తెలుసు. అనేక మంది ఆ స్త్రీలు నా బిడ్డలను పోషిస్తున్నారు. నా కొరకు నిజంగా వారు తమ ప్రాణాన్ని పెడుతున్నారు. పరిశుద్ధాత్మల దేవుని కృప కృమరించబడగా అదిగో అక్కడ దురాన ఉన్న నిశ్చిత్తములోనికి ఆ దీనుడు కూరుకొని పోతూ ఉంటే నేను అలాగే నిలబడని చూడాలని తలస్తున్నానా? దాని గురించి వ్యతిరేకంగా కేకలు వేయకుండా ఉండగలుగుతానా? తానే బుద్ధిమంతుడు కొడుకు కాదు. అయితే ఈ యొక్క దేశం ఆత్మ, సంఘం యొక్క ఆత్మ, అది క్రీస్తు యొక్క ఆత్మ కాదు, సంఘం యొక్క ఆత్మ, సంఘ శాఖ యొక్క ఆత్మ ఈ దురాన ఉండి గందరగోళంలోకి ఈ స్త్రీలను ఈడ్చుకుని పోయినది. దాని నుండి బయటికి రా, మురికలోండి పారిపో అని చెప్తున్న ఒక స్వరాన్ని మాత్రమే నేను. నీవు ఆ పని చేయటానికి సతానుకు నీవు అనుమతి ఇవ్వవద్దు, అది తప్పు. అసెంబ్లీస్ ఆఫ్ గాడ్ సంఘ శాఖల వారలారా, స్త్రీలను పొట్టిగా వెంట్రుకలు కత్తిరించుకోవడానికి అనుమతిస్తున్నారు. మీరు మేకప్లు వేసుకుంటున్నారు, వేసుకోవడానికి నిలుపు చేయండి. మేకప్లు వాస్తవంగా వ్యతిరేకమైన లేఖనము లేదు, అయితే బాబింగ్ హెయిర్ వెండ్రుడుగా తెరుచుకుంటూ వ్యతిరేకంగా ఉన్నది. దేవుని ఎదురు చివరికి ఆమె ప్రార్థించుటకైనా అనుమతి ఆమెకు లేదు. బైబిల్ అలా చెప్తుంది. ఆమెకు తన భర్త విడాకులిచ్చుటకు హక్కు ఉన్నది. అవును, అసహ్యకరమైన స్త్రీగా ఆమెకు ఆమె ప్రతినిధి అవుతున్నది. అలాగనే బైబిల్ చెప్తుంది, అది ఆమె చూస్తే తన సొంత భర్తనే అవమానపరుస్తున్నది. అది ఖచ్చితంగా బైబిల్ తెలియజేస్తున్నది. చూశారా? అయితే మేకపులు వేసుకునే స్త్రీల విషయంలో బైబిల్ గ్రంథంలో ఒకరినే ఒకరిని చూయిస్తున్నాము. అది ఎజెబెలు. అది అదే బైబిల్లో మేకపులు వేసుకున్న ఒకే ఒక స్త్రీ, ఆమె ఎజెబెలు. తక్షణమే దేవుడు ఆమెను అడవి కుక్కలకు ఆహారంగా వేశాడు. ఆమె నిచ్చురాలైపోయినది. ఆమె ప్రతి నీచి కార్యానికి మరుపేరు ఎజెబెలు. నీవది చేయకూడదు, నీవు అలాంటిది చేయకూడదు. అలాంటిది చేయుటకు నీకు చేసినదెవరు? దయ్యం యొక్క ఆత్మసుమా, నీవది గ్రహించలేవు. నీకు తెలియదని నాకు తెలుసు. నీవు మంచివాడవే, మీరు మంచివారే. నీవు నా కరస్పర్శ చేసావు, నాతో మాట్లాడావు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, మంచిదే. అయితే నది చూచి దేవుని యొక్క సమస్త ఆలోచనలను చెప్పకుండా నేను దాచినలా నేను వేషధారణి అవుతాను అని పౌలు చెప్పిన రీతిగా నేను వేషధారణి కాదా? ఓ దినమందు ఏ స్త్రీ యొక్క లేక ఏ పురుషుని యొక్క రక్తము నా మీద ఉండకుండును గాక. నేను సత్యాన్ని మీకు చెప్తాను, చెప్పాను. అది చీటుకు నేను అసహ్యపడతాను. దేశితుడు కాదు, ఎందుకంటే దేవుడు చెప్పనిది చీటకు నేను ఐశ్వర్యపడతాను. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, నేను మిమ్మల్ని గాయపరచాలనుకోను, కాబట్టి నేనేం చేస్తాను? అయితే దాని చెడు కొరకై పవిత్రమైన దైవ ప్రేమ మిమ్మలను తరుముతున్నది. శిలువను తప్పించుకుని కొరకై యేసు కూడా ప్రార్థించాడు, సాధ్యమైతే పాత్రను తప్పించము ఇలాగ అన్నాడు. ఆయనను, నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించుని కాక, ఇది చెప్పిన వ్యక్తి లాంటి వాడు నేను కాబోతున్నానా? ఆ మంచి వారిని ఆ స్త్రీలను తీసుకుని వారిని ముక్కల ముక్కలుగా చేయబోతున్నాను. నేనెలా అవుతానా? అక్కడ నా సహోదరైన దైవ సేవకులను తీసుకుని దేవుని సేవించుకంటే డబ్బును సంఘశాఖను ప్రేమించండిని చెప్పబోతున్నానా? నా చుట్టూరా తమ చేతులుంచి నా ప్రశస్తమైన సోదరుల కొరకు నేనది చేయనా? దేవా, నేనది చేయకుండా కాపాడు. అయితే నేను దేవుని సమస్తమైన ఆలోచనలు నేను దాచను. అది చేతి కొరకు నన్ను తరిమి పంపినది నిజమైన ప్రేమ. ఆ వర్తమానం ఎందుకని ఈ విధంగా ఉన్నది? లోకంలో మరెక్కడ కూడా లేదు. అది ఎక్కడ ఉన్నది? మంచిదే, వారు భయపడ్డారు. గమనిస్తున్నారా? అయితే అది భయమని లేదు. నిజంగా సుమా, దేవుడు అన్ని వేళల్లో ఆ విధంగానే ఉంటాడు. చూస్తున్నారా? మంచిది. ఈ వర్తమానం వల్ల స్త్రీలు ఎందుకు ఎక్కువగా గద్దించబడుతున్నారు? ఎరగకపోవడం చేతనే అది బయలుపరచబడలేదు. అది నాకు చూయించబడింది. అయితే క్రితం దిన వరకు కూడా అది నా ఎదుక రాలేదు. చూశారా? అక్కడ చూడండి. సరే, పరిచర్యకు సరిగ్గా సరిపోతుంది. ఇప్పుడు ఒక నిమిషం ఆగండి. స్త్రీ ప్రపంచం వచ్చిన కాలము మునుపు ఎప్పుడైనా ఉన్నదా? ఉన్నది. చరిత్ర ప్రకారంగా ఏలే కాలంలో ఎజెబెలు అనే ఒక స్త్రీ ఉన్నది, మరియు ఆమె దేవుని యొక్క సంఘం మీద పెత్తనము చేసినది. తిరిగి కడవర దినాల్లో ఆమె అలా చేస్తుందని బైబిల్ చెప్తున్నది. ఒక సంఘము ద్వారా, ఒక సంస్థాపక సంఘము ద్వారా ఆమె అలా చేస్తున్నది. ఆమె యొక్క వేశ్య అవుతున్నది. ఆమె ఎలాగో ఆమె వలె ఆమెతో వేశ్యులవుతారు. అవునది, నిజమేనా? ప్రకటన 17 ఇలా చెప్తున్నది, ఆమె ఒక వేశ్యని, వేశ్యలకు తల్లి అని. అది పురుషుడు కాలేడు, అది స్త్రీ. చూశారా? వారందరి కూడా అగ్ని గంధకములో త్రోయబడి నెచ్చెము కాల్చబడతారు. అది నిజమేనా? అక్కడే నీ ఉన్నావు. గమనించు, ఆ ఎజెబెలు రంగం మీదకి వచ్చినప్పటికీ దానికి వ్యతిరేకంగా ఒక మనుషుడు లేచాడు. దేవుడు ఒక మనుషుడు తెచ్చాడు. అతను ఎక్కడి నుండి వచ్చాడు కూడా మనకు తెలియదు. అతనికి పరిచర్య పూర్వపరాలు లేవు. అతనేనడు యాజకుడు కాదు, మరేదో కాదు. ఏలియను పేరుతో అనాగరిక అడవి మనిషిగా అతని వచ్చి చెట్ల ఏరున తన గుడ్డలు పెట్టాడు. వారు అతన్ని ద్వేషించారు. అది మాత్రమే కాదు, సమాజం అంతా అతన్ని తిరస్కరించారు. ఒకసారైతే అతడు ఒక్కడుగానే ఉన్నాడని అతడు తలంచాడు. ఆయన చెప్పాడు, లేదు, నీతో ఇంకా ఉన్నవారు 7,000 మంది నాకున్నారు అని చెప్పాడు. చూస్తున్నారా? అది ఏర్పరచబడే గుంపు. చూశారా? ఎల్లప్పుడు కూడా ఆ గుంపు ఉంటూనే ఉంటున్నది. ఎలియా, భయపడవద్దు, నీవు పారిపోయావని నాకు తెలుసు. ఎందుకంటే సంఘశాఖలు నిన్ను పర్వత శిఖరానికి నిన్ను తరిమి ఉన్నవి. అయితే నీవు బోధించే దానిని నమ్మునటువంటి 7,000 మంది నాకున్నారు అని ఆయన చెప్పాడు. చూశారా? వారు నాకు ఉన్నారు అని. అతని దిన తర్వాత రోము స్వాధీనపరుచుకుని ఉన్నది. తిరిగి స్త్రీల ప్రపంచం సమయం వచ్చినది. స్త్రీల యొక్క సమస్త విధాల హంగులు, షోకులు, తలలో పెట్టుకునే రకరకాల పిన్నులు, అలాంటి వారితో వస్తారు వారు. చూశారా? అతని మీద ఉన్న అదే ఆత్మచేత, ఎలీషా ఆత్మచేత దేవుడు మరొకరిని లేపాడు. అవునది వాస్తవమేనా? అతడన్నాడు, ఇదిగో గొడ్డలి చెట్టు వేరణ పెట్టబడి ఉన్నది. అక్కడ ఒక భక్తుని విడిచి భర్త యొక్క సహోదరుని హేరోదును పెళ్లి చేసుకున్న ఒక మరి ముక్కోపి అయిన స్త్రీ అక్కడ ఉన్నది. హేరోదియా ఆమె రంగులు పూసుకుని ఆ దినాన కులాసాలు నాట్యాలతో ఉన్నది. ఆమె తన బిడ్డకు నాట్యాలు ఎలా నేర్పించాలో నేర్పినది. ఆమెకు ఒక కుమార్తె ఉన్నది, ముందు తండ్రికి పుట్టినది, తన అన్నయ్యకు తండ్రి వల్ల పుట్టినది. హేరోదియా ఆ స్త్రీ యొక్క కుమార్తె ఆమె. తర్వాత ఆమెకు నాట్యం నేర్పినది తల్లివలే బట్టలు విడిచి నాట్యం చేసే నాట్యకర్త ఆమె. అది 5-6 సార్లైనా పెళ్లి చేసుకునవచ్చు అని ఆమె అనుకున్నది. ఆమె అనుకున్నది ఆమె చేయవచ్చు అని తలంచినది. ఇక్కడేమో హేరోదు వచ్చాడు. వారందరూ యూదులు. ఇప్పుడు జ్ఞాపించుకో, వారు సంఘ సభ్యులు. ఇక్కడైతే హేరోదు, అతని సంఘం వచ్చేసినది. ఈ ప్రవక్త వర్తం మన విద్వని కొరకై ప్రజలు అతని ప్రవక్తను నమ్ముతున్నారు. అతన్ని ఏదిగా వారి ముఖాల వైపునకు వెళ్లిపోయి ఆమెను ఉంచుకుంటా చట్టబద్ధము కాదు అని అన్నాడు. అది ఆమెను మన్నింపజేసినది. చూస్తున్నారా, ఒక సాధారణమైన ఒక వ్యక్తి ఇలా అంటాడు, ఇలాగున్నావు హేరోదియా, ఈ దినం మా సమాజములు ఉండటం మాకెంతో ఆనందంగా ఉన్నది అని చెప్పవచ్చు. యోహోనైతే చెప్పడు. యేసు చెప్పాడు, యోహోను చుచ్చుకు వెళ్లిన వారితో ఇలా అన్నాడు, ఎవరతను చుచ్చుకు వెళ్లారు? యాజకుల వలె వస్త్రాలు ధరించుకునే వాణిగా చుచ్చుకు వెళ్లారా? లేనే లేదు. పిల్లలను ముద్దు పెట్టుకోవడం, మృతులను సమాధి చేయడం కాదు. చూశారా, ఆయన అడిగాడు, ఎవరు చూడటానికి మీరు వెళ్లారు? గాలికి కదులుచున్న రైలునా? వారు అన్నారు, యోహోను ఇక్కడికి రా, నీవు మాకు బోధ చేస్తే మేము నీకు చాలా డబ్బులిస్తాం. ఇంకా మేము చాలా పెద్ద సంఘం, సంస్థాపక సంఘం మేము. యోహోను అలా చేయడు, అది చూచుటకు అతను ఎన్నడూ వెళ్లలేదు. అలాగైతే ఒక ప్రవక్తకు యోహోను మీరు చూచి వినుటకు వెళ్ళినప్పుడు ఏమి చూచుకు మీరు వెళ్లారు? ప్రవక్త కంటే గొప్పవాడిన నేను మీతో చెప్పుతున్నాను అని ఆయన అన్నాడు. రాబోతున్న ప్రవక్త అని చెప్పబడినవాడు ఇతడే, నా దూతలను నాకు ముందుగా పంపదను, అతడు ప్రభు మార్గమును సరళము చేయను అని చెప్పబడినవాడు ఇతడే, మీరు అంగీకరించుడి. అతడు నిబంధన దూత. ఆయన చెప్తున్నాడు, స్త్రీలు కలిగిన వారిలో యోహోను కంటే గొప్పవాడు లేడు అని ఆయన చెప్పాడు. గమనిస్తున్నారా, అలాంటి మనిషిని ఆ దినం కొరకు దేవుడు పుట్టించాడు. ఏలియా ఒక అడవి మనిషి, యోహోను అది అదే. అవునా, ఏలియా యొక్క ఆత్మ యోహోను పైన ఉండెను. యొక్క రోజు మరలా తిరిగి వచ్చినప్పుడు ఆ ఆత్మ తిరిగి వచ్చును. ప్రభు దినముక ముందు భూమి కాలిపోవునప్పుడు నీతిమంతుల పాదముల కింద భక్తిహీనులు బూడిద వలె ఉందరు. తిరిగి ఆయన దానిని ఈ దినాలలో వాగ్దానం చేశాడు. గమనించు, పరిశుద్ధాత్మ దాన్ని వాగ్దానం చేసి ఉన్నాడు. మనం జీవిస్తున్న కాలానికి అది సరిపోతున్నది. ఒక తప్పక లేవలసి ఉన్నది, అది తప్పక వస్తుంది. అది యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు అన్నది. మలాకి 4వ అధ్యాయం, యెహోవా నియమించిన భయంకరమైన మహాదినము రాకమునుపు నేను ప్రవక్తకు ఏలియాను మీ యొద్దకు పంపుదును, అది గుర్తయ్యుండునని ఆయన ఏమి చెప్పినాడో అది అదే. అతను ఏమి చేస్తాడు? పిల్లల యొక్క హృదయాలను తండ్రుల సిద్ధాంతం వైపునకు తిరిగి బైబిల్ యొద్దకు త్రిప్పును, సంఘశాఖల వ్యత్యాస విభేదాల నుండి బైబిల్లోనికి తిరిగి దేవుల్లోనికి త్రిప్పును. అదే అతడు చేయడది. గమనించండి, ఎటువంటి గంభీరమైన కాలంలో మనం నివసిస్తున్నామో. ఆనాటి ప్రవక్తలు ఆ రోజున నవనాగరిక దినాలలో ఉన్న స్త్రీలను గద్దించారు. అందుకొరకై వారి ప్రాణాలను వారు బలిగా చెల్లించారు. ప్రతి కాలంలో కూడా స్త్రీల ద్వారా స్త్రీల ప్రపంచమయ్యని అది చరిత్ర రుజువు చేసినది. నేటి దినాన్ని చూడు, ఇప్పుడే అది జరుగుతున్నట్లుగా ఒకపించే ఒక ప్రెసిడెంట్ మనకొకరు ఉన్నాడు ఈ దినాలలో. నిజంగా ఆమె ప్రెసిడెంట్. గమనిస్తున్నారా, ఆమె కేవలము అసలు రూపము ఆమె. ఈ మధ్యనే ఇక్కడే కొన్ని దేశాల్లో ఆమె ఎంతగానో కొనియాడబడినది. ఎంతవరకనగా, నేను ఆమె భర్తను అని ప్రశ్నలు చెప్పేంత వరకు. అమెరికా దేశ అధ్యక్షుడు అతను. చూశారా, ఎజబెల్ ఎలా చేసినదో అలాగ ఫ్యాషన్ చేస్తున్నది. దాని స్త్రీలు అనుసరించేవారు. ఎజబెల్ మతము అనుదాన్ని గుర్చి మీరు నా వర్తమానాన్ని విని ఉంటారు. అవునా, అది మీకు తెలుసు. మనం ఎక్కడ ఉన్నామో చూడండి. ఇక్కడే ఈ పట్టణంలోని 1-2 వారాల క్రితం ఏమి జరిగిందో మీకు తెలుసా? సాక్రెడ్ హార్ట్ కు చెందిన కేథోలిక్ బోధకుడు వచ్చి అతనికి బోధ చేయమని ఫెయిత్ లూథరన్ సంఘం బోధకుడు కోరుకున్నాడు. అతను బోధించి మరియు ఫెయిత్ లూథరన్ సేవకుడు వెళ్లి కేథోలిక్ బోధకుని వద్ద బోధ చేశాడు. అక్కడున్న సంఘ సమాఖ్యలు ఇప్పుడు రోమ్ లో సమావేశమవుతున్నవి. కొద్ది కాలం క్రితమే ఫోర్ట్ మైక్రిక్ యొక్క నా మంచి స్నేహితుడు డేవిడ్ డి ప్లెసిస్ తో నేను కూర్చున్నప్పుడు దాని గురించి నేను అతనికి తెలియచేశాను. సంఘము బబులోనుతో ఊగిసలాడుతున్నదని అతను గుర్తించలేదు. ఓ, సంఘాలన్నీ ఒకటి కాబోతున్నవి ఇప్పుడు అని అంటున్నారు అందరూ. అది నాకు తెలుసు, అది జరుగుతుందని. నా ప్రవచన పుస్తకంలో 1933 ఓ సంవత్సరము లో ఏమి వ్రాసుకున్నానో ఖచ్చితంగా అలాగే చూశారా? సాతాను ఒక్కటిగా ఐక్యమవుతున్నదని నీవెందుకు గ్రహించట్లేదు? బైబిలే దాన్ని తెలియజేస్తున్నది. కొద్దిగా అయిన తర్వాత, కొంచెం కాలం అయిపోయిన తర్వాత, అవన్నీ ఏకమైన తర్వాత, అప్పుడు పరస్పర అన్యోన్య సంఘ శాఖలు ఒకటైపోతాయి. చూస్తున్నారా? అక్కడే మీ యొక్క మృగపు ముద్ర ఉండి ఉన్నది. గమనిస్తున్నారా? దీని మీద నాకు సమయం లేదు, అయితే పనిని బావు అయినది. గమనిస్తున్నారా? దీన్ని నేను ముగించాలి. ఈ విషయాన్ని తీసుకోండి, మనం ఎక్కడున్నామో అది తెలుసుకునే సామర్థ్యతను మీరు చూడగలందుకు కొరకై ఈ లేఖనాలు నేను ఇక్కడ పెడుతున్నాను. ఆ తర్వాత కొద్ది నిమిషాల్లో మనం ముగించుకుందాం. ఇప్పుడు ఏమి జరిగినదో చూడండి. ప్రవక్తలు వారి యొక్క దినాలలో స్త్రీలను గద్దించారు, వారంతా స్త్రీ ద్వేషకులుగా పిలువబడ్డారు. అవునది, వాస్తవమేనా? అది అలాగనే అని చరిత్ర రుజువు చేస్తున్నది. ఒక్క నిమిషం ఇప్పుడు ఆగండి. మీరు లేఖాలు రాసుకుంటున్నారు, 1 తిమోతి 5:6 మీరు గుర్తుపోవాలనుకుంటే గుర్తుంచుకోండి. బైబిల్ లాగా తెలియజేస్తుంది, లోక సుఖ భోగాల యందు జీవించు స్త్రీ దేవుని యొక్క సుఖభోగాలందు కాదు, కనుక అది అలాగుండవలసి ఉన్నది. చూశారా? లోక భోగాలందు జీవించు స్త్రీ అది బ్రతికిండియు చచ్చినదే. పరిశుద్ధ పౌలు ప్రవక్త చెప్పినది అదే. లోకం యొక్క భోగాలందు జీవించు స్త్రీ అది బ్రతికిండియు చచ్చినదే. ఆమె కలికి రాని తెలుసుకొచ్చినట్లయితే ఆమెకి స్థానం అనేది లేనటువంటి వేర్పాటు గీతని ఆమె దాటగలుగుతున్నది. అలాగైతే కత్తిరించుకున్న జుట్టుతో, కాటుక కళ్ళతో ఇప్పుడు ఆమె ఎక్కడ ఉంటున్నది? ఆమె గీత అవలు ఉన్నది. తిరిగి రావటానికి ఇక దారి అనేది లేక ఆమెకు ఒక పరిచర్య కూడా అవసరమై ఉంటున్నది. అయితే గుర్తుంచుకోండి, ఆ సమయాన అదంతా అయిపోతుంది. అది జరిగిపోయినది. అది ఓరగా చుట్టూ తిరుగుతుంది. గొప్ప అద్భుతాలు చూసినటువంటి ఒక పరిచర్య ఉండబోతున్నది. అలాగని యోవేలు తెలియజేశాడు. అయితే విమోచనకి సమయం లేదు సుమా, అదంతా అయిపోయినది. గొర్రెపిల్ల గ్రంథాన్ని తీసుకున్నది. ఆయన విమోచించిన వారు ముగించబడ్డారు. మొదటిగా యేసు బోధించి తిరస్కరించబడే రీతిగా, ఆ తర్వాత ఆయన వెళ్లిపోయి అక్కడున్న వారి కోసం చోటు తిరిగాడు. చెడు ఉన్న వారికి బోధించాడు. మారు మనసు పొందలేని వారు వారు. రక్షణకి సమయం లేదు. అదే పరిచర్య తిరిగి రావలసి ఉన్నది. నిత్య నాశనం పొందే వారిలా అది 3వ లాగుడు లేక 3వ ఈడ్పు అవుతున్నది. అదే అక్కడ ఉన్నట్లయితే ఏమి? అది అక్కడ లేదని నేను నిరీక్షిస్తున్నాను. అది ఏమై ఉంటున్నది? ఒక్క నిమిషం దాన్ని గురించి ఆలోచించి. అక్కడిది ఉన్నదా? దేవుడు క్షమించును కాక, నాకు బిడ్డలున్నారు. చూశారా? అయితే నిజంగా చాలా సమీపంగా అది అగుపిస్తున్నది. నేను ఒక చిన్న బిడ్డగా ఉన్నప్పుడు ఎందుకల్లా ఆ దర్శనం నాకు వచ్చినది? నేను ముందు ఏనాడు తలచినటువంటి దాన్ని ఎందుకని జరిగినది? క్రితం దినం గదిలో ఆ నిద్రమత్తులాగా వచ్చి ఇక్కడే ఇది ఉన్నది అని చెప్పినది. అది నశించిన ఆత్మల మధ్యనే ఉన్నది. యేసు వారికి బోధించాడు, వారికి సాక్ష్యమిచ్చాడు. అయితే వారు ఈనాడు మారు మనసు పొందలేరు. నేనెంత ఎక్కువగా బోధిస్తానో అంతగా వారు దిగజారిపోతారు. పశ్చాత్తాపం లేదు, దానికి స్థానమే లేదు. గొర్రెపిల్ల ఆయన గ్రంథాన్ని తీసుకుని 7వ ముద్ర విప్పవేటకు సంసిద్ధమై ఉండగానే 6వ ముద్ర జ్ఞాపకించుకోండి, 7వ ముద్రను ఆయన మనకు మరుగు చేశాడు. ఆయనది చేయబోడు. దేవదూత నిలబడినప్పుడు దాని గురించి అనుదినము తెలియజేస్తూ, అయితే అది ఒక్కటి చేటుకు ఆయన అనుమతించలేదు. ఇలాగ చెప్పినది, అక్కడ పరలోకమందు నిశ్శబ్దముగా ఉండెను అని ఎవరికీ తెలియదు. అది ప్రభు యొక్క రాకడా? ఓ, అలా కాలేదు అన్నీ అంటావు, అది కాదు అని నా నిరీక్షణ. ఇక్కడ మరి ముందుగా కొద్దిగా సాగిపోదాం. నేను ఇక్కడ ఒకటి వ్రాసుకున్నాను, మంచిది, జ్ఞాపకముచ్చుకోండి. లోక భోగాలను జీవించు స్త్రీ లోక కార్యకలాపాలలో ఉంటూ దాని వలె ప్రవర్తించుచు ఆమె ఆలయానికి వెళ్తుంది ఒక భక్తురాల వల్లి. దానితో ఒక్కటి కూడా సరిగా ఉండదు. గమనిస్తున్నారా? అయితే ఆమె బ్రతికిండి చచ్చిందై ఉంటున్నది. సంఘ శాఖలు ఆమెకి ఏమి చేశారో చూడు. బైబిల్ కు ఏది వ్యతిరేకమైనదో దానినే చేశారు, అనగా పరిశుద్ధ వాక్యాన్ని పంచిపెట్టు దానిగా ఆమెను చేసినవి. ఆమె యొక్క బోధకురాలుగా వారు చేశారు. అది లేఖనము విరోధిస్తున్నది, వ్యతిరేకిస్తున్నది. చిట్టు చివరకు ఆమెను ఇప్పుడు పరిపాలకురాలిగా, మేయర్ గా, గవర్నర్ గా, ఇంకా ఏవేవోగా చేశారు. మరియు దేవుని ఇంట్లో ఒక సేవకులుగా వారు చేశారు ఆమెను. ఎటువంటి బహుఘోరమైన పాపముంటుందో అట్టి ప్రతి పాపానికి ఆమెయే కారణభూతురాలవుతున్నది. అవును, నేను హక్కులు గుర్చి మాట్లాడలేదు. ఆమె నిరస్తురాలే. ప్రతి గుడ్డి బిడ్డ పుట్టుటకు ఆమెయే కారణమవుతున్నది. త్రవబడుతున్న ప్రతి సమాధికి ఆమె కారణమవుతున్నది. పాపానికి, రోగానికి, దుఃఖానికి ఆమె కారణమవుతున్నది. ఒక స్త్రీ కారకురాలు కాకుండా ఒక అత్యవసర వాహనము గంట మ్రోగించలేదు. ఒక స్త్రీ కారకురాలు కాకుండా ఎటువంటి బాధ గాని, దుఃఖము గాని, మరణము గాని, పాపము గాని, ఏడ్పు గాని ఉండబోదు. ప్రసంగించు కొరకై వెళ్ళటకు ప్రసంగ వేదిక నద్దుకు ఆమె వెళ్లకుండా దేవుడే నిరాకరించాడు. ఆయనను వారు చేస్తున్నారు దానిని సంఘశాఖలు. చూశారా అదెక్కడున్నదో? ఆమె ఒక దేవత. దయ్యం ఎలా కార్యం చేస్తుందో చూశారా? ఎందుకు కత్తిరిక వారు ఆడవాళ్లను దేవుళ్ళుగా చేసి వారికి ప్రార్థనలు చేస్తున్నారు? అవును కదా, మరియా, దేవత మొదలగునేవి. ఎక్యుమెనికల్ కౌన్సిల్ లో వారు ఇలా చెప్పడం నేను విన్నాను. ప్రొటెస్టెంట్ వారు లోపలికి రావడానికి కొరకై, అందుకు దోహదం పడు కొరకై కొంచెం ఎక్కువగా యేసుకు ప్రార్థన చేస్తారట. గమనిస్తున్నారా? గమనిస్తున్నారా? ఓ, అదంతా చక్కెర పోత, పరస్పరం మార్పిడి అని వారు చెప్పరు. చెప్పారు, చూశారా? అది ఇంకా ఆ పాత దయ్యమే. బైబిల్ ఇలా చెప్తుంది, గొర్రెపల్ల యొక్క జీవగంధమని ఎవరి పేరైతే వ్రాయబడలేదో వారి నొసటన ఒక గురుతు పొందుకుంటకై అతడు కారకుడవును అని తెలుపుతున్నది బైబిల్. ముందుగా నిర్ణయించబడిన సంఘముతో నేను మాట్లాడుతున్నది, బయట ఉన్న వారితో కాదు. కదండి, ప్రతి ఒక్క వర్గంలో నుండి, ప్రతి కాలంలో నుండి ఆయన ముందుగా ఏర్పరచుకున్న వారిని ఆయన లాగును వారి కొరకై ఆయన రాబోతున్నాడు. అయితే ఆమె అక్కడ నిలబడి ఉన్నది. ఆమె అక్కడే ఉన్నది. అది ఆమె వాక్యమును ప్రసంగించేదానిగా, వాక్యమును అందించేదానిగా, దేవత రూపముగా మార్చి దాని రూపుదాల్చి ప్రతి పాపానికి కారణమవుతున్నది. బైబిల్ చెప్తుంది, స్త్రీలు మౌనముగా ఉండి సంపూర్ణ విధితో నేర్చుకునవలెను. స్త్రీలు మౌనముగా ఉండవలసింది కాని ఉపదేశించుటకైనను, అధికారము చేయుటకైనను ఆమెకు సెలవివ్వను. అది ధర్మశాస్త్రము కూడా. కాబట్టి ఆమె చేయలేదు. అయితే వారు చేయవచ్చు. ఆమెను దేశానికి అధినేతగా చేశారు. మేయర్, గవర్నర్ త్వరలో ఆమె ప్రెసిడెంట్ అవుతున్నది. వాస్తవం అక్కడే నీ ఉన్నావు. ఆ విధంగా అది కొనసాగుతుంది. చూశారా? ప్రజలు దాన్ని చేస్తారు, ఎందుకంటే వారు ఈ వాక్యాన్ని లెక్క చేయరు. లేదండి, వారెన్నడూ దీన్ని చూడరు. అక్కడ ఉన్నటువంటి ఆ యూదులను చూడండి, విద్యావేత్తలు, మంచివారు. యేసు చెప్పాడు, మీరు మీ తండ్రియకు అపవాది సంబంధులు. నేనిప్పుడు ఆయన్ను మీ యొక్క ఒక న్యాయసభకు తెచ్చినట్లుగా అయితే ఏంటి? దానికి ఒక నిమిషం ప్రయత్నం చేద్దాం. ఆయనకు వేరుగా నేను ఉన్నందుకు దేవుడు నన్ను క్షమించుగాక. మీకొకటి చూయించుటకు, అయితే ఒక నిమిషం చెప్తున్నారు ఇలాగా. దేవునికి మహిమ, నేను భాషలతో మాట్లాడుతున్నాను. హల్లెలూయా, నేను అది పొందుకున్నానని నాకు తెలుసు. దేవునికి స్తోత్రం అని నీవు అన్నట్లయితే, ఆహా, నీవు చేశావా? గుర్తుంచుకో, ఆనాటి ఇస్రాయల్ జ్ఞాపకం ఉంచుకో. బైబిల్ ఇలాగ తెలుపుతున్నది, ఆయన ప్రజలను బయటికి పిలిచిన తర్వాత ఐగుప్తు నుండి వారిని రక్షించాడు. దేవుడు వారిని నాశనం చేశాడు. ఎందుకనగా వారు వర్తమానాన్ని నమ్మలేదు. చూస్తున్నారా? పరలోకమునుండి వచ్చిన మన్నాను వారు భుజించారు. వారు భుజించిన కొరకై ఆకాశము ఆయన కురిపించిన మన్నాను వారు భుజించారు. వర్తమానుకుని సన్నిధానంలో నిలబడి అగ్ని స్తంభాన్ని చూచి, దేవుని యొక్క స్వరాన్ని విని చూచి నిర్ధారణ పొందారు. ఆ తర్వాత కుహరుల వారు నమ్మాలని ఆశించారు. చాలా మంది పరిశుద్ధులు ఉండగలరు అని అనుకున్నారు. అది ఇది ఉండగలదు. మాకు పరిశుద్ధులు ఉన్నారు, ఇదంతా మేము చేయవలసి ఉన్నది. అందరూ పరిశుద్ధులే. దేవుడు వారితో చెప్పాడు, వారి మధ్య నుండి మీరు ప్రత్యేకంగా ఉండండి, అక్కడి నుండి వెళ్లిపోండి. మోషే చెప్పాడు, యెహోవా పక్ష వారందరూ నాతో రండి. అవునది వాస్తవమేనా? చూస్తున్నారా? భూమి నెరవేర్చి వారిని మింగినట్లుగా ఆయన చేశాడు. గమనించండి, వారు మంచివారే. అవును, వారు అటువంటి వారే. వారు మంచివారే. అవునండి. అయితే అది సరిపడదు. అది సరిపడదు. ప్రభువా, ప్రభువా అని పిలుచు వారందరూ కాదు. అయితే తండ్రి యొక్క చిత్తం చేయవాడే ఆరంభం చేయవాడు కాదు, అట్టి దాన్ని ముగించువాడు. దానికి ఎటువంటి దగ్గరదారులు లేవు. పందెప రంగము అంతమున నీవు అపజయం పొందుతావు. ఇలాంటి దగ్గరదారులు లేవు. లేఖనం ఏమిటి చెప్పినదో ఆ విధంగానే నీవు రావాల్సి ఉన్నది. మీరు మారు మనసు పొంది యేసుకృష్ణ బాప్తిస్తం పొందుడి, అప్పుడు పరిశుద్ధాత్మ వరమును పొందుదురు అని అది చెప్పినట్లయితే మరి వేరే దగ్గరదారులు లేవు సుమా. కరస్పర్శ చేసుకోవడం, సంఘాల్లోను సంఘ శాఖలోను కలవడం, ఇటువంటి దగ్గరదారులు లేవు. నీవు ఆ దారినే రావాలి. నీకు నీవుగా చనిపోయి తిరిగి దేవుని ఆత్మ ద్వారా జన్మించకపోయినట్లయితే నీవు నశించిపోతావు. అంతే, వేరే దగ్గరదారులు లేవు. నేను సంఘానికి చెందినవాడును అని నువ్వు చెప్తావు. నాకు తెలుసు, అది మంచిదే. మా అమ్మ అందరి గురించి నాకు సందేహం లేదు. నేను మాట్లాడుతున్న నీతో. గమనిస్తున్నారా? నీవు ఆ మార్గానే రావాల్సి ఉన్నది, ఎందుకంటే అక్కడ ఎలాంటి దగ్గరదారులు లేవు. తీర్పు దినానా నీవు అపజయం పొందుతావు. ఒకే మార్గం నీవురా, ఒకే ఒక మార్గం ఒకటి ఉన్నది, ఆ మార్గము క్రీస్తు. ఇంకా క్రీస్తు యొక్క వాక్యము నీలో నివసిస్తుంది. దాని కాలానికి ఆయన వాగ్దానం చేసిన దాన్ని ప్రతి దానిని అది సవరణ చేస్తున్నది. చూశారా, సవివరణ చేస్తున్నది. గ్రహించారది? మంచిది, గమనించండి. మీరు మంచివారు అని కొందరు చెప్తారు, నిజమే. వారు మంచివారు కాదని నేను చెప్పట్లేదే. సిసిలియా మొదలైన వారంతా మంచి స్త్రీలు కాదని నేను చెప్పటం లేదే. వారు నా తల్లి వలే, అయితే నేను ఆమెను ప్రార్థన చేయను, నిజంగా చేయను. నిజంగా అనేక మంది మంచి వారిని చూశాను, అయితే వారు దేవతలు కాదు, వారు స్త్రీలు లేక పురుషులు. నరులకు దేవునికి ఒకే ఒక మధ్యవర్తి ఉన్నాడు. అలాగైతే ఒక పెంతికోస్తు వ్యక్తి, మన ప్రేమైన సహోదరుడు డి ప్లెసిస్, ఒక ఉత్తరాన్ని అందరికీ పంపవలసి ఉన్నది. బహుశా మీలో కొందరు అది పొందుకుని ఉంటారు. అవునా? మీకు అందిందా? ఎక్యుమెనికల్ కౌన్సిల్ ఆ సభలో పోపు ప్రక్కనే ఉండగా అది ఎంతో ఆత్మీయమైనదిగా చెప్పబడి ఉన్నది. అది ఆత్మ వివేచన, అది కాదా? ఓ, ప్రభు ఆత్మ అక్కడే ఉన్నది, ఎంతో ఆత్మ సంబంధమైనది. అక్కడే నీ ఉన్నావు. ఎందుకని? ఎందుకనగా ప్రొటెస్టెంట్ వారందరూ కలుసుకునే ఒకే ఒక తరుణం అది. అందుకొరకై మనము సంవత్సరాల తరబడిగా పోరాడాము. బైబిల్ కొరకై నిలబడినది అది వచ్చునని మనకు తెలిసి తెలియజేసినది. మనకి గొప్ప నాయకులతో ఒకరు వచ్చి అది మంచిది, అది మనం చేయవలసి ఉన్నది అని అన్నాడు. ప్రొటెస్టెంట్ వారందరూ దాని కొరకై పడిపోయారు. మీరు చూస్తే ఖచ్చితంగా అంతే. అది హోవా ఇలాగ సెలవుచున్నాడు. మొదటిగా వాక్యం దాన్ని చెప్పినది. ఆ తర్వాత 1933లో ప్రభు ఆత్మ దేశ దేశాల యుద్ధానికి సంసిద్ధమైనది మొదలగు వాటి తెలియచేసినది. ఏ విధంగా ఈ యంత్రాల మొదలైన ఉండున్నది, అంతమందు లేక ఆఖరులో ఏ విధముగా ఖచ్చితంగా జరిగేది తెలియజేసినది. అది ఇక్కడే ఉన్నది, అది ఎన్నడూ అపజయముందదు. అది ఇక్కడ రూపుదాల్చుకోవటం మనం చూస్తున్నాము. కొద్ది కాలం క్రితమే నేను బోధించిన ఎజబెల్ మతము అను నా బోధ మీకు జ్ఞప్తున్నదా? ఓ దేవేలా, ఎలీషా దాన్ని వస్తూ వారికి చెప్పినది మీకు జ్ఞప్తున్నదా? దాని గురించి బోధించినది. అవునా? ఏ విధముగా ఈ ఎక్యుమెనికల్ సభ కడవరకు చివరకు మరొక యొక్క ముద్ర అయి క్రూరవగముతో కలిసిపోవునో అని నేను ముందుగా చెప్పినది మీకు జ్ఞప్తున్నదా? అది దాన్ని చేస్తున్నది. నా కాలంలోనే అది సూచనకు నేను బ్రతికే ఉన్నాను. ఇక్కడ ఈ ప్రొటెస్టెంట్ వారు లక్ష లక్షల కొలది దానికి పడిపోతారు. ఎందుకు? అందుకొరకే వారు ఎదురు చూస్తున్నారు. వారు గుడ్డివారు. గుడ్డివారిని నడిపించు గుడ్డి నాయకులు మీరు అని పరిశీలితో యేసు చెప్పాడు. ఆయన చెప్పాడిలాగా గుడ్డివాడు గుడ్డివాడిని దారి చూపితే వారిద్దరూ గుడ్డలో పడరా అని ఆయన అన్నాడు. అందుకే వారు పడ్డారెక్కడ? నాతో కూర్చుని, నాతో నిలబడి, నాతో మాట్లాడి అలాంటి వివరణ చేసిన వ్యక్తిని నేను ఎలా నమ్మగలుగుతాను? చూస్తున్నారా, అది జ్ఞానకుడు వివేకులకు మరుగు చేయబడి పసి బాలులకు బయలుపరచబడి ఉన్నది. కనుక దినాన నా జీవితం వెలగా చెల్లించబడబోతుందని నాకు తెలుసు. అవునది వాస్తవం, అది జరగనయ్యున్నది. అయితే ఇక్కడ సత్యము తెలియపరచబడుతుంది. ఈ పరిశుద్ధాత్మక ప్రణాళిక కొరకు ప్రప్రదంగా చనిపోయిన వాడు బాప్తిస్మిచ్చి యోహాను. అయితే అతను తప్పించుకోలేదు. ఒక మనుషుని వలె అతను చనిపోయాడు. ఆ తర్వాత ప్రభుని యేసు వచ్చాడు. వారు ఆయన చెలవేశారు. ఆత్మ మానవుని పాపముని రక్షించునని ఆయన బోధించాడు. అది వాస్తవమేనా? ఆ తర్వాత స్టెఫను రాళ్లతో చంపారు. అతడు పాపానికి వ్యతిరేకంగా బోధించాడు. అతడు వారికి ఎంతగానో కోపం తెప్పించాడు. వారు అతని తలను పగలగొట్టారు. అయితే అతడు ఆత్మలో చనిపోయి అతడు ప్రాణం విడిచాడు. ప్రాణం చేసిన అభాగ్యతలెవరూ వారి యుద్ధకు వెళ్లి వారితో కలిశాడు. అక్కడ పేతురు, పౌలు, దైవ దర్శనం పొందిన యోహానులు ఉన్నారు. సువార్త ప్రకాశించడం కోసము వారితో ప్రాణాలు వదులుకున్నారు. వారేం చేశారు? వారి యొక్క రక్తాన్ని గతకాల ప్రవక్తల రక్తములో కలిపారు. నిజమైన దేవుని వాక్యము యథార్థమేనని చెప్పబడినది కాబట్టి ఇక ఎంతకాలం వరకని బలిపీడవికరణ ఆత్మలు కేకలు వేశారు. తప్పు చేసిన వారందరికీ ప్రభు శిక్షించే వరకు. అయితే అనేకులు వారి జీవిత రక్తాన్ని ఇవ్వబోతున్నారు. అవునా? అది నిజమే. ఈ పరిశుద్ధాత్మ సువార్త కొరకు, దాని యొక్క కెంపు వలె ఆ వరుస కొరకు అలా రక్తములో ముంచండి. అవును, దానికి ఒక దినాన అది చేస్తున్నది. అయితే అది ఎప్పుడు ముగినో అది నేను ఎదురు చూస్తున్నాను. ఒక సహోదరికి ఒక కల వచ్చినది, అది నాకు పంపించినది, ఇలా చెప్పినది. నేను వారిని చూశాను. సంఘం ఒక మార్గాన్ని నిర్ణయించుకుని నన్ను చంపబోతున్నదని రహస్యంగా. కొన్నిసార్లు నేను కారు నుండి బయటకు వస్తున్నప్పుడు, లోపలికి వస్తున్నప్పుడు పేల్చివేయడం. అయితే చెప్పబడినది అప్పుడు ఆత్మ చెప్పినది. అయితే ఇప్పుడు కాదు, అది తర్వాత వస్తుంది. దేని మీద కూడా నేను రాజీ పడకుండా దేవుడు నిలుపు చేయడు కాక. యేసుక్రీస్తు ఆయన సిలువ వేయబడి తప్ప మరొకటి నాకు తెలియదు. మనం ఘోరమైన దినాల్లో జీవిస్తున్నాము. దీన్ని చేసింది పాపమే. అవునా? వారు స్టెఫను రాళ్ళు వేసి చంపారు. వారు యోహాను తలను నరికి వేశారు. ఆమె అది చేసినది. మళ్ళీ మనం ఎలాగ చివేసుకుంటామో నాకు తెలియదు. అయితే ఒక దినాన అది అవుతుంది. సరే, గమనించు. దాని మీద మీకు లేఖనం కావాలంటే పరిశుద్ధ యోహాను సువార్తను చూడండి. యోహాను 6:49. ఎక్కడైతే వారు మన్నాను తిన్నారో వారందరూ చనిపోయేది. చెప్తారిలాగా, నా సహోదరి ఈమె ఆత్మలో నాట్యము చేయడం నేను చూశాను. ఓ అవునా, అది వారు చేయటం నేను చూశాను. ఆమె భాషతో మాట్లాడటం నేను చూశాను. నేనే ఆమెను చూశాను. అవునా, ఆ దినమున అనేకులు నా ఎదుక వచ్చి ఇవన్నీ నేను చేశానని చెప్తారని యేసు చెప్పాడు. చూడండి, యేసు చెప్పాడు, అరణ్యంలో వారు మన్నాను భుజించండి. ప్రతి ఒక్కరూ చనిపోయారు. నిరంతరం ఒక ఎడబాటు పాలయ్యారు. వారు నిత్యముగా ఎడబాటు పాలైపోయారు. వరక్కడే అరణ్యంలో నాశనమైపోయారు. హెబ్రీ 6:10 గుర్తుంచుకోండి. ఒక్కసారి సత్యమును గుర్చి ఎరిగి ఆ విధముగా నడుచుటకు నిరాకరించినట్లయితే అట్టి వారికి మారు మనసు ఉండదు. చూడండి, ఒక సరిహద్దు విశ్వాసి గత కాలం ముందు ఒక వ్యక్తికి సత్యము తెలియబడుచున్నప్పుడు దాన్ని వారు నిరాకరించుది. వారి రక్షించిన లోకమందు మరొకటి లేదు రక్షించడానికి. హెబ్రీ పుస్తక ప్రకారంగా వారికి అయిపోయారు. వారికి మారు మనసు లేదు, వారికి విమోచన లేదు, వారికి మరొకటి లేదు. వారు నిరంతరము ఎడబాటు పాలైపోయారు. అలాగని బైబిల్ తెలుపుతున్నది. శత్రువులను మింగివేయ భయంకరమైన అగ్నికని మహోద్రేకములకు ఎదురుచూచుటే సువార్త సత్యము రుజువు చేయబడిన తర్వాత, నిర్దిష్టంగా తెలియపరచబడిన తర్వాత దాని నుండి ఇక్కడ తిరిగిపోతే వారికి అయిపోయారు. ఇక అంతే, అది భయంకరమైనది. అయితే నేను దాన్ని చెప్పవలసి ఉన్నది. గర్తించుకోండి, తమ ప్రధానత్వం నిలుపుకునని దేవదూతలను గుర్తుంచుకోండి. అయితే వారు కటిక బిలములో విడిచిపెట్టబడి ఉన్నారు. అదే బిలములో లేక ఆ చెరసాలలో ఈనాటి లోకం నడుస్తున్నది. అక్కడ మారు మనసు లేదు. నేను షికాగో పట్టణం వస్తూ కొన్ని సంవత్సరాల క్రితం చెప్పినది గుర్తుంచుకోండి. అమెరికా ఈ సంవత్సరమైన దాన్ని స్వీకరించాలి, లేదా అది ఎన్నడూ అంగీకరించదు. చూడండి, ఆమె ఎక్కడికి వెళ్లిపోయినదో. అవునా, మూడవ లాగుడు ఉండను అని నేను ఆశ్చర్యపడుతున్నాను. ఓ దేవా, అది దానికి ఎంతో దూరం అవును కాక. మూడవ లాగుడు లేక ఆకర్షణ దాని కొరికేనా? అదే కాగలదా? అయ్యయ్యో స్నేహితులారా, ఆలోచించేయండి. నేను ఇష్టపట్టలేదు. ఇలాంటి వేషధారణే అని యేసు చెప్పాడు. మీరు దానిని గుర్తుపెట్టుకోవాలన్నట్లయితే మత్తయి 23 నేను అది పొందుకున్నాను, చదువుతాను. అయితే మీరు చూడగలరు, గుడ్డి పరిశీలన మీరు 2 నిమిషాల వ్యత్యాసాన్ని మీరు స్వీకరిస్తారా? చూద్దాం, దాన్ని తిప్పుదాం. ఎందువల్లంటే అది చదవండి అని నేను చెప్పాను. దానికి ముందుగా నేను ఒకటి చదవాలని ఆశిస్తున్నాను. ఇప్పుడు నేను ఒకటి కత్తిరించవచ్చునేమో. అయితే ఒక నిమిషం మన మీద తెలుసుకుందాం. ఒక నిమిషం, మత్తయి 23. సరే, 27 నుండి మనం ఆరంభించుకుందాం. కొద్ది నిమిషాలు మాత్రమే. ఇప్పుడు వినండి. మీరు ఇష్టమైతే మీరు ఇంటికి వెళ్లిన తర్వాత మొత్తం చదవండి. ఇప్పుడు ఇక్కడ గమనించండి, మత్తయి 23:27 నుండి చదవండి. అయ్యో శాస్త్రులారా, గర్తించుకోండి, ఇక్కడ పరిశుద్ధమైన మనుషులతో ఆయన మాట్లాడుతున్నాడు. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిశీలారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలియున్నారు. అవి వెలుపల శృంగారముగా అగుపండు కాని లోపల చచ్చిన వారి ఎముకలతోనూ సమస్త కల్మషముతోనూ నిండియున్నవి. అది చచ్చిన వారికి కాదా? వేషధారులు, వారి లోపల ద్వేషాలు, అసూయలు. బయట నేను డాక్టరు, ఫలానా ఫలానా. అలాగే మీరు వెలుపల మనుషులకు నీతిమంతులుగా నగపడుతున్నారు. ఎక్యుమెనికల్ సభ, ఎక్యుమెనికల్ సభ, పెంతికొస్త వారు కూర్చుని ఉన్నారు అక్కడ. గాని లోపల వేషధారణతోనూ అక్రమతోనూ నిండి ఉన్నారు. అక్రమ అనగా ఏంటి? ఇది మంచిది అని నీవు నిజంగా ఎరిగి దాన్ని నీవు చేయకుండుట. ఇప్పుడు గమనించు, యేసు దీన్ని ఏ తరంగా పోల్చాడో. ఇప్పుడు అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిశీలారా, మీరు ప్రవక్తల సమాధులను కట్టించుచు నీతిమంతుల గోరెలను శృంగారించుచు. చూడండి, ప్రవక్తలు మనము మన పితరుల దినములలో ఉండేలా ప్రవక్తల మరణము విషయములో రక్తములో రక్త విషయములు వారితో పాలివారమై ఉండకపోదుమని చెప్పుకుందరు. మేమప్పుడు జీవించట్లయితే ప్రభు యొక్క వాక్యమును నమ్మి ఉండేది వారము. కనిపెట్టి ఇప్పుడు అందువల్లనే మీరు ప్రవక్తలను చంపిన వారి కుమారులై ఉన్నారని మీ మీద మీరే సాక్ష్యము చెప్పుకొనుచున్నారు. మీరును మీ పితరుల పరిమాణమును పూర్తి చేయుడి. అది ఇప్పుడు జరుగుతున్న విషయం. ఇప్పుడు ఆయన ఏమి చెప్పి ఉన్నాడో ఇప్పుడు గమనించండి. సర్పములారా, సర్ప సంతానమా, నరక శిక్షను మీరు ఎలాగూ తప్పించుకుందరు? అది మీరు ఎలాగూ చేయగలరు? చూడండి, ఇప్పుడు ఆయన దైవసేవకులతో మాట్లాడుతున్నాడు, పరిశుద్ధమైన వారితో. అవును కదా, వారు అలాగ చేయరు అని బైబిల్ ముందుగా తెలుపుతున్నప్పుడు మీరు ఏ విధంగా తెలుసుకోగలుగుతారు? మీరెక్కడ ఉండి ఏదో ఫేలు పట్టి కంపు కొట్టే రూపాయల కొరకో, ఏదో కొద్ది పలుకుబడి కొరకో, లేక ఎవరో ఒకరు నీ వెనుక తట్టి డాక్టర్ అని నిన్ను పిలుచుకొరకో నీవు అలాగున్నప్పుడు నీవలాగూ ఎలాగూ చేయగలుగుతావో, వారిని నీవు ప్రేమిస్తున్నావని నీవెలాగూ చెప్పగలుగుతావో. నేను టేబుల్లో కూడా ప్రసంగం చేస్తున్నాను, గమనిస్తున్నారా? అలాంటి విషయాలు జరుగుటకు అనుమతిస్తూ వారిని నీవు ప్రేమిస్తున్నానని ఎలాగ చెప్పగలవు? మీరు పరిశీలు గుడ్డివారైన మీరు సర్పములారా, సర్ప సంతానమా, నరక శిక్షను మీద ఎలాగ తప్పించుకుంటారు? ఈ దినాన ఇవన్నీ తప్పని తెలిసి తన సంఘశాఖ అభివృద్ధి కొరకై స్త్రీ పురుషులకు అవి తెలియచేయకుండా అక్కడే నిలబడినట అవి నీకు తెలియపరచినప్పుడు నరక శిక్షణవి ఎలాగ తప్పించుకొనుగుతావు, అది నీవు ఎలాగ చేయగలుగుతావు? చూడండి, విను, ఇక్కడ విను, అదేమి కాబోతున్నది. అందుచేత 34వ వచనం, ఇదిగో నేను మీ యొక్క ప్రవక్తలను పంపుతున్నాను, నేను చేస్తాను లేక పంపుతాను భవిష్యత్ కాలం, అక్కడే మీ పరిశీలు తిరిగి వస్తారు. చూస్తున్నారా? జ్ఞానులు పరిశీలు పంపుతున్నాను, మీలో వారిని కొందరిని చంపి సిలువ వేయుదురు, కొందరిని మీ సమాజ మందిరంలో కొడాలతో కుట్టి పట్టణం నుండి పట్టణానికి తరుముదురు. ప్రభు యొక్క వాక్యము చేత ప్రవక్తలను ఆయన పంపుతానని ఆయన ముందుగా చెప్పాడు. వారు ఏం చేస్తారు? వారి యొక్క పితరులు చేసినదే వారు చేస్తారు, ఎందుకంటే మీరు అదే ఉన్నారు కాబట్టి. చూస్తున్నారా? ఆత్మలు చావవు, అవి పట్టిన మనుషులు చచ్చిపోతారు, అయితే ఆత్మలు చనిపోవు. ఆయన అన్నాడు, మీరు బిడ్డలు, మీరే వారు. ఈ సంగతులు ఎలాగున్నావు గమనించు. అక్కడ పరిశుద్ధ పౌలు నిలబడి, అతని ప్రవక్తను మీరు నమ్ముతున్నారా? వెంట్రుకలు కత్తిరించుకున్న స్త్రీలను గద్దించి వారి సంస్థాపక సంఘాలను అతను గద్దించాడు. యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందని వారందరూ వచ్చి మరలా బాప్తిసం తీసుకురమని వారికి ప్రకటన చేశాడు. అవును కదా? ఈ రోజు వారు రాజీపడుతూ దాన్ని మధురం చేసుకుంటున్నారు. ఆయనను ఏ వ్యత్యాసం వారికి తెలియదు. అది దినాతి దినము. కాలము గతించిపోతే నేను చెప్పగలను. చూడండి, వారు గుడ్డివారైపోయారు. గుడ్డివారేటకై వారు ముందుగా నిర్ణయించబడ్డారు. దేవునికి కనికరం కలుగును గాక వారు దాన్ని చూడలేరు. యేసు చెప్పాడు, మీరు గుడ్డివారు, గుడ్డివారైన శాస్త్రులు, పరిశీలు మీరు, మీరు వేషధారులు. వారందరూ చదివిన వాక్యమును మీరు చదివినప్పుడు ఇక్కడ మీరు నా మీద నేరము మోపుతున్నారు. ఈ దినాన నేనేమై ఉందునని వాక్యము చెప్పబడినో ఆ వాక్యమును నేనే, ఈ దినము వర్తమానికుడు నేనే. నిన్ను మెస్సయ్యాను, ఆయన అనేకమైన సంగతులు చెప్పాడు. నేను మెస్సయ్యాను, నేనది చేయుటకు చెత్తకాని వాడినా నన్ను గూర్చి వ్రాయబడిన నేను చేయకున్నట్లయితే అప్పుడు నన్ను శిక్షించండి. గుడ్డి పరిశీలన మీరు మీ ప్రజలను అలాంటి కార్యాలయ విభజనకు మళ్లించువారు మొత్తాన్ని అందులోనికి పంపుతారు. గుడ్డివాడు గుడ్డివాడిని నడిపిస్తున్నాడు అని చెప్పబడి ఉన్నది. ఓ పరిశుద్ధుడైన పౌలు కాలంలో మేము ఉన్నట్లయితే పరిశుద్ధుడైన పౌలు పక్షమునే మేము ఉండేవారము అని చెప్తావు. మీరు వేషధారులు. చూడండి, అతని యొక్క సిద్ధాంతం వెనుకకు మీరు ఎందుకు రాకూడదు? ఇప్పుడు మీరేమి చేస్తున్నారో అదే మీరు చేసి ఉండేవారు. ఎందుకనగా మీరు మీ తండ్రుల బిడ్డలై ఉన్నారు, మీ సంఘశాఖల తండ్రుల బిడ్డలై ఉంటున్నారు. మీరు పరిషయులు, సద్దూకయులు, స్వనీతి పరులు, ఇది అదే. నేను మీకు చెప్తాను, మనం బ్రతుకుతున్న ఈ ఘడియ ఇది మూడవ లాగుడేమో అని నేను ఆశ్చర్యపోతున్నాను. ఒక్క నిమిషం, యేసులా చెప్పాడు, ఈ రకపు ఇలాంటి వారు గొప్ప శిక్షణ పొందుతారు. చూస్తున్నారా? ఇది భయంకరంగా లేదా? ఒకప్పుడు ఒక గొప్ప అమెరికా దేశస్థుడు శత్రువు ఈ దేశాన్ని ఆక్రమిస్తూ ఉండగా మధ్యరాత్రి వేళలో ఒక మనిషి గుర్రం మీదకి గిరి దూకి రోడ్డు పక్కకు నడిపించుకుని వెళ్లి శత్రు వస్తున్నాడు అని బిగ్గరగా కేకపెట్టాడు. ఆ వ్యక్తి పాల్ రివేర్. నేను ఒక అమెరికా దేశిస్తూనే నేను కూడా ఈ మధ్యరాత్రి వేళలో నేను ప్రయాణం చేస్తున్నాను. శత్రు వస్తున్నాడని చెప్పట్లేదు కానీ వాడు ఇక్కడే ఉన్నాడు సుమా. అతను రావడం లేదు, అతను ఇక్కడే ఉన్నాడు, అతను జయించుకున్నాడు. దాని గురించి నేను భయపడుతున్నాను. ఈ మధ్యరాత్రి వేళలో అతను జయిస్తూ ఉన్నాడు. జ్ఞప్తించుకోండి, తూసన్లో ఏడుగురు దూతలు. ఆ వర్తమానమేంటి? దేవుని మర్మము సమాప్తమవుట. అది క్రిందికి తక్షణం వచ్చిన తర్వాత మీరందరూ కూడా పర్వతాలను గురించి విని ఉంటారు. గమనించండి, సోదర్ ఫ్రెడ్ దానికి కొన్ని బొమ్మలు కలిగి ఉంటున్నాడు. సోదర్ టామ్ అతని దగ్గర ఉన్నవి. నా దగ్గర కొన్ని బొమ్మలు, కొన్ని పటాలు మొదలగా ఉన్నవి. అది ఎక్కడినది మేము ఒక రోజున ఇక్కడ చూపించబోతున్నాం. మీకందరికీ ఆ కథ తెలియను. ఆ మూడు శిఖరాలు గమనించండి. ఆయన అన్నాడు, అక్కడే నీ యొక్క మొదటిది, రెండవది, మూడవది ఉన్నది. దాని యొక్క గంభీరమైన బొమ్మ సోదర్ ఫ్రెడ్ యొద్ద ఉన్నది. అతను సహోదరి మాత వెళ్తూ ఉన్నప్పుడు నేలలో ఉన్న తిమ వలన మేఘాలు పైకి వచ్చి అన్నిటినీ కప్పవేసి అది అలా మూడు లాగుడులు చూయించినది. కన్రూపు చేసినది. ఒకటెక్కడా, ఒకటిక్కడా, ఒకటెక్కడా, గమనిస్తున్నారా? ఏడు. మొదటి మూడు గమనించండి, మూడు సంపూర్ణత. ఆ విధంగా పరిచర్య సాగిపోయినది. రెండవ లాగుడు అనగా ఆకర్షణ, ఆత్మల వివేచన, ప్రవచనము. మొదటిది రోగులు స్వస్థపరచుట, రెండవది ప్రవచనం. అది వెళ్లిపోయి తలంపుల యొక్క రహస్యాలు తెలుసుకున్నది. వాక్యములకు దానికదే ప్రత్యక్షత చెందినది. ఏది? అది కృప. అయితే జ్ఞాపించుకోండి, ఏడవది ముగించబడుట. ఇది ముగింపు లాగుడు కగలదా, లేక ఆకర్షణ కగలదా? అదంతా అయిపోయినదా? అది అవుతుందా? దాని గురించి మీరు ఆలోచించి, అలా ఆలోచించు. నీవెక్కడ ఉన్నావు చూశారా? ఏడవది ఇప్పుడు కూడా ముగింపే అవుతున్నది. మూడు లాగుడులు, లేక మూడు ఆకర్షణలు. యేసు యొక్క పరిచర్య మూడు లాగుడులు కలిగి ఉన్నది. అది నీకు తెలుసా? నీ బ్రతుకులు ఎప్పుడైనా ఉన్నట్లయితే యథార్థత కలిగి ఉండి గమనించు. ఇప్పుడు ఒక నిమిషం, కొన్ని నిమిషాలు. ఆయన యొక్క మొదటి లాగుడు రోగులు స్వస్థపరచుట. ఆయన ఎంతగానో ప్రజా పలుకుబడి కలిగిన వాడైపోయాడు. ప్రతి ఒక్కరూ ఆయన నమ్మినట్లయిపోయారు. అవును కదా? ఆయన రోగులు స్వస్థపరుస్తూ వెళ్తుండగా ప్రతి ఒక్కరూ వారి వారి మందిరాల్లో ఆయన ఉండాలని కోరారు. అయితే ఒకనొక రోజు ఆయన వెనక్కి తిరిగి ప్రవచించగా, ఎందుకంటే ఆయన వాక్యమై ఉన్నాడు, ఆయన మోషే పలికినటువంటి ప్రవక్త. ఆయన బయలువెళ్లి వారు ఎలా జీవిస్తున్నారో, ఏమేమి చేస్తున్నారో వారి సంగతులు వారికి చెప్పగా ఆయన అసలు ప్రజల చేత నెట్టివేయబడ్డాడు. అది ఆయన యొక్క రెండవ లాగుడు. తిరిగి అలాడిది హోలీగా ఇన్నదంట ఆశ్చర్యము కాదు కదా? ఓ నిమిషం ఆలోచించి, అది కాదా? మొదటిది స్వస్థత ప్రతి ఒక్కరికి, రెండవది అది యేసు మాత్రమే అవుతుంది, అది బయల్జెబూబు అవుతుంది. అటువంటి పనే వారు చేసినది. చూశారా? అటువంటి ఆత్మలే అటువంటి ప్రజల మధ్య ఉంటాయి. ఎన్నడూ రక్షణ పొందలేని వారిని శిక్షిస్తున్నది. యూదా ఇస్కరియోత యూదా ఎలాగున్న శ్రీపుతుడు, ఆ విధంగానే వారు ముందుగా తీర్పు తీర్చబడ్డారు. యూదా అని అడుగుతావా? తప్పగా. గుర్తుంచుకో, అతను ఎంతో భక్తిగా ఉండేవాడు. అయితే అతని వర్తమానంతో సంపూర్ణంగా సాగిలేకపోయాడు. దాని యొక్క కొంత భాగాన్ని మాత్రమే తీసుకోగలిగాడు. అయితే మిగతా అది అతనికి వంటబట్టలేదు. స్వస్థతలు మొదలైన వాటి తీసుకోగలుగుతారు. అయితే ఉడతలు మొదలైనవి కలుగుటకై దేవునితో మాట్లాడటం వచ్చినప్పటికీ అది వారికి ఎంతో దూరమైపోతున్నది, జరగలేదు. అదే యూదా ఏంటున్నాడు, అతనికి ఆత్మ ఆ స్థానం వరకు బ్రతకగలదు, అది దాటి అతని వెళ్లలేడు. చూశారా? ఎర్ర సముద్రాన్ని పైల చేసి తదితరమైన చేతికొరకై వారు మోషేను అంగీకరించగలిగారు. అయితే వారికి చెప్పే సమయం వచ్చే వరకు వారు అంగీకరించలేదు. మిగతా వారంతా ఇది అది చేయలేరు. అతడు మా మీద దేవునిగా చేసుకుంటున్నాడు అని వారన్నారు. చూసారా? కోరహు మొదలగిన వారు అక్కడికి చేరుకోలేకపోయారు. కాబట్టి వారికి ఒక సంస్థాపక సంఘం కావలసి ఉండెను. అందుచేత దేవుడు వారిని మృంగివేసేటట్లు చేశాడు. యేసుక్రీస్తు యొక్క పరిచర్యలో ఆయన రోగులు స్వస్థపరుస్తున్నప్పుడు, ఓ ఆ గల్లె యొక్క యవన ప్రవక్త అద్భుతకరమైన వాడు, చూడు గుడ్డి వారికి చూపునిస్తున్నాడు, చివరికి చనిపోయిన వారిని లేపాడు, మనకు మూడు సాక్ష్యాలు ఉన్నవి, ఆయన నిజంగా చనిపోయిన వారిని లేపాడు అని అన్నారు. అయితే ఒకనొక దినాన ఆయన తిరిగి ఇలా ఉన్నాడు, సర్ప సంతానమా, మీరు కుండను వెలుపడి శుద్ధి చేయదు, మీరు పరిశుద్ధులుగా అగుపడతారు, అయితే లోపల మీరు సర్పముల కుప్ప తప్ప మరొకటి కాదు. ఓ ఆ ప్రవచనం వచ్చి ఆ సంస్థాపక సంఘాన్ని గద్దించిన వెంటనే అది మారిపోయింది. వారు ఆయనకు వ్యతిరేకులైపోయారు. అవును, చుట్టూ చివరికి ఆయన తిరస్కరించడం ద్వారా ఆయన్నే సిలువేశారు. అయితే నీవు పరిచర్యను చంపివేయలేవు, అది జీవిస్తుంది. నీ వర్తమానికుని నిద్రపుచ్చగలవు, అయితే వర్తమానాన్ని నిద్రపుచ్చలేవు. అవునా? అతడు జీవిస్తాడు. ఆయన పరిచర్యలోని మూడవ లగుడు గమనించు. మొదటిది రోగులు స్వస్థపరచుట, రెండవది సంస్థాపక సంఘాలను గద్దించుట, ప్రవచించుట. వారు ఏమై ఉన్నారో, వారు ఏమై ముందుగా ఉన్నది, ఏమి రాబోతున్నది, ఏమై ఉన్నది, ఏమై ఉండబోతున్నది, ఏమై ఉండవలసినది, ఏమి కాబోతున్నది, అదే ఆయన చేసినది. అవును కదా? అయితే ఆయనకి మూడవ లాగుడు లేక ఆకర్షణ, ఎన్నడూ రక్షణ పొందలేటువంటి వారికి ఆ నశించిన వారికి ఆయన బోధ చేయుట. పెద్ద రంగులు పూసుకున్న కళ్ళు గలవారు అక్కడ ఉన్నారు. కనికరాన్ని అంగీకరించని వారు, కనికరాన్ని అంగీకరించని నరకంలో ఉన్న ఆత్మలకు బోధించాడు. అయితే వారు దేవుని సన్నిధిలోని నిరంతరము వేరు చేయబడ్డారు. అయినప్పటికీ ఆయన ఏమై ఉన్నారో అనుదారిని వారు దాన్ని గుర్తించవలసి ఉండేను. ఎందుకంటే దేవుడు అక్కడ ఆయన చేశాడు. ఆయన పరిచర్య ఆ విధంగా ప్రాకిపోతున్నట్టుకు ఈ ఆఖరి దినాల్లో అది ఆశ్చర్యమే. తండ్రి నన్ను పంపిన రీతిగా నేను మేము పంపుతున్నాను. నేను చేసిన కార్యములు మీరు చేయదురు. నశించిన వారు మరెన్నడూ రక్షింపడలేదు. వారు కనికరాన్ని రాకరించారు. అదే ఆయన యొక్క మూడవ లాగుడు. ఇక ఏదైనా ప్రశ్న ఉన్నదా? ఆయన ముద్రలాగుడు, ఆయన రోగులు స్వస్థపరిచాడు. అవునది వాస్తవమేనా? ఆయనకు రెండవ పరిచర్య, ప్రవచించాడు. ఆయనకు మూడవ పరిచర్య, నిత్య నాశనంలో ఉన్న వారికి బోధించాడు. మూడు కొండలు మొదలగునవి నిత్యముగా నాశనమైపోవుట నోహు పరిచర్య. అన్ని పరిచర్యలు అదే పనిచేసినవి. నోహు బోధించాడు, అది నిజంగా వాస్తవము. అతని ఊర్లోనికి వెళ్లాడు. అతని ఊర్లోనికి వెళ్లిన తర్వాత 7 దినాలు ఏమీ జరగలేదు. అతని యొక్క సాక్ష్యం నశించిన వారికి బోధించినది. సదమా గుమరాలు, ఆ రెండు విషయాలు చూసి యేసు వివరించాడు. నోహు దినంలో ఎలాగుండునో మనిషి కుమారుని రాకడ ముందు అలాగుండును. సదమా దినాల్లో ఎలాగుండునో మనిషి కుమారు దినంలో అలాగుండును. ఆయన నోహులను వివరణగా ఇచ్చాడు. నోహుకు మూడు లాగులు ఉన్నవి. ఆతనికి మూడవది తలుపు వేయబడిన తర్వాతది. ఎందుకంటే నేరుగా దేవుడు అక్కడ కూర్చుని ఉన్నాడు. ఎవరి కూడా లోపలికి వెళ్లేటకు వీలు లేదు, బయటికి వచ్చుటకు వీలు లేదు. వారు లోపల ఉన్నారు. ఎత్తైన పర్వతమైన 7వ పర్వతం మీద ఆయన ఓడలు పెట్టి ఉన్నాడు. అవును కదా? సదుమాదినైతే ముద్ర లాగుడు నీతి ముద్రల లోతు. మరి బైబిల్ తెలియజేస్తున్నది సదమైక పాపములు నీతి ముద్రల లోతు ఆత్మను అనుదినము నొప్పించు చేసినవి అని. ఆ విధంగా స్త్రీలు ఏమేమి చేసింది మొదలైనవి. నోహు దినములో ఉన్నదిగా అది మీకు గుర్తుందా? వారేమి చేస్తూ ఉన్నారు? తినుట, త్రాగుట, పెళ్లి చేసుకుంటా, పెళ్లికి ఇవ్వబడుట. స్త్రీలు, స్త్రీల విషయాలు చూడు. సదమ దినములో ఎలాగున్నారో స్త్రీలు చూడు. మొదటి వర్తమానము లోతు. వారు అతని ఎగతాళి చేశారు. మరలా మరొక వర్తమానికులు పంపారు. వారిద్దరూ అక్కడికి వెళ్లారు. అది సదమకు రెండవ లాగుడు. అయితే ఆఖరుగా వెళ్లిన వ్యక్తిని అతని వైపు చూడు. ఇంకా ఇంకా కనికరం ఉన్నది. అప్పటికి అంత అయిపోయినది. ఆ సమయానికి అంత ముగించబడినది. అక్కడికి వెళ్లిన ఆ మూడవ ఉత్తమానికుడు, మూడవ లాగుడు, అతను ఎవరైనారు? ఆయన ఎటువంటి పరిచయం కలిగి ఉన్నాడు? ఆయన ఏర్పరచుకున్న వారితో కూర్చుని ఆయన వెనకాల ఏమి జరుగుతున్నదో వారితో మాట్లాడుతున్నాడు. అవును కదా? అయితే ఆయన బబులోను నుండి లేదా సదమలోకి అడుగు వేస్తున్నప్పుడు ఆయన ఇది తెలుసుకోవాలని ఆశించాడు. చివరికి అబ్రహాము సహా 50 మంది నీతిమంతులు ఉన్నట్లయితే అని మొరపెడుతూ 10 మంది నీతిమంతులు ఎదురుకు వచ్చాడు. దేవుడు అన్నాడు, అవును 10 మంది నీతిమంతులను కనుగొను. ఒక నిమిషం సహోదరి, నేను ఒకటి చెప్తాను. నీవు పాతకాలపు ఆచార అలవాట్లు కలిగి ఉండవచ్చు, అయినను ఈనాటి లైంగిక రాణులు నీకు లేరు. ఆమెకు లేనిది నీ ఒకటి కలిగి ఉన్నావు. అవును, నీ వస్త్రధారణలో నీవు పాతకాలపు దానవు కావచ్చును. ఒక గృహిణి వలె వస్త్రాలు ధరించుకునుము. కొనుట పాతకాల పరిశుద్ధ గుండ్రాల వైపు అని నిన్ను అనవచ్చును. నీవు భయపడవద్దు. ఆ పాత లైంగిక రాణికి ఆమెకు ఒకటి ఉన్నది. లోకమంతా ఆమె వైపు చూడగలిగినది ఆమెకు ఒకటి ఉన్నది. ఏమికది లేదు. ఆమె దానిని ఎన్నడు పొందలేదు. ఆమె నిత్య నాశనానికి పోయినది. ఆమె నాశనమైనది. అవునా? నీకొక నీతి ఉన్నది, నీకొక సద్గుణం ఉన్నది, ఆమెకేమీ లేదు. నరకములోకి వెళ్ళినటువంటి నశించిన ఆత్మలను యుక్తి చేయు. ఎరా, ఆమె యుద్ధం ఉన్నది. గుడ్డివారందులోకి నడిచి వెళ్లిపోతారు. ఇప్పుడు మీరు కొంత గ్రహించి ఉంటారు. మీకు తెలుసా, సంఘ పుస్తకంలో నీ పేరు ఉండకపోవచ్చు, అయితే అది నేటి లోకం నుండి దేవుని ఉగ్రతను పట్టుకునే నీ నీతి జీవితం అది కావచ్చును. లోకం అది నమ్మదు. పరిశుద్ధ గుండాలుగా పిలువబడే చిన్న స్త్రీని మీరు, ఏది ఎరుగునటువంటి చిన్నవారైనా పురుషులకు మీరు, రాత్రి పగళ్లు దేశం యొక్క పాపం కొరకు మీరు కేకలు పెడుతూ మీరే ఉగ్రతకు అడ్డుదగులుతున్నారు. నేను 10 మందిని కనుగొన్నట్లయితే నేను కాపాడుతాను. నేను 10 మందిని కనుగొన్నట్లయితే సదమా దినాల్లో ఉన్నరీతిగా ఉండను. చూడండి, నా అర్థమేంటో, నేను 10 మంది మెథడిస్టులు కనుగొన్నట్లయితే అని కాదు, నేను 10 మంది బాప్టిస్టులు కనుగొన్నట్లయితే అని కాదు, నేను 10 మంది పెంతికొస్తు వారిని కనుగొన్నట్లయితే అని కాదు, నేను 10 మంది ఆర్టిగాలను కనుగొన్నట్లయితే అని కాదు, నేను 10 మంది సెనేటర్లను కనుగొన్నట్లయితే కాదు, నేను 10 మంది సేవకులను కనుగొన్నట్లయితే అని కాదు, నేను 10 మంది నీతిమంతులను కనుగొన్నట్లయితే అని. ఒక నీతిమంతుడున్నాడు, ఆయన క్రీస్తే. ఆ 10 మందిలో క్రీస్తు నివసిస్తున్నాడు. గమనించారా, నేను కాపాడుతాను. అయితే ఆ ఆఖరి వర్తమానికుడు శిక్షక పాత్రులైన వారికి బోధించాడు. అతడెక్కడికి వెళ్లిపోయాడు? ఏమి జరిగిందో లేఖనం తెలుపుతున్నది. అయితే ఆ మరుసటి రోజు అగ్ని కృమరించబడినది. అవును, ఆ అద్భుతాలను ఆయన చూసిన వెంటనే, ఆయన ప్రవచన పరిచయను ఆయన జరిగించిన వెంటనే అలా జరిగినది. షారా ఎందుకు నవ్వినది? నాకు తెలియదు అని ఆమె అన్నది. అవును, నీవు నవ్వావు అని ఆయన అన్నాడు. దాని తర్వాత వెంటనే ఆయన బొబులు ఉనుకులేక సదములోకి వెళ్లిపోయాడు. వారిని ఎక్కడ చూడలేదు, ఎందుకంటే అగ్ని కృమరించబడినది. ఆయన లోతును అతనిద్దరి కుమార్తెలను చూచి, ఇప్పుడే ఇక్కడ నుండి బయటికి వెళ్ళుడి అని చెప్పాడు. చూస్తున్నారా, వారు వెళ్లారు. ఆయన అక్కడి నుండి వెళ్లిపోయాడు. గుర్తుంచుకోండి, ఆయన తన మార్గాన ఉన్నాడు. ఆయనకు ముందుగా వర్తమానికులు పంపించి ఉన్నాడు. అయితే ఆయనకు ఆయనే దిగిపోయాడు. ఇవన్నీ ఎలా జరుగునో చుచ్చుడు కొరకై. ఆయన ఒక నిండుగా ఉన్నదాన్ని చూశాడు, ముఖాలకు రంగులు వేసుకున్న స్త్రీలతో నిండి ఉన్నదాన్ని చూశాడు. నశించిన వారికి లేక శిక్షకు పాత్రుడే వారికి వర్తమానం. వారు ఏం చేశారు? దాన్ని చూచి నవ్వారు. వారు ఏం చేస్తున్నారు? ఈరోజు అదే విషయం చేస్తున్నారు. నేను అసెంబ్లీకి చెందినవాడును, నేను వన్ఎస్ కు చెందినవాడును, నేను ఆత్మలో నాట్యమాడాను, దేవునికి మహిమ అని అంటారు. మంచిదే, ముందుకు సాగిపో. నాకు ఇష్టమైతే నా బిడ్డలు కదిలించుకుంటాను, నేను ఇది చేస్తాను, నేను అది చేస్తాను, యేసు నామములో నేను బాప్తిసం తీసుకోను, ఏమి చెప్పిన నాకు అనవసరం. పౌలు ఒక పాతకాలపు స్త్రీ ద్వేషకుడు. సరే, సాగిపో. ఈ యొక్క దినాలలో నీవింకా చేయకపోయినట్లయితే నీవా గీతను దాటుతావు. మంచిది ఏదో చేయటకు నీవెన్నడు అపేక్షను చూపవు. నేను చెప్పినది మీరు విన్నారా? సహోదరి సహోదరుడా, చెప్పినది ఏదో గ్రహించారా? నీ వాగ్గీతను దాటుతావు, అది చేయడానికి నీవెన్నడూ అనుమతించవు. నీవు స్వార్థను ఇంకా వింటావు, నిజం. అయితే దాన్ని నీవు ఎన్నడూ అంగీకరించవు, నీవు అంగీకరించలేవు. అయితే స్వార్థ నశించిన వారికి ప్రకటించబడుతున్నది. ఎవరైతే నిత్య నాశనం ముందటకు ఉన్నాయుండారో ఇక వారు రక్షింపబడరు. నీవు ముందుగానే లెక్కలో ఉన్నావు, అది ఎరుగక ఉన్నావు. నీవు సుఖంగా జీవిస్తున్నాననుకుంటున్నావు. నీవు బ్రతికి చచ్చినవాడవు. ఓ వినండి, నేటి కాలం యొక్క వర్తమానం తెలుసుకుంటున్నారా? వినండి, శిక్షక ముందు, వారి యొక్క అంతానికి ముందు శిక్షక పాత్రులైన వారికి సువార్త ప్రకటించబడెను. మరే కనికరము ఇక లేదు. లోపలికి వెళ్లి మూత పెట్టబడిన నోవహు ఒక సాక్ష్యము. అతడు మూడవ లాగుడు. దేవుడే ద్వారాన్ని మూసియున్నాడు. సదమలో ఆ మూడవ లాగుడు తర్వాత ద్వారాలు మూయబడినవి. ఇక కనికరం అనేది లేదు. 10 మంది కనుగొనబడలేదు. నశించిన వారికి సువార్త ప్రకటించబడెను. వారు రక్షణ పొందలేని వారు. ప్రతి కాలంలో ఆ విధంగానే ఉన్నది. తీర్పుకు ముందు ప్రతి కాలంలో వర్తమానం తిరస్కరించబడినది. మరలా వారు దాన్ని చేశారా? ఎక్కడ ఆ నది దగ్గర అగ్ని స్తంభంలో అది కనిపించలేదా? స్త్రీలతో వెంటుకలు కత్తిరించుకుంటా, అది ఎక్కడో అక్కడే దాన్ని విసిరివేయుట. వాక్యముతో నిలవక నిరాకరించి శిక్ష పొందిన ఆ సేవకులతో కలిసిపోవుట. అలాంటి వర్తమానంలో కనిపించట్లేదా? అది ఆయనే అని బహు ఉచితంగా దేవుడు దాన్ని రుజువు చేసి ఒక నరుని వలె అది అవివేకమైనది కాదని ఆయన బయలుపరచలేదా? అది దేవుడే. ఇప్పుడు మనం మూడవ లాగుడు తిరిగి నిత్యముగా తప్పిపోయిన వారి యొద్దకు వచ్చు సమయానికి మనము వచ్చిన్నామా? అక్కడ నేను చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు నాకు కలిగిన దర్శనమా? నేను పశ్చిమానికి వెళ్లాను. అక్కడ బంగారు శిలువ ప్రకాశిస్తున్నది. ఆకాశమునకు వచ్చిన సూచనది తెలియపరచినది. నిజం, గుర్తుంచుకోండి. ఆ శిలువ ఒక పిరమిడ్ వలె రంగురంగుల చిత్రంగా ఉన్నది. అలా కట్టబడి ఉన్నది. చూశారా? అది ఇక్కడ బయలుదేరి శిరస్సు స్థలానికి వచ్చి అది అక్కడ అంతమవుతుందా? లూథర్, వెస్లీ, పెంతికోస్తు ద్వారా వచ్చిన పిరమిడ్ వలె తరువాత సికిరిపు రాయవచ్చుట. అది అదే కాదా? అది అదే అయినట్లయితే మనం ఎక్కడ ఉన్నామో అది అదే కావచ్చు. అది కాదనుకుంటాను. అయితే అది అదే కావలసి ఉన్నది. తప్పక గుర్తుంచుకోండి, ఆ దేవ సేవకులు ఒకరినొకరు సమజోడు. సరిగ్గా సరిపోలికబుతారు. అది రావలసి ఉన్నది. దేవుడు మారడు. అది ఆలోచించే. నీ ఆత్మ సంబంధమైన పండ్లతో నీ మనస్సాక్షి నీవు నవ్వులు. అప్పుడు తెలుసుకో మనం ఎక్కడ ఉన్నామో. అది ఏమైనదో నీవింకా అలాగే ఉన్నావు. నీవు అయిపోయావు. వారు అది ఆవలయున్నది. గొర్రెపిల ద్వారా గ్రంథము తీసుకున్నబడిన తర్వాత 6వ ముద్ర ఇప్పబడినది. మరియు అన్ని ముద్రలు అయిపోయినవి. అది కగలదు. అది కాలేదనే నా నిరీక్షణ. అది కగలదు. సరే, ఈ మూడవ లాగుడు ఎందుకు నిదానంగా వచ్చుచున్నది? మీరు గమనించండి, మొదటి లాగుడు, రెండవ లాగుడు ఒకదాని దగ్గరకు ఒకటి వెడలిపోయినది. నేను మొదట ఆరంభం చేసినప్పుడు నేను ముందుగా తెలియచేశాను. మీకు జ్ఞాపకముందా? హృదయ ఆలోచనలు ఎరుగునటువంటి సమయం ఒకటి రాబోతున్నదని నేను చెప్పాను. ఎంతమందికి మీకు జ్ఞాపకం ఉన్నది? నా కుటుంబంలో ఉన్న మీ అందరికీ జ్ఞప్తి ఉంటుంది. ఒక రోజు రాత్రి నేను రెజినాలో నడుచు వెళ్తున్నాను. వేదిక యొక్క నడి వస్తున్నాను. సోదరు బాక్స్టర్, అనేక మంది అక్కడే ఉన్నారు. ఒక మనుషుడు వేదిక నదికు నడుస్తూ వచ్చాడు. అది అక్కడే ఉన్నది. అది అక్కడి నుండి అలాగే ఉండును. నేను పరిచయకు వచ్చిన మొదలు 4-5 సంవత్సరాల నుండి సంవత్సరాల తరబడిగా అది ఉంటూనే ఉన్నది. అదేంటి? అదేమి చేసినది? ఆదికాండములో ఆదిలో ఉన్న రీతిగానే అది ఎందుకున్నది? దేవుని యొక్క దీర్ఘశాంతము, నెత్తించుకుండి ఆయన లోకములు కలుగు చేసినప్పుడు ఏడవ దినమున ఆయన ఏమీ చేయలేదు, ఆయన విశ్రాంతి తీసుకున్నాడు. అవునా? ఆ ఆరవ సంవత్సరంలో ఆలివేల సంవత్సరాల్లో ఎవరు నశించుని ఇచ్చించక అందరూ మారు మనసు పొందాలని ఆశించి దేవుడు దీర్ఘశాంతము ఉన్నాడు. ఇంకా ఆదికాండం 15:16 మీరు గుర్తు పెట్టుకోవాలనుకుంటే 16:15 ఆయన అబ్రహాముతో అన్నాడు, అమోరీయులు వారి దోషమును గుర్చి వారు అనునయ్యున్నారు, నేను నిన్నిప్పుడు అక్కడ తీసుకుని వెళ్ళను, ఎందుకనగా అన్యులకు అమోరీయులు అక్కడ ఇంకా సంపూర్ణము కాలేదు, అయితే నేను వారికి తీర్పు తీర్చుదును, కనుక నేను 4వ తరమున మరలా వచ్చుదును. ఆ తరువాత ఆ దేశానికి ఇనుప దండముతో తీర్పు తీర్చుదును. అవును కదా? ఎంతో నిదానంగా దేవుని దీర్ఘశాంతము చేత పరిచర్య టేపుల ద్వారా మరో విధంగానే లోకమంతటా అల్లుకున్నది. ఇంకెవరైనా ఉన్నారేమని చూచుటకు. అయితే ఆ ఆఖరి వ్యక్తి ఈ మధ్యనే వచ్చును. ఎంతో కాలం నుండి ఉన్నటువంటి దోషము అక్రమము హెబ్రీ 13:8 లో యేసు చెప్పిన ప్రకారం ఒక్కడే రీతిగా ఉన్నట్లయితే ఆయన వర్తమానము ఆ విధముగానే ఉండవలసి ఉన్నది. ముగింపునకు సంసిద్ధం ఆయన క్రియలు ఒక్కటే విధంగా ఉండును. ఒకటి రెండు లాగులకు ప్రశ్నలేవి లేనట్లయితే ఒకటి రెండు లాగుల గురించి ఏమైనా ప్రశ్నలు ఉన్నవా? ఆయన చెప్పినట్లుగానే జరిగినవా? అయితే మూడవ దాని గురించి ఇక ప్రశ్న ఎందుకు? చూశారా దాన్ని ఎందుకు ప్రశ్నిస్తారు? మొదటి రెండు లేఖనాలను బట్టి గుర్తించబడ్డవి, ఈ ఉదయం మూడవది కూడా లేఖనాన్ని బట్టే గుర్తించబడిందని నేను మీకు రుజువు చేస్తాను. లోకవైపు చూడు, ఆమె ఎక్కడున్నదో చూశారా? సత్యాన్ని వారి తిరస్కరించున్నారో చూడు, అది ఎంత సరిగ్గా గుర్తించబడదు. ప్రవచనపు భాగము అది చూడు. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాము? దేవా, మా మీద ఇక్కడ క్రమ చూపండి. అది నా హృదయాంతరంగాన్ని రక్తసిక్తం చేస్తున్నది. అదేంటి? మనం ఎక్కడ ఉన్నాము? గుర్తించుకోండి, అక్కడున్న ఆ 7 పర్వత శిఖరాలు గుర్తుంచుకోండి. అవి మీకు చెప్తవి. దాని వెనకాల ఇంకో శిఖరం లేదు సుమా, అది భూఖండం యొక్క విభజన ఉంటున్నది. అది నేరుగా ఎడారిలోనికి అక్కడి నుండి వెళ్లిపోయినది, నిశ్చిత్తంలోనికి వెళ్లిపోయినది. 7 శిఖరాలు భూఖండపు విభజనపై ఉన్నవి. అది మంచు చెడుగుల మధ్యనున్నది. దానికి చివరిన 3వ లాగుడు ఆ వరుసలోని ఆఖరి లాగుడై ఉన్నది. అవునా? గమనించండి. మంచిది, నోహు లోపలికి వెళ్లాడు. ఆ తర్వాత 7 దినాల వరకు ఏమి జరగలేదు. చూడండి, 7 దినాలలో తీర్పు వచ్చినది. ఇప్పుడు వినండి, ముగింపులో నోహు యొక్క సమయంలో వారు సూచన ఎరిగి ఉన్నట్లయితే, వారు ఎరిగి ఉంటే ఎంత బాగుండును. ఇప్పుడు నేను ముగించబోతున్నాను. వారు సూచనలను గుర్తించినట్లయితే, ఆ దినాల ఉన్న ప్రపంచం ఆ సూచన గుర్తిస్తే దానే కొంత సభ్య క్రితము చదివిన లేఖనము ద్వారా దేవుడు రుజువు చేశాడు. ఆనాటి ప్రజలను ఆయన నాశనం చేశాడు. ఇలాంటి కార్యక్రమం లేకుండా కార్యక్రమం ప్రవక్త ద్వారా వారికి పంపించబడిను. వారి నమ్మలేదు. దేవా, కార్యక్రమం చూపండి. ఆయన కనికరాన్ని పంపాడు, అయితే వారు అది స్వీకరించలేదు. ఎప్పుడు కూడా మొట్టమొదట ఆయన కనికరాన్ని పంపుతాడు. అది కడవరి కాల గుర్తు అని వారు గుర్తిరిగితే ఎంత బాగుండు. ఒక్కసారిగా రక్షణ నిలుపు చేయబడుట వారు చూసినప్పుడు గమనిస్తున్నారా? మొదట ఏమి జరిగిందో తెలుసా? తలుపు వేయబడినది. ఒకే ఒక వ్యక్తి ఆ గుర్తును ఎరిగి ఉన్నాడు, అతని నోవహు, అతని వర్గము. అది ఎరిగిన వారు వారు మాత్రమే. తలుపు మూతలు కలిసి కొనగానే నోహు దాన్ని గుర్తిరిగాడు. అది ఇక ఆఖరి గుర్తని నోహుకు తెలుసు, అది అతనికి తెలుసు. నీవు దాన్ని గుర్తిస్తే ఎంత బాగుంటుంది. ఓ, వారికి కూడా, అబ్రహాముతో కూడా అక్కడ ఉన్న వ్యక్తి ఆయన వచ్చుచున్నది, వారు ఆ గుర్తును గుర్తించినట్లయితే ఎంత బాగుండును. ఓ, అక్కడికి ఆ దినాన వెళ్ళినటువంటి నవీన బిల్లీ గ్రహం, ఓరల్ రాబర్ట్స్ వారికి బోధించి వారిని గుడ్డివారులుగా చేసినది వారు గుర్తిస్తే ఎంత బాగుండును. ఆ పాతకాలపు నీతిమంతులైన మెథడిస్ట్ వారు, బాప్టిస్ట్ వారు, ఆ పాపాలను బట్టి విసిగిపోయిన వారు, లోతులాంటి వారు అని వారు గుర్తిస్తే ఎంత బాగుండును. ఆ తర్వాత మెథడిస్ట్ వారు, బాప్టిస్ట్ వారు ఎందులోనికి తిరిగిపోయారు? లోతు చేసినదిగా చేశారు, అదే చేశారు. అయితే నీతిమంతులు అక్కడి నుండి బయటికి రండి. నిశ్చయంగా వెలిగిన వెళ్తే ఏం జరిగినది? తీర్మానం చేయమన్నప్పుడు రబ్బరు బంక నవ్వులుకుంటూ, ఒకరిని ఒకరు గుచ్చుకుంటూ, నవ్వుకుంటూ, తల వెంట్రుకలు కత్తిరించుకుని, ముఖాలకు రంగులు పెట్టుకుని ఉన్నా దాని గుచ్చి కొద్ది కదలేకలైనా చేయరు. బిల్లి చెప్పాడు, నాకు 1000 మంది వచ్చారు అని. ఒక సంవత్సరానికి మళ్ళా రాగా నాకు 30 మంది కూడా లేరు అని అన్నాడు. నేను ఒక తీర్మానం చేశాను, నేను నరకానికి వెళ్ళట్లేదు, నేను పరలోకానికి వెళ్తున్నాను. పాపములో ఒగిసలాడుతూ అలా అంటారు వారు. ఆ తర్వాత శక్తితోనూ, అద్భుత సూచికలతోనూ, దానికి పైగా అగ్నిస్తంభం ఉండి సువార్త ప్రకటించబడుతుండగా ప్రతిదీ సానుకూలతగా ముందుగా చెప్పబడినట్లుగా ఉండినది. వారన్నారు, ఒక పరిశుద్ధ గుండ్రాల గుంపు, అదంతా మనస్సు మనస్సు చదవటం. ఒక విధమైన సోది చెప్పే ఆత్మ అని అన్నారు. అదంతా దెయ్యం, అదంతా అదే. మీరు దాన్ని నమ్మవద్దు. అది మన సంప్రదాయం కాదు. దాంతో మనకు పనిలేదు. వారి గుర్తును గుర్తిస్తే ఎంత బాగుండును, వారు దాన్ని తెలుసుకున్నట్లయితే ఎంత బాగుండును. యేసు అన్నాడు, యెరూషలేమా, నీవు నీ దినమును ఎరిగినట్లయితే ఎంత మేలు, నీవు గుర్తు చేయట్లయితేనే. అయితే ఇప్పుడు నీకు నీవే విడవబడితేవి. గమనిస్తున్నారా, యెరూషలేమా, యెరూషలేమా, కోడి తన పిల్లలను తన రెక్కల క్రిందికి ఎలాగో చెచ్చుకున్నాను, రాబోవు తీర్పును తప్పించుకోవడానికై ఎన్నో మార్లు చెచ్చుకునవలని ఉంటిని. అయితే మీ దినమును మీరు ఎరగలేదు. నీవు ప్రవక్తను రాళ్లతో చంపుచు నీతిమంతులు చంపి ఉన్నావు. మీ దినమును మీరు ఎరిగితే ఎంత బాగుండును. మీరు మీ యొక్క లేఖనంలో ఉండుట ఎరిగితే నా యొక్క రకడా మీ అంతమునకు గుర్తని మీరు ఎరిగినట్లయితే ఎంత బాగుండును. ఇప్పుడు మీరు గుడ్డివారు, మీరు గద్దించబడతారు. మీ సమయం అయిపోయినది. అలా జరిగినది. అవును, మీరు సమయం ఎరిగితే ఎంత బాగుండును. చూడు, యేసు ఆ ప్రేరణ చేసిన వెంటనే లోకం నేరుగా అలాగ వెళ్లిపోయినది. చూశారా, లోకం యథాతథంగా అలా వెళ్లిపోయినది. ఎందుకని, ఎందుకనగా వారి ఘడిని వారు ఎరుగరు. నోవహు ఓడలోకి వెళ్లిపోగానే లోకం నేరుగా వెళ్లిపోయినది, లోకం కదిలిపోయినది. ఆనాటి అపహాసకులకు వారి లైంగిక పార్టీలు ఉన్నవి, లైంగిక హడావిడిలు ఉన్నవి. వారింకా తింటూ త్రాగుతూ పెళ్లి చేసుకునుచు వారికి నచ్చిన కార్యాలను వారు చేస్తూ ఉన్నారు. ఉన్నది ఉన్నట్లుగా యథాతథంగా. ఆహా, ఆ ముసలి పరిశుద్ధ గుండ్రాలను తలుపువేశాడే. ఇప్పుడైనా అలాంటి వాటిని మీరు విన్నారా? ఇప్పుడైనా విన్నారా అటువంటిది? ఓహో, అతను ఏమి చెప్పాడు తెలుసా? మీరంతా మునిగిపోతున్నారు. బుద్ధిహీనత, నీళ్ళెక్కడ ఉన్నవి? నోహు దినములోని అపహాస్యకులు మనిషి కుమార్ దినములలో అలాగే ఉంటారు. సరే, నోవహు ఆ గుర్తును ఎరిగి ఉన్నాడు. లోతు దినాలలో అదే విషయం, యేసు దినాలలో అదే విషయం, ఈ రోజు అదే విషయం. కడవరి కాలములో అపహాస్యకులందరూ సదములో అదే జరిగినది. అయితే వారు ఎన్నడూ దాన్ని ఎరగలేదు. దేవుని నుండి వచ్చిన వర్తమాని వర్తమానముతో దేవుని వర్తమానికుడు అక్కడ నిలబడి ఉండగా వారి వైపు చూచి వారు నవ్వుతూ, వారు ఆ వైపు చూచి నవ్వుతూ వారి పనులకు వారిని అభ్యంతరపరుస్తున్నారు. అవును, నిజమేనా? రండి, మాతో కలవండి, మాలో ఒకరిగా ఉండండి. అవునది, నిజమేనా? రండి, మాతో కలవండి, మాలో ఒకరిగా తయారవ్వండి. ఆ కుర్ర వాళ్ళ వల్లే మీరు ఒకరిగా మారండి. రండి, మాతో కలవండి. తుషరా, వారెన్నడు ఆ గుర్తును గుర్తించలేదు. వర్తమానం ఇలా వెళ్తున్నదో వారికి తెలియదు. వారు దాన్ని చూడలేకపోయారు. అగ్ని గంధకాలు ఆకాశం నుంచి వచ్చి దహించుటను, దహించు అగ్ని న్యాయ తీర్పు దేవుడని వారు దాన్ని చూడలేకపోయారు. వారిది చూడలేకపోయారు వర్తమానికులు. లోతుకు కూడా తెలుసు, అది అక్కడున్నదని అతనికి తెలుసును. నిజం, ఆ రోజు ఎలాగున్నదో ఈనాడు అంతే. కోపం రగులుకుంటున్నది, ఆటం బాంబులు వేలాడుతున్నది, ప్రతిది ఆఖరికు చేరుకున్నది. అది ఇప్పుడు ఆ విధంగానే ఉన్నది. ప్రజలను చూడు, విను, నీవిలా చెప్పవచ్చును, సహోదర అబ్రహాం, ఓ, దాని సంగతంతా ఏంటి అని. ఇది మీకు తెలుసా? ప్రజలు సువార్త ఏ విధంగా ప్రకటిస్తారో అలాగే ప్రకటిస్తూ వెళ్తుంటారు. సువార్తని ఏమి చెప్పుకుంటారో అట్టి దానినే ప్రకటిస్తారు. అది అయిపోయింది. లోహు దినాల్లో అదే వారు చేశారు, లోతు దినాలలో అదే వారు చేశారు, యేసు దినాలలో అదే వారు చేశారు. అవును కదా, యేసు వారికి చెప్పిన తర్వాత చివరికి యూదులతో మీరు అయిపోయారు, ఇక మీకు పరిసమాప్తం, మీకు ముగింపైనది. ఓ, ఆ పరిశుద్ధ గుండ్రాయ్ ఏ బండిలోండి అతను వచ్చాడు, ఎక్కడి నుండి అతను వచ్చి ఉన్నాడు అని అతను అన్నాడు. గుర్తుంచుకోండి, ఆయన తన యొక్క మూడవ లాగుడుకు అనగా ఆ ఆకర్షణకు సంసిద్ధమయ్యాడు. అవును, ఆయన చెప్పాడు, ఎన్నో సార్లు మిమ్మల్ని చేర్చుకుని ఆశించి తిని లోతు తన యొక్క ఆఖరి పిలుపునిచ్చాడు. దూత అనే నా అర్థం వర్తమానికుడు. అతను ఎవరైనప్పటికీ దేవుడు ఈ రోజుకు ప్రతినిధిగా ఉన్నాడు. దేవుడు మానవ శరీరంలో ప్రతినిధి అయి ఆఖరి గుర్తును ప్రత్యక్షత చేసి ఆఖరి విధిని నిర్వర్తించాడు. అందరితో అంతా అయిపోయినది. నోహువు తన ఆఖరి ప్రసంగాన్ని చేశాడు. అతని వెనకాల తలుపు మూయబడినది. ఇక అంతే, వారు దాన్ని చూసి నవ్వారు, ఎగతాలు చేశారు. ఆలోచించి, ప్రజలు బోధ చేయడానికి వెళ్లటం ఆలోచించు. ఎక్యుమెనికల్ కౌన్సిల్ అది ఏమని వాగ్దానం చేసినదో అలాగే వారు నేరుగా కత్తలిక సంఘానితో కలిసిపోగలరు. అన్ని సంస్థాపక సంఘములు కలిసి రాగలుగుతున్నవి. అయితే మృగ ముద్ర ముందుగానే అక్కడ ఉన్నది. ఆ విధంగా వారు దాన్ని స్వీకరిస్తారు. చూస్తున్నారా, వారు చెప్తారు, ఓ హల్లెలూయా, దేవుని స్తోత్రం, గతరాత్రి చాలా మంది రక్షించబడ్డారు అని అంటారు. వారు చేశారా? వారు ఆత్మను నచ్చిపడారు, వారు భాషలో మాట్లాడారు. అందువల్ల ఏ ఒక్కటి ప్రయోజనం లేదు. చూశారా, ఓ, వారెంతో సాత్వికులు, అనుకోగలవారు, దీనులు. అవునండి, వారు ఆత్మఫలము కలిగి ఉన్నారు. అది గుర్తు కాదండి, ఏ ఒక్క రవ కూడా కాదు. నేను మీకు ఆత్మ చెప్తాను, యేసుకు పరిశుద్ధుడికి మధ్య ఎవరు ఆత్మ ఫలాన్ని కలిగి ఉన్నారో చూడండి. నేను కొద్దిసేపటి క్రితం చెప్పిన రీతిగా క్రీస్తుకు వ్యతిరేకముగా నేను ఒక నిమిషం లేబడినట్లయితే, అలాగే నేను చెప్పినందుకు దేవుని నన్ను క్షమించుడు కాక. అయితే ఒకటి మీకు చూపించుకు మాత్రమే అలాగే అన్నాను. నేను మీ దగ్గరికి వచ్చి ఇలా చెప్తే, సభికులారా, మీ యొక్క స్నేహితుడు ఎవరు? ఆత్మ ఫలములు ఎవరు చూపిస్తున్నారు? మీ యొక్క జాలిగల వృద్ధ యాజకుడా? నీ వ్యాధితో ఉన్నప్పుడు నీ ఎదురుకు వచ్చినలెవరు? నీ కరుణామయుడైన వృద్ధ యాజకుడా? అవునా, నీవెంతగానో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉండగా నీకు ఎప్పుడు కూడా డబ్బులు అప్పు ఇచ్చినది ఎవరు? అతని సంఘ సభ్యుల నీ దయగల వృద్ధ యాజకుని ఎద్దకు వెళితే అతను నీకు డబ్బులు అప్పు ఇయ్యడా? చూడండి, ఎల్లప్పుడు కూడా ప్రేమతో జాలితో ఉండి ఆత్మ ఫలమును చూయించున్నది ఎవరు? మీ జాలిగల వృద్ధ యాజకుడు. ఇక్కడ సమాధి మందిరంలో సంవత్సరాల తరబడిగా చదివినది, అతని యొక్క తాత 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 అక్కడ నుండి వచ్చినది. ఈ వ్యక్తి ఎవరు? బాగా కష్టపడి చదివినది, కష్టపడి పనిచేసి డాక్టర్ డిగ్రీలు పొందినది. ఈ వాక్యాన్ని తెలుసుకుంటున్న పిహెచ్డి ఎల్ఎల్ఈ డాక్టర్ డిగ్రీలు పొందుకున్న ఈ వ్యక్తి ఎవరు? అతని సమాజంలో ప్రతి ఆదివారం నిలబడి అతను చదివినది మీకు విడుదల చేయ ఈ వ్యక్తి ఎవరు? మీ దయగల వృద్ధ యాజకుడా? ఎవరి దేశది మరి? యేసును పిలువబడివాడా? ఏ బడిలోండి అతడు వచ్చాడు? ఏ బడి ముగించుకుని అతడు బయటకు వచ్చాడు? అతని యొక్క సహవాస అనుమతి పత్రం ఏది? ఏ సంస్థాపన సంఘానికి అతను చెందాడు? మీ అందరికీ కుటుంబ తగాదాలు ఉంటే అతను ఏం చేస్తాడు? మీ దగ్గరకు వచ్చేదెవరు? మీ దయగల వృద్ధ యాజకుడు కదా. ఇక్కడున్న మీ పొరుగు వారితో మీకు తగాదాలు వస్తే మీ దయగల వృద్ధ యాజకుడు మీ ఎద్దకు వచ్చి మేము సఖ్యత పరుస్తాడు. మీరందరూ దేవుని బిడ్డలు, అది మీరు చేయకూడమ్మా, అది అతను చేస్తాడు. ఏంటి ఈ నిద్రను యేసు చేసేదేంటి? కార్యాన్ని చుంచివేస్తాడు. అతను ఏం చేస్తాడు? మీ సంఘశాఖను ముక్కలు చక్కలుగా చేస్తాడు. అతను ఏం చేస్తాడు? గుడ్డివాడిని నడిపించు గుడ్డి నాయకుడని మీ బోధకుని పిలుస్తాడు. అతనిని గడ్డిలోన సర్పము అని పిలుస్తాడు. ఆయన దేవుడు నియమించిన అర్పణలు తీసుకుని బల్లను తన్నివేసి డబ్బులు త్రూసివేసి వారి వైపు కోపముతో చూస్తాడు. ఇప్పుడైనా గాని మీ బోధకుడు గాని మీ యాజకుడు గాని అలాగే చేశారా? ఇప్పుడు ఎక్కడున్నది ఆత్మ ఫలము? భాషలతో మాట్లాడటం కాదు, ఆత్మలో నాట్యం చేయటం కాదు, సంఘంలో చేయటం కాదు, ఆత్మ ఫలము వలన కాదు. దాని మీద క్రిస్టియన్ సైన్స్ క్రైస్త విజ్ఞాన శాస్త్రము మిమ్మల్ని ఎవరైనా నున్నని వారిని లేక మంచి వారిని పిలవచ్చు. ఇంకా యేసుక్రీస్తు దైవికమైన వాడు కాదని పిలుచు వారిని కూడా. అది కాదు. అయితే అది జీవించు దేవుని వాక్యము. అక్కడనే ఉన్నావు. ఆయన వారు ఒక్క దృష్టితో చూసినట్లయితే ఆయన మెస్సయ్య, ఆయన ప్రత్యక్షపరచబడిన సజీవ వాక్యము. ఒక పురుషుల్లో లేక స్త్రీలో దేవుని ఆత్మ ఉన్నట్లయితే ఆ వాక్యము జీవిస్తున్నది, వారిలో సరిగా ఉంటున్నది. అదే గుండె కొట్టుకుంటా ముందుగా నిర్ణయించబడిన వారికే కనుక దేవుని యొక్క వాక్యము వారి యొద్దకు వస్తుంది. వారే ప్రజలకు వాక్యమై ఉంటున్నారు. మనుషులందరి చేత చదువుబడు వ్రాయబడిన పత్రికలు, అవును కదా? మూడవ లాగుడు సంక్షిప్తంగా ఉన్నదా? టేపుకి సంబంధించిన వారు అనగా ఈ టేపుని ఎవరైతే వింటున్నారో వారు ఈ సమయమందు ఈ సంఘ సభికులను మీరు చూడాలని నేను ఆశిస్తున్నాను. మీరు ఆ విధంగానే అనుభూతిని పొందుతున్నారని నేను నిరీక్షిస్తున్నాను. అది ఏమై ఉంటున్నది? ఇక్కడ కుప్పగా ఉన్న లేఖనాల వైపు చూడండి. సాధ్యపడుతుందా? రక్షణ వర్తమానం తిరస్కరించిన నిత్య దండనకు పాత్రులైన వారికి మూడవ లాగుడు ప్రకటించబడుతుందా? మంచిది, నీవెలా చెప్తావు సంఘం వెళ్లిపోతుంది అని. అవును, వారు వెళ్తారు. ఎట్లా ఉన్నారో ఆ రీతిగానే వెళ్తారు. అయితే గుర్తుంచుకో, ఈ కాలమంతట్లో కూడా నోహు ఓడలో ఉన్నాడు. పెళ్లి కుమార్తె క్రీస్తుతో కూడా ముద్రించబడినది. ఆఖరి వ్యక్తి రక్షింపబడుతున్నాడు. ఆరో ముద్ర దాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఏడవ ముద్ర ఆయన భూమిపైకి తీసుకుని వస్తుంది. సింహాసనాశ్రున్న వాణి కుడి చేతుల నుండి గొర్రె పిల్ల వచ్చి ఆ గ్రంథాన్ని తీసుకున్నది. ఆయన ఏది విమోచించున్నాడో దానిని నాది అని అడుగుచున్నాడు. అవునా? అది ఎల్లప్పుడు కూడా మూడవ లాగుడే అవుతున్నది. మూడు అనేది సంపూర్ణత, లోతు దినాల్లో ఉన్న రీతిగా అని ముందుగా చెప్పబడినట్లు పరిచర్య ప్రకృతి రీత్యా మానవుల మధ్య క్రీస్తును తిరిగి ప్రత్యుత్పత్తి చేయనప్పుడు పరిచర్య దాని సంపూర్ణతకు వచ్చును. ఆలోచించేయండి, ప్రజలు నేరుగా వెళ్లిపోయి బోధన చేస్తారు. వారు రక్షించబడుతున్నారని, వారు మంచి కార్యమే చేస్తున్నామని, వారి సంస్థలు పురోగభివృద్ధి పొందుతున్నాయని అనుకుని అలా చేస్తుంటారు. నిజమే, ఎటువంటి నిరీక్షణ రేఖ అనేది అక్కడ లేదు సుమా. ఆ దర్శనమే అదే అయినట్లయితే ఆ స్త్రీలకు ఎంతో కఠినమైనది. ఆ గడికే మనం వచ్చున్నాం. తలుపు వేయబడేది అయిపోయినది. గ్రంథం ఆయన చేతుల్లోకి వచ్చే ఉన్నది. అది ఆలోచించి ఇప్పుడు ముగింపు చేయక ముందు ఇది మీకు చెప్తాను. నేను ముగిస్తున్నాను. ఐర్లాండ్ నీళ్లు పొర్లి వచ్చే స్థలంలో ఈ విధంగా ఒకటి చెప్పబడి ఉన్నది. సముద్ర ఒడ్డున పెద్ద కొండపైగా వెళ్తున్న ఒక పెద్ద రాళ్ల గుట్ట లేక కుప్ప ఒకటి ఉన్నది. ఒకనొక రోజు అక్కడ ఒక వ్యక్తి అలల వస్తున్న సమయంలోనే అక్కడికి నడుచుకుంటూ వెళ్లిపోతున్నాడు. ఈ అలల సంగతి ఎరిగినటువంటి ఒక సుబుద్ధి గల ఒక వ్యక్తి ఆ కొండ ప్రాంతంలో నివసిస్తున్నాడు. దినములో లేక రోజులో ఏ సమయమందు ఆ అలలు వచ్చేవి ఇతనికి తెలుసు, ఏ సమయంలో అలలు ఆరంభమవుతావో ఇతనికి తెలుసు. ఇతను ఈ కుర్రవాడు ఏ సమయమైనా లెక్క చేయలేదు, అన్నీ మాకు తెలుసు అని అనుకునే ఈ నాటి వారిలో అతడు ఒకడు. అతనికి తన సొంత తలంపు ఒకటి ఉన్నది. అతడు ఒక నాజూకైనా జ్ఞానవంతుడైనా ఆటగాడు కూడా. అయితే ఈ అలల వచ్చే సమయం మాత్రం అతనికి తెలియదు, ఆ దేశం యొక్క స్థితి కూడా అతనికి తెలియదు. భూమి నుండి చంద్రుడు అస్తమించే సమయం యొక్క గుర్తు అతనికి తెలియదు. భూమి మీద నుండి దేవుడు తన ఆత్మను ఎప్పుడు తీసుకుంటాడు? సహోదరుడా, ఆమె అయిపోయినది, అదంతా అయిపోయినది. ఆ చంద్రుడు ఎప్పుడైనా తన స్థానాన్ని తప్పించినట్లయితే, తన స్థానంలో కదిలితే తిరిగి అది ఆది కణం ఒకటిలో దేవుడు దానిని ఆరంభించినప్పుడు ఉన్నట్లుగా ఉంటున్నది. నీళ్లు భూమిని ముంచేస్తవి, అయితే చంద్రుడు అక్కడ కూర్చుని ఉన్నాడు. అది తన తలను అలా తిప్పితే అలలు లోపలికి వచ్చేస్తవి. దానికి ఎదురుగా నివాసముంటున్న సుబుద్ధి గల ఈ పెద్ద మనిషి ఆ సమయం ఏదో ఎరిగి ఉన్నాడు. ఇతనికి అది తెలియదు, ఇతను ఎన్నడూ అది చదవలేదు, దాని గురించి ఇతను లెక్క చేయలేదు. ఆ బుద్ధి గల పెద్ద మనిషి పరిగెత్తుకుని వెళ్లి, ఓ మంచి అబ్బాయి, ఇక ముందు కలుటకు సహజించగు, త్వరగా వెనుక్కు మళ్ళు, అక్కడ ఒక గోడ ఉన్నది, నీవు గోడ ఎక్కలేవు, నీవు నశించిపోతావు అని అన్నాడు. అది గుర్తులు ప్రారంభమైనవి, అది అదే సమయం తటాలను అలా త్రోసుకుని వస్తుంది, ఇక నీవు తిరిగి రాలేవు, ఇక ముందుకు వెళ్ళవద్దు. ఇతడు వెనుకకు తిరిగి అతని వైపు చూచి నవ్వాడు. వెళ్ళు, నీ పని నువ్వు చూసుకో, నీవేమి చేయాలో నేనేమి చేయకూడదో అది నాకు తెలుసు అని అన్నాడు. అలలు వచ్చి అతని కబలించినవి చూశారా? అది మనం తలంచిన దానికంటే ఆలస్యం కావచ్చును. చూశారా? అది నేను పట్టుకుంటున్నాను, ఇక ముందుకు వెళ్ళవద్దు. ప్రజలారా, ఆ పని చేయవద్దు. ఎప్పుడు కూడా మీరు నన్ను దేవుని సేవకుడుగా నమ్మినట్లయితే ఈ ఉదయం నా మాట స్వీకరించండి. మీరెప్పుడైనా చేసినట్లయితే బహుశా ఇప్పటికే ఎంతో ఆలస్యం కావచ్చును. ఆ దారిన అనేకమైన లేఖనాలు చూపిస్తున్నవి, జ్ఞాపించుకోండి. అది అదే నేను చెప్పట్లేదు, నాకు తెలియదు. అయితే చూడు, మీకు చెప్పుడుకై నేను భయపడి 10 పేజీలు ఇక్కడ నేను కత్తిరించి వేశాను. గమనిస్తున్నారా? గమనిస్తున్నారా? శ్రీమతి ఒడ్గార్ ఓడ్జ్ ఆమె దానికి సాక్ష్యం. నేను ఉదయం దాన్ని చూచుకుపోయి వారిని చూడటానికే వెళ్ళినప్పుడు నేను చెప్పాను ఈ విధంగా. నేను ఇదంతా వారికి చెప్పలేను, అంతవరకు నేను వెళ్ళలేను. దీనిలో నేను ఎక్కువగా లేఖనాలు ఉంచుతాను, అవే వారితో ఉంచుతాను, ఎందుకంటే అవి టేప్ కాబోతున్నవి కాబట్టి. ఈ యొక్క వర్తమానాన్ని బట్టి ప్రజలు నవ్వుతారు, అది మంచిదే. ఈ దినాలలో అది యొక్క వెనుకకు త్రిప్పుడది అవుతున్నది. సాగిబో, ఒక సంఘ సభ్యునిగానే ఉండు, వెంట్రుకలు కత్తిరించుకో, నీ ముఖానికి రంగులు పూసుకో, వెళ్ళు. నీ ఇష్టముచ్చులుగా తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ అని అదే తీసుకో, అది ముగ్గురు దేవులుగా చేయి, ఒక అనుడుగా చేయనే ఉండు. వెళ్ళు, నీ సంస్థాపక సంఘానికే అతుక్కో, నీవు కోరినదే నీవు చేయి. నేను ఆత్మలో నాట్యమాడాను, నేను భాషలతో మాట్లాడాను, నేను అది పొందుకున్నాను అని నీవు చెప్తావు. దయ్యాలు అదే కార్యాలు చేయటం నేను చూశాను, మాంత్రికులు భాషలతో మాట్లాడి దాని అర్థం చెప్పడం నేను చూశాను, ఎరుగని భాషల వారు వ్రాసి దాని అర్థం చెప్పడం నేను చూశాను, వారు మనుష్య పొరల్లోని రక్తాన్ని త్రాగి దయ్యాలకు ప్రార్థించి దాని ఆత్మతో నాట్యం చేయటం నేను చూశాను. ఆ విధంగా మహమ్మదీయులు నాట్యమాట నేను చూశాను. వారు కొయ్య బద్దలు తీసుకుని వాటి అడ్డబద్దల మధ్య పరుగులెత్తడం, ఈట తీసుకుని వారి ముఖాల్లో పుచ్చుకునడం, మళ్ళా బయటకు తీయుట, అయితే దాని ద్వారా ఓ ఒక రక్తపు చిటికు కూడా బయటికి రాదు. ఇండియా వారు చెప్పులు లేకుండా తమ ఒట్టి కాళ్లతో 3-4 అడుగుల లోతున లేక వెడల్పు ఉన్న అగ్ని మీద ఒట్టి కాళ్లతో నడుస్తారు. మంటలు, జ్వాలలు, అగ్ని క్షణాలపైన అవి అలా ఉన్నప్పటికీ వారి పాదాలకు ఎలాంటి కాలిన మచ్చలుండ వాటి మీద నడిచినప్పటికీ కూడా అయినను వారు యేసుక్రీస్తును తిరస్కరిస్తారు. లేదు లేదు స్నేహితుడా, అది తెలుపుతుంది వాక్యమే. ప్రజలు వాక్యము ఒక్కటై ఉండవలసినది. చూస్తున్నారా? యేసు మరియు వాక్యము ఒక్కటై ఉన్నారు. యేసు నరుల్లో జీవిస్తున్నప్పుడు అతని వాక్యము చేస్తున్నది, అతని వాక్యముగా చేస్తున్నది, నీ బ్రతుకు నీవేమైనదో తెలియజేస్తున్నది. ఇప్పుడు దేవుని అద్దములో నేను చూచుకో. ఈ ఉదయం నేను ఎలాగో కనిపిస్తుంది అని చెప్పు. మనం ప్రార్థించుకుంటుండగా నీవెలాగూ ప్రార్థిస్తావో అలాగే ప్రార్థించవు. మీరు ఈ పాటను పాడుతూ ఉండగా నేను ఒకటి మిమ్మల్ని అడుగుతాను, పాపం ద్వారా నలుపు చేయబడిన ఏదైనా మచ్చ మీ హృదయంలో ఉన్నదా? అలాగైతే దాన్ని విడిపించుకునే సమయం ఇది. ఇప్పుడే కనికరం మిగిలి ఉండగానే ఇది అలా కాదు, అది నా నిరీక్షణ, అది అక్కడ ఉండదని నా నిరీక్షణ. అయితే అది ఉన్నట్లుగా అగుపించదు. వినండి, ప్రజల మధ్య పరిశుద్ధాత్మ ఏమి చెప్పిండను నేను అది చెప్పిన తర్వాత ఇది మీ కొరకు ఒక స్వరం అని చెప్పబడినది. అది అయినట్లయితే మీ జీవితంలో ఎటువంటి అంధకారం ఉన్నట్లయితే మేము పాడుతున్నప్పుడు ఇప్పుడే వేదిక ఎదుకు రా. ఇప్పుడే ఇలాంటి నిరాశలో ఉన్నవారున్నారా? ఎటువంటి మరకలతో ఉన్నవారు ఉన్నారా? ఎక్కువ కాలం ఉంచుకోవద్దు సుమా, ఇది ఏ విధంగా లేదని నమ్మక ఉంచి నిరీక్షిస్తున్నాను. అయితే ఈ దినాలలో అది ఉంటుంది, బహుశా అది ఈ దినము కావచ్చును. మీ చుట్టూరా ఉన్న మీ నాసిక రంధ్రాల్లోని శ్వాసతో ఇక్కడ ఇప్పుడేమి జరుగుతున్నది టేపు వినివారు గ్రహించినట్లయితే ఒకరు చుట్టూ ఒకరు గుంపు కూడి ఏడుస్తూ ప్రతి చోట నుండి వస్తున్నారు. నేను చిన్నపిల్లవాణిగా ఉండినప్పుడు ఆ దర్శనం యొక్క సమయం ఇది కాగలదా? హేలేగా కనిపిస్తూ మస్తక చీకట్లో ఉన్న వారి సమయం ఇదేనా? నరకం ఇక్కడే భూమి మీదనే సృజించబడినదా? వేదికలు ప్రక్కనున్న చిన్న సందులు ప్రతిదీ నిండి ఉన్నది. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఈ వందల మంది ప్రజల మధ్య మీరు వేదిక నద్దుకు చిన్న సందుల ఎద్దుకు రాలేకపోతే మీరు అలా నిలబడి నేను నిలబడి ప్రార్థించాలని ఆశిస్తున్నానని చెప్పు. ప్రజలు తెలుసుకునేలాగు లేక మోకరించు. నీకు ఎలాగూ చేయగలిగితే అలాగూ చేయి. నీవిప్పుడు ఎవరు కూడా కూర్చోవటం చూడలేవు, ప్రతి చోట ప్రజలు నిలబడి ఉన్నారు. నేనేది చెప్పవచ్చునా? దేవుడు క్షమించుగాక. నేనిప్పుడు చెప్పబోతున్న దాన్ని దేవుడు క్షమించుగాక. ప్రతి ఒక్కరూ గ్రహించండి, దేవుడు క్షమించుగాక. నాకు బిడ్డలున్నారు, వారు ఇప్పుడు ఇక్కడ లేరు. నాకు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నాడు. నాకు తమ్ముళ్ళున్నారు, నాకు సొంత వారు ఉన్నారు, ఇప్పుడు లోపల లేరు. కృప మమ్మలను విడిచినందుకు దేవుడు క్షమించునుగాక. ఇదంతా కూడా కేవలము నటన అవుతున్నది. ప్రభువా, కృప విడిచిపోయినదా? ఎందున గూర్చి నేను పొరపడుకుందును కాక. ప్రభువా, ఈ సమయంలో పొరపాటు చేయకుందును కాక. అది కాదు, ప్రజలు ఇంకా రక్షించబడగలరు. ప్రభువా, దయచేయండి. యేసుక్రీస్తు నామమున ఈ ప్రజల్ని ఇప్పుడు నీకు అప్పచెబుతున్నాను. ప్రతి ఒక్కరూ ప్రార్థించాలి. ఇప్పుడు అది అదని నాకిప్పుడు తెలియదు. అయితే అది అదే అయినట్లయితే ఏమవుతున్నది? నీవు నీ సొంతగా ప్రార్థించు. నీవేలాగో ప్రార్థన చేయాలనుకుంటావో అలాగే ప్రార్థించు. ఇది సత్యమేనా స్నేహితులారా? మనమేమి చేయాలి? ఏమి జరగబోతున్నది? ఇప్పుడు అందరూ అలాగే ప్రార్థిస్తుండండి. మీరు మీ సొంతగా దేవుని మొరపెట్టండి. ప్రభువా, నిన్ను చేరని ఎంత కాలం క్రితం ఆశించాను, నేను ఎంతో కాలం వెచ్చించాను, వెచ్చింటిని ప్రభువా, ఇది ఇదేనా, అది అయిపోయినదా? ఓ దేవా, నీ ప్రేమగల బాహువును చాచి నన్ను స్వీకరించు ప్రభువా. ఒక దాని కొడుకు నా హృదయము భిక్షమడుగుతున్నది, మరొకసారి తెరవండి. నా పేరు గొర్రెపిల్ల గంధమదంతలైతే ఇప్పుడే నాతో మాట్లాడి ప్రభువా, ఇప్పుడే నేను దాన్ని పొందునుగాక. దేవా, దయచేసి చేయండి. బైబిల్ ఈ విధంగా తెలియజేస్తున్నది, వారు యేసుని గుర్తించినప్పుడు, వారి ఏకైక కుమారుడు చనిపోయినప్పుడు వారు ఎలాగూ ఏడ్చారో అలాగూ ఏడ్చరి అని. బయటనున్న మీరు, కారులో ఉన్నవారు, షార్ట్వేవ్ ద్వారా వినివారు, భవనాల్లో నిలబడి వినుచున్న మీరు అలా భవనంలో తలవాల్చి ఇలా చెప్పండి, ప్రభువైన దేవా, నాపై కనికరము చూపు, ఎదులారా, విధేయతో చావండి. ఏటు కాలంలో మనం, ఎటువంటి కాలంలో మనం జీవిస్తున్నామో ఆలోచన చేయండి. మనం ఎక్కడ ఉన్నాము? ప్రభుయేసు, నాకు తెలిసినంత వరకు మంచిదేదో నేను చేశాను, ఎలాగూ చేయాలో నేను ఎరిగినంతా నేను చేశాను. కరుణ ద్వారాలు ఇంకా తెరబడి ఉండగానే ప్రభువా, అనుగ్రహించండి. ఈ వందల మంది అక్షరార్థకంగా వందల కొద్ది మంది ఈ సమయంలో నిన్ను వెతుకుతున్నారు ప్రభువా. ప్రతి పాపపు డాగును తీసివేసి ఈ దినాన వారిని స్వీకరించు. నా నిండు హృదయంతో నిన్ను బతిమలాడుతున్నాను. ఒకరు మాట్లాడటం మాత్రమే మేము చూడక, లేఖనమే ఈ ఘడియలో మమ్మలను తీసుకుని వచ్చినది. ఒక చిన్న పిల్లవాడిగా ఉండి ఓ స్థితిలో ఉన్న నేను చూచిన దేవుని దర్శనము, అది నరకమే అని నేను తలుస్తున్నాను. భూమి మీద నుండి కనికరము తుడిచివేయబడుతూ ఇప్పుడు నరకమే ఇక్కడ ఉన్నది. ప్రభువా, ప్రజలు ఈ భయంకరమైన స్థితిలో ఉన్నారు. ఓ బలవంతుడు దేవా, నీవేర్పరచుకున్న సంఘం పైన నీ ఆశీర్వాదాలు కురుమరించమని ప్రార్థిస్తున్నావు దేవా. అది అక్కడ ఉన్నట్లయితే నిత్య నాశనములు ఉన్న వారికి లోతు ఎలా సాక్ష్యము కలిగి ఉన్నాడో, నోవహు ఎలాగో సాక్ష్యము కలిగి ఉన్నాడో, యేసు ఎటువంటి సేవా సాక్ష్యము కలిగి ఉన్నారో వీరు కలిగి ఉండాలని ప్రార్థిస్తున్నాను. వారు దేవుని రాజ్యంలోనికి ముద్రించబడ్డానికై అయితే యేసుక్రీస్తు నిన్న, నేడు, యుగ యుగాలు ఒక్కడే రీతిగా ఉన్నాడని సాక్ష్యం కొరకై ప్రభువా, అనుగ్రహము చూపండి. యేసు నామమున మేము విన్నపం చేస్తుండగా మా విన్నపాన్ని నీవు స్వీకరించుదువు కాక. మీరు ఏ విధంగా ప్రార్థించుకుంటారో అలాగే ప్రార్థించండి. త్వరపడవద్దు, త్వరపడవద్దు. గ్రంథమందు ఒకవేళ మీ పేరే ఒకరు అయినట్లయితే, సహోదర నెవిల్, నీవెక్కడికి వెళ్లి వారి కొరకు ప్రార్థన చేయి. నీవు ప్రార్థిస్తున్నప్పుడు నీతో కలిసి ఇంకొక పాస్టర్ ప్రార్థిస్తారు. నేను పడుతూ ఉంటాను.
As it were, this moment of time to be able to consider our ways before Thee. My God, today from the depths of our soul we cry unto Thee, Lord, in behalf not only of ourselves but one another. Let this, our God, be the time this morning, Father, when Thou shalt, if Thou hast yet extended mercy, Father, let it be that these who have this day forsaken all of their pride, fancy, and other things. Lord Jesus, today we pray that Thou grant that the ones that are kneeling and bowing their head all over this building, oh God, let that voice from heaven speak this morning. Give an assurance, Lord. Let these men that are dying, men and women, Jesus, let us have this day the consolation of that witness. coming down from heaven this morning. In the name of Jesus Christ, we are pleading, Lord, if there be yet an extension of mercy through the blood, let it be upon each one this morning, according to their coming. May it be so today, and may each one, Lord, satisfied this day, that thou being Almighty God, if this be the extension of mercy, let it be unto each one individually. Let it be now, Father, and let the peace of God that has always passed understanding, let it come again to waiting hearts.
Yes, Lord.
Let this be the hour.
Yes.
We believe that you have heard from heaven.
God grant it.
Whatever is in store for us, if it be over, then, Lord, we know what the final is.
Yes, Lord.
But if not, let the witness come.
Yes, Lord.
Let these that have come, let them find peace this day.
Grant it,
through Jesus Christ. In his name we pray.
ప్రభు యేసు, నీవు బెకీని, షారాను, జోసెఫ్ను, వారందరినీ కూడా రక్షించమని ప్రభువా నేను ప్రార్థిస్తున్నాను. ఇది నా బిడ్డలకు చెందనీయవద్దు, ఇది నా సహోదరులకు, నా స్నేహితులకు ఇది చెందనీయవద్దు. ప్రభువా అనుగ్రహం చూపండి. మాకు తెలియదు, మాకు తెలియదు. అయితే మేము ఒకరు చూస్తున్నాం ప్రభువా, మా ముందున్న వణికంపు చేయి గుర్తు అదేనా? దయచేయండి ప్రభువా, త్వరగా మమ్మల్ని దాన్ని ఆకర్షించండి. ప్రభువా మేము నిన్ను ప్రేమిస్తున్నాము, నీవు మాకు కావలసి ఉన్నది తండ్రి. అలాగే ఉండండి, పరిశుద్ధాత్మ మా హృదయాలకి ఇప్పుడు ఆదరణ అనుగ్రహించను. ఈ ఘడియలో నీ కొరకే మేము సాక్షులుగా ఉండాలని మేము ప్రార్థిస్తున్నాము, ఎందుకంటే ఇది జరుగునని మాకు తెలుసు. కాలకాలలో ఇది ముందుగా చెప్పబడి ఉన్నది, మేము తప్పక దాన్ని ఎదుర్కొనవలసి ఉన్నది. ఈ గుర్తులని కనిపిస్తుండగా మేము కడవరి కాలంలో ఉన్నాము. ఇది జరుగునని అనేక సంవత్సరాలకు పూర్వమే మాకు తెలియబడెను. ఇది మా ద్వారముల వద్దనే ఉండుట దేవుని మహోగ్రత వీధుల్లో కదులుతూ సున్నదులేని వారిని తీసుకోవడం మేము చూస్తున్నాము. ఎక్కడైతే తలుపుల రక్తము లేదు, మరణదూత దర్శిస్తున్నది, వారు జీవించడానికే వెళ్తున్నారు. అయితే వారు ఇలాంటి కార్యక్రమం లేకుండానే జీవించేవారు చనిపోయారు. దేవుడు లేని వారిగా, ఎన్నడూ రక్షించబడిన వారిగా వారు అయిపోయారు. దేవా, ఇక్కడ రక్షించబడిన వారిని బట్టి మేము ఎంతగానో ధన్యవాదాలు చెల్లించువారమంటున్నాము. లోపల ఉండుట అనేది, రక్తము కృత ఉండుట అనేది మా హృదయాలకెంతటి గొప్ప ఆదరణ, ఆశీర్వాదము. ఆఖరి దూత దేశంలో సంచారం చేస్తుండగా రక్తము కింద నుండి బయటకు తీయబడి వారు కనికరము లేకయే చనిపోయారు. అది మోషే యొక్క ఆఖరి లాగుడు. మొదట యవనస్తుల మోషేతో మాట్లాడుట, రెండవది వారిని విడుదల చేయుటకై వెళ్ళుట, మూడవది ఆఖరి వర్తమానం. అద్భుతాలు జరిగినవి. మోషే విమోచితమైన వారితో దారి ప్రయాణంలో ఉన్నాడు. ఓ దేవా కనిగ్రము చూపండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాను. ఇప్పుడు నేను ఒకటి అడగాలనుకుంటున్నాను. ఇది మీరు ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో, మీరు ఎవరైతే కనికరాన్ని పొంది ఉన్నామని భావిస్తున్నారో, దేవుని రాజ్యంలో ఉన్నట్లుగా మీరు ఎంతమంది భావిస్తున్నారు? మీరు ఒక చోట లంగరు వేసుకున్నట్లుగా భావిస్తున్నారో, క్రీస్తులో ఉండి నమ్ముటకు నీకు విశ్వాసం ఉన్నది, నీవు తిరిగి జన్మించావు, నీవు అనుమానం లేకుండా క్రైస్తవుడు. మీలో ఎందరూ అది కావాలనుకుంటారో, నమ్ముతున్నారో, కరుణ మీకై విస్తృతం చేయబడిందని ఎందరు నమ్ముతున్నారో, మీరు క్రైస్తవులు, మీ హృదయానికి రక్తం పూయబడిందని, మీ ప్రతి పాపము క్షమించబడిందని మీరు నమ్మండి. ప్రజలారా, ఇది మీతో మాట్లాడటం చాలా కఠినమైన మాటే. ప్రతి ఒక్క చోట ప్రజలను చూచి నేను ఎంతగానో ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను. ఇది ఈ సంగతి నిజమేనని నాకు తెలియదు, అయితే అది అలాగే ఉండవలసి ఉన్నది. కొన్నిసార్లు చూశారా, అది అక్కడికి రావలసి ఉంటున్నది. ఇప్పుడు అది అలాగే ఉన్నది చూశారా. ప్రతి దానిలో లోకం అలాగే కొనసాగాలి. ప్రజలు ఇంకా వేదికలోకి వస్తారు, వారు ఇంకా ఏడుస్తారు, అయితే అందువల్ల ఏమీ లాభం ఉండదు. గమనించండి, వారు అయిపోయారు. చూడండి, అది అయిపోయినది. అక్కడ ఇక కనికరం ఉండదు. అది గుర్తుంచుకోండి. పరిశుద్ధ స్థలము పొగగా మారిపోయినది. అపవిత్రుడుగా ఉండేవాడు అపవిత్రుడుగానే ఉండనిము, నీతిమంతుడు నీతిమంతుడుగానే ఉండనిము, పరిశుద్ధుని పరిశుద్ధుడుగానే ఉండనిము. గొర్రెపిల్ల గంధన తీసుకున్న తర్వాత ఇక్కడ ఇక అక్కడ కరుణ లేదు. అది అదే, అదంతా అదే. ఇప్పుడు ఏ విధంగా ఉంటుందో అదేలాగునా అది పెద్దదవుతున్నది. బహుశా మనకు మరొక రోజు ఉండవచ్చును, బహుశా ఆ రోజే ఈ రోజే ఆ రోజు కావచ్చును, బహుశా ఈ రాత్రి ఆఖరి రాత్రి కావచ్చును, బహుశా ఇదే ఆఖరి సంవత్సరము కావచ్చును. నాకు తెలియదు స్నేహితులారా, నేను మీకు తెలియజేస్తున్నాను, నాకు తెలియదు, నాకు అది ఎన్నడూ తెలియబడలేదు. అయితే దేవుడు ఆ ఆఖరి పేరును తీసుకుని ఆ జీవనందము నుండి దాన్ని విమోచించితే ఇక అది అంతే. చూసారా, ఇక వారెన్నడూ ఏ విధంగా కాలేరు, ఏ విధంగా వారు కాలేరు, అంతే, అది అయిపోయినది. అది సత్యమేనని ఎంతమందికి తెలుసు? అది సత్యం. ఇన్ని సంవత్సరాల నుండి నేను బోధించే ఈ సభ, నేను హెచ్చరిక చేయు ఈ సభికులు, ఈ విధమైన వర్తమాన్ని చూస్తుండగా ఈ ఆసక్తి రూపంలో నేను తెచ్చాను. గుర్తుంచుకోండి, మీరు అర్థం చేసుకున్నలాగున ఆసక్తి రూపము అని నేను చెప్తున్నాను. కొన్ని సంగతులైతే కేవలం మిమ్మల్ని ముక్కులుగా వణికింపచేస్తుంటవి. చూశారా, అయితే నేను వాటిని వదిలిపెట్టాను, అలా ప్రేరేపించబడ్డాను. ఎందుచేతనంటే నాకు నిశ్చిత లేదు కాబట్టి. నేనెక్కడ త్రొక్కుతున్న దాని మీద నాకు నమ్మకం లేనట్లయితే నేను సులభంగా త్రొక్కుతాను. అయితే మీకు అలా చెప్తాను, వినండి, మీరు సంతోషంగా ఉన్నారా? మీ జీవితంలో మీరు చేసిన దాని గురించి ఆలోచించింది ఏదైనా ఘనమైనది ఏదైనా ఉన్నదా? ఇప్పటికి అయిపోయినవి, ఇప్పటికి జరిగిపోయినవి, అవి ఏంటి? ఓ సోదరు బ్రహాం, అవును నాకు తెలుసు అని మీరు అనవచ్చు. వారు అలాగే వెళ్లిపోతారు. ప్రతిసారి వారు చేశారు. నేను అది విశదపరిచి లేఖనాల ద్వారా రుజువు చేశాను. చూశారా, లోకం అలాగే కదిలిపోతుంటది. అయితే అది అయిపోయినది. గమనిస్తున్నారా, గమనిస్తున్నారా? బోధ యొక్క బుద్ధిహీనత నశించు వారిని రక్షిస్తున్నది. అది యొక్క బుద్ధిహీనత ఒక మనిషికి, అది దేవుని యొక్క జ్ఞానం. చూశారా, దేవుడు ఒక ఆత్మ, ఆయన కార్యాలు లేక ఆయన పనులు ఆత్మ సంబంధముగా ఉంటవి. చూడండి, ఆయన అద్భుతాలు ఆశ్చర్యరీతిగా ఉంటవి. అయితే మనం మానవులము, మనం అభావులము, మనకు తెలియదు. మనమేది చూడగలమో అదే చూస్తాం. అయితే మనలో ఉన్న ఒకటి, అక్కడ గది నుండి బయటకు వెళ్తున్నప్పుడు నీవు నీ బ్రతుకులో ఎన్నడూ పగటి కాంతిని చూడనట్లయితే ఈ గది నుండి నీ వెళ్తున్నప్పుడు నీవు సూర్యకాంతిలోకి లేక ఇంకో దానిలో వెళ్తున్నట్లుగా నీవు గ్రహిస్తావు. అది వెచ్చగా ఉంటుంది, నీవు దాని అనుభూతిని పొందుతావు. అది తెలియచేయడానికి, అది తెలపడానికి నీ శరీరంలో ఎటువంటి స్పర్శ లేకున్నట్లయితే అది చూచుటకు ఎటువంటి దృష్టి నీకు లేదని నీవు గ్రహించగలవు. పచ్చని చెట్లను నీవు చూచుటకు, ప్రకృతి నీవు చూడటానికి నీకు వేరే మార్గము లేదు. నీకు దృష్టి లేక చూపు కావాలి, చూపు లేదు, ఎవరికి అది ఉండదు. నీ ఒక దాని సన్నిధిలో ఉన్నప్పుడు అది నీకు తెలుస్తున్నది, నీ భావన అది నీకు తెలియచేస్తున్నది. నీవు దాన్ని తెలుసుకుంటావు, ఇది సూర్యుడు అని నేను నీకు చెప్ప ప్రయత్నిస్తున్నట్లయితే అది పరావర్తిస్తున్నది, అది విషయాలు చూపిస్తున్నది. గమనిస్తున్నారా, అది అక్కడ ఉన్నదని నీవు తెలుసుకుంటావు. ఎందుచేతనంటే దాని నీ చేతిలో స్పర్శిస్తున్నావు కాబట్టి. అవును కదా? ఇప్పుడు క్రీస్తు ఇక్కడ ఉన్నాడని మనకు తెలుసు. ఒకవేళ మీ కళ్ళతో మీరు ఆయన చూడలేకపోవచ్చు. అవును, బహుశా మీకు తెలియకపోవచ్చు. అయితే దర్శనము ద్వారా ఆయన ఇక్కడే ఉన్నాడని నేను చెప్తాను. దాన్ని మనము అనుభూతిని పొందుతున్నాం. మన ఇంద్రియాలు తెలియచేయలేని ఒకటి ఇక్కడ ఉన్నదని మనకు తెలుసు. దానిని ఆత్మ తెలియపరుస్తుంది, క్రీస్తు ఇక్కడ ఉన్నాడు అని. ఆయన మనల్ని విమోచించడని నేను భావన కలిగి ఉన్నాను. ఆయన గ్రంథంలో మన పేర్లు వ్రాయబడి ఉన్నామని నేను భావన కలిగి ఉన్నాను. గొర్రెల యొక్క రక్తము ద్వారా మనం విమోచించబడుచున్నామని నేను నమ్ముతున్నాను. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, మీరు ఒకరినొకరు ప్రేమిస్తున్నారని నాకు తెలియను. ఓ క్రైస్తవ ప్రేమతో మన హృదయాలను అనుబంధం కలిగించిన ఆ బంధం ఆశ్రయించబడు కాక. సజాతీయమైన మనస్సు, మనస్సున్న సహవాసము పరలోకం వలె ఉండును. ఒకరి ఎడలో ఒకరము అలాంటి భావనము కలిగుందాము. గమనిస్తున్నారా, మనం తప్పక కలిగి ఉండాలి. ఒకరి ఎడలో ఒకరు అది మనం కలిగుందాము. కారణం, మనం ఒకరినొకరిని ప్రేమించడం ద్వారా మనము దేవుని ప్రేమిస్తున్నాము. నీవు తూచు సహోదరుని ద్వేషించి నీవు చూడని దేవుని నీవు ప్రేమిస్తున్నావని చెప్పగలవా? మనం ఒకరినొకరం ప్రేమించుకోవాలి. తన శత్రువుల కొరకు తన ప్రాణం పెట్టి వారి కంటే గొప్ప ప్రేమ కలిగిన వాడు వేరే లేరు. తద్వారా వారు ఆయన స్నేహితులవుతారు. మీకు ఆ బాట తెలుసా? ఆ అనుబంధాన్ని చేకూర్చు బంధం ఆశ్రయించబడు కాక. అది ఆశ్చర్యం కాదా? బంధం ఆశ్రయించబడును సహోదరి, దాని రాగం మీరు దయచేస్తారా? ఒక నిమిషం వాయించండి. అది అయిపోయినట్లయితే ఇప్పుడే ముడవలాగుడు నశించు వారికి బోధించుటకై వచ్చుచున్నట్లయితే అన్ని పులికలు చూయించబడుతున్నట్లయితే ఇప్పుడే మనం లోపలే ఉన్నాం, మనం లోపల ఉన్నాం. అది ఆశ్చర్యం కాదా? ఎంతటి గొప్ప సహవాసము. ఇంటది ఒకే రకమైన మనస్సు గల వారి సహవాసం. నీ రాజ్యం వచ్చును కాక, నీ చిత్తం నెరవేరును కాక. గమనిస్తున్నారా, మనం దేవుణ్ణి ఒక అదృష్టవంతుడి పిల్లవానిగాను లేక వార్తలు పంపే వార్తావహునిగాను భావించి దేవా ఇచ్చేయి అచ్చేయి అంటాం. యేసు చెప్పాడు, నీ రాజ్యం వచ్చును కాక, పరలోకముందు ఎలాగో అలాగే భూమి మీద నీ చిత్తం నెరవేరును కాక అని ప్రార్థించమన్నాడు. అప్పుడు పరలోకం మన మధ్యకు తీసుకురాబడుతుంది. అప్పుడు యేసుక్రీస్తుతో కూడా పరలోక స్థలములో మనం కూర్చుంటాం. దేవుడి కుమారుడైన ఆ యేసుక్రీస్తు మనల్ని విమోచించున్నాడని ఆ వర్తమానం సత్యమేనని మనం అందరం నమ్ముతున్నాము. మనం అది పడుతుండగా మనం ఇప్పుడు చేతులు పైకెత్తి కళ్ళబుసుకుందాము. ఒక్క నవ్వు కూడా ఉండకూడదు. ఇది నవ్వే సమయము కాదు. ఆ పాట పాడుతూ ఉండగా ఎంతో మంచి విధేయతతో నీ ప్రకృణ వాణితో కరస్పర్శ చేసి విధేయతతో దేవుడు నిన్ను దీవించుడు కాక క్రైస్తవుడా అని చెప్పండి. సోదర నెవిల్, దేవుడు నిన్ను దీవించుడు కాక. 59 సంవత్సరాలు అవునా? ఇంకా దూరం. సహోదరుడా, దేవుని దీవించును. ఇప్పుడు మనం చేతులు ఆయన వైపు ఎత్తుదాము. ఇప్పుడు మనమంతా తలవంచుకుందాము. భవిష్యత్తులో ఏముందో తెలియకనే ఈ క్షణములు తెలియక అయితే గతించది ఇకకయే. నాకు తెలియదు, నేను చెప్పలేను, నేను చెప్పలేను, నాకు తెలియదు. అయితే ఈ ఉదయవేళలో ఏ రుజువులు మనం బయలుపరుచుకుందామో ఆ సత్యాలను బట్టి ప్రభు మనల్ని చేయమనే ప్రార్థన మనం చేద్దాం. ఇంకా నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం నెరవేరుగాక అని కూడా గమనిస్తున్నారా? మనమందరము కలిసి చేద్దాం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును కాక, నీ రాజ్యం వచ్చును కాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి ఎందును నెరవేరును కాక. మా అనుదిన ఆహారము నీడు మాకు దయచేయము. మా రుణస్థులు మేము క్షమించిన ప్రకారము మా రుణములు క్షమించుము. మమ్మల్ని శోధనలోనికి తీక దుష్టుని మమ్మల్ని తప్పించుము. ఎందుకనగా రాజ్యము బలము మహిమయు నీవయున్నవి. ఆమేన్. ఇప్పుడు మనం తలవంచుకుందాము. బైబిల్ ఇలా తెలుపుతున్నది, వారొక పాట పాడి బయటికి వెళ్లేరి అని. జ్ఞప్తించుకోండి, వారు లేఖనములో అది చేశారు. ఎందుకనగా వారు మన ప్రభు యొక్క 2వ లాగుడు పరిచర్యను సెలవు వేశారు. 3వ లాగుడు ప్రవేశించడానికి సంసిద్ధంగా ఉన్నది. కొన్ని గంటల తర్వాత ఆయన నరకములోనికి ఎక్కిపోయి నశించిన వారికి ఆయన బోధించాడు. వారు కరుణను వారు నిరాకరించారు. నా విశ్వాసం నీ వైపు చూచుచున్నది అను పల్లవి. ప్రభు మిమ్మల్ని దీవించును, ఆయన కుమారుని కృపను మీపై ప్రకాశింపచేయును. ప్రభు మీకు నిత్య జీవాన్ని అనుగ్రహించి ఈ లోకములోను అడు తరువాత రాబోతున్న లోకములోను మీతో ఉండుగాక. కలకాలము యుగ యుగములోను నిత్య జీవాన్ని కలిగి ఆయన సేవించుదురు కాక. ఆ స్థలానికి వచ్చిన సమయం ఇదే అయినట్లయితే నేను బోధించిన దానికి నేను సిగ్గుపడను. నేను దర్శనంలో చూచిన రీతిగా ప్రతి ఒక్క దైవసేవకుడు తన సభతో నిలబడి తీర్పు పొందుతాడు. నేను బోధించిన సువార్తను బట్టి నేను ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను. ఎందుకనగా పౌలు వారందరూ ప్రకటించిన సువార్త అదే. నేను మిమ్మల్ని బట్టి ఆనందిస్తున్నాను. మీరు క్రీస్తుని మీ రక్షకునిగా స్వీకరించినందుకు నేను ఆనందిస్తున్నాను. ఆయన్ని ప్రేమించండి, ప్రార్థించండి. ప్రభు చిత్తమైతే మధ్యాహ్నం 7 గంటలకు ఆలయంలో మిమ్మల్ని చూస్తాను. దేవుడు మిమ్మల్ని దీవించుడు కాక. మీరు సెలవు పుచ్చుకునవచ్చును.